అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మార్కండేయ మహర్షి వనవాస దీక్షలో ఉన్నటువంటి ధర్మరాజాదులకి శ్రీకృష్ణుడి యొక్క అనుజ్ఞతో అనేక పురాణ ఇతిహాస విషయాలు చెప్పాడు, ధర్మ విషయాలు చెబుతున్నాడనే విషయం మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా మహాత్ముల యొక్క ప్రభావం, ఆ మహాత్ములను ఎవరైనా ఏడిపిస్తే, వారికి ద్రోహం చేస్తే వచ్చే నష్టాన్ని తెలియజేసే మరొక అద్భుతమైన కథని స్వయముగా మార్కండేయుడు జగద్గురువైన శ్రీకృష్ణుడి సన్నిధానంలో సకల ధర్మాలు తెలిసినటువంటి ధర్మరాజుకు చెప్పాడు. అందుకే ఆ వేదిక చాలా గొప్ప వేదిక. ఎందుకని, చెబుతున్నవాడు మార్కండేయుడు, అక్కడ శ్రోతగా కూర్చున్నవాడు జగద్గురువైన కృష్ణుడు. ఆయన అనుజ్ఞతో చెబుతున్న మార్కండేయుడికి ఎదురుగుండా కూర్చుని మార్కండేయుణ్ణి ప్రశ్నించి ధర్మములు తెలుసుకుని కథలు వింటున్నవాడు సకల ధర్మశాస్త్రాలు ఎరిగిన ధర్మమునకు మారు రూపమైన ధర్మరాజు. ఇది కాక ఎంతో మంది ఋషులు, కొంతమంది అంత ప్రసిద్ధికి ఎక్కరు వారి కర్మయోగం వల్ల, కానీ నిజానికి పాండవులకి ఒక గొప్ప పురోహితుడు ఉన్నాడు, ఆయన ధౌమ్యుడు. అంత మహాత్ముడు మరొకడు ఉండడు బృహస్పతి అంతటి వాడు. ఆ ధౌమ్యుడు అక్కడ వింటున్నాడు. దాన్ని బట్టి ఆలోచించండి, ఒక ముక్కలో చెప్పాలంటే మీకు నాకు ఉన్న బంధం లాంటిదన్నమాట. నేను కాసేపు మార్కండేయుడు అనుకుంటే మీరంతా ధర్మరాజాదులు, కాకపోతే మీరు అజ్ఞాతవాసం చేయకుండా ఏసీ వాసం చేస్తున్నారు, అది తేడా మీకు. అందుకే మహానుభావులైనటువంటి కారణజన్ములు ఇటువంటి పవిత్ర కథ హాయిగా వినగలుగుతున్నారు. ఒకనొకప్పుడు అయోధ్య నగరాన్ని పరీక్షిత్ అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలించాడు. ఈ పరీక్షిత్తు జనమేజయుడి తండ్రి అభిమన్యుని కొడుకు అయిన పరీక్షిత్తు కాదు, ఈయన పేరు కూడా పరీక్షిత్తు. పరీక్షిత్ అనే పేర్లు చాలామందికి ఉన్నాయి. కొన్ని పేర్లు ఆ రోజుల్లో కూడా విరివిగా వాడారు, అందులో ఈ పరీక్షిత్ ఒకడు. ఈయన చాలా కాలం ధర్మబద్ధంగా అయోధ్యానగరాన్ని పరిపాలించాడు. నిత్యం సరయూ నదిలో స్నానం చేసేవాడు, యజ్ఞాలు చేసేవాడు. రాముడి పరిపాలన ఎలా ఉంటుందో లోకానికి మళ్లీ చూపించినవాడు. వేటలో బాగా ఆరితేరినవాడు. వేట అంటే బాగా ఇష్టమైనకి. వ్యసనములలో, సప్తవ్యసనాలలో ముఖ్యమైనది వేట. ఈ వేట వల్ల పాండురాజు దెబ్బతిన్నాడు, వేట వల్ల దశరథుడు దెబ్బతిన్నాడు, వేట వల్ల ఎంతో మంది వేటుపడ్డారు. అయినా ఈ వేట అనే వ్యసనాన్ని వదలలేరట. ఈ సృష్టి యొక్క రహస్యం అదే. వ్యసనములు మనుషుల్ని సర్వనాశనం చేస్తాయని తెలిసినా ఆ వ్యసనములలో పడి వాటిని వదిలించుకోలేక నిరంతరం గజగజలాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రాజుగారికి కూడా వేట అనే ఒక గొప్ప వ్యసనం ఉన్నది. ఒకనాడు ఆయన గుర్రమెక్కి హుటాహుటిన టీవీగా ఒక పెద్ద కోదండం ధరించి, అమ్ములు పొదులు ధరించి, వరలో పెద్ద ఖడ్గాన్ని కూడా పెట్టుకుని వెళ్ళాడు. ఎక్కడికి? అయోధ్యానగరం దగ్గరలో ఉన్న అరణ్యంలోకి, వేటకి. ఆ పూట బాగా వేట సాగింది. మంచినీళ్లు తాగుదామని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. వేటాడిన వాళ్ళకి బాగా చెమట పడుతుంది. పని ఎక్కువ చేస్తే ఏమవుతుంది? అటు ఇటు 10 సార్లు తిరుగుతూ ఉంటే శరీరాన్ని బాగా శ్రమకి గురి చేస్తే ఆ వ్యక్తికి చెమట పడుతుంది. చెమట పట్టడం ఆరోగ్యమే, కాకపోతే ఆ చెమట స్నానం చేసి తొలగించుకోకపోతే మాత్రం ఆరోగ్యం అనారోగ్యం అవుతుంది. పక్కన ఉండేవాళ్ళు కూర్చోలేరు. అందువల్ల సాధారణంగా ఉపన్యాసానికి వచ్చేవాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే, ఈ ఉపన్యాసానికి వచ్చే ముందు పవిత్రంగా స్నానం చేసి మన శరీరపు కంపు పక్కవాడికి ఇంపు అయ్యేలా ఉంటే వాడికి దొంప తెక్కకుండా ఉంటుంది. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడులేండి, నేను సన్యాసి లేక బతుకుతాను, నేను సన్యాసిని పై కబుర్లు చెప్తారు ఈ సన్యాసి అన్నవాళ్ళు, వైరాగ్యం అన్నవాళ్ళు. ఒక అరగంట ఆలస్యం అయితే ఇడ్లీ నెత్తి మీద పడతారు. కాబట్టి నువ్వు సన్యాసి అయితే అవ్వచ్చు, కానీ నీ కంపు పక్కవాడికి ఇబ్బంది కలిగించకూడదు. సామాజిక స్పృహ కోసమైనా పవిత్ర స్నానం చేయాలి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా పక్క పక్కన కూర్చోవలసి వచ్చినప్పుడు మాత్రం మనం శుభ్రంగా లేకపోతే పక్క ఉన్న వాళ్ళు ఎంత యాతన పడతారో, ఇలాంటి యాతనలు నేను అనుభవించా, అందువల్ల చెబుతున్నాను. కాకపోతే ఆ రోజుల్లో నేను మాట్లాడడానికి నాకు ఓపిక లేదు, ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది కనుక చెప్పగలుగుతున్నాను. కానీ మొత్తం మీద ఈ రాజుగారికి కూడా బాగా వేటాడడం వల్ల శరీరం అలసటికి గురైపోయి చెమట పట్టి చికాకు కలిగి దగ్గరలో ఉన్న ఒక కొలను చూసి స్నానం చేసి మంచినీళ్ళు తాగుదామని అక్కడికి చేరాడు. తీరా కొలనులోకి దిగుతున్న సమయంలో ఆయనకి ఒక అపూర్వ సుందరి కనపడింది. ఓయ్ బాబోయ్, ఏం అందగత్తండి ఆవిడ! రాజుగారికి మతిపోయింది. ఎన్నాళ్ళయ్యింది, ఎన్నో లోకాలను చూశాను, నా సామ్రాజ్యంలో చాలా మంది స్త్రీలను చూశాను, నాది గొప్ప సామ్రాజ్యం, నేను ఒక చక్రవర్తిని, నా కింద చాలా మంది సామంతరాజులు ఉన్నారు, ఆ సామంతరాజుల కూతుళ్లను చూశాను, భార్యలను చూశాను, బంధువులను చూశాను, ఇంకా ఎన్నెన్నో రాష్ట్రాలకు వెళ్ళాను, వెళ్లిన చోటల్లో నృత్యం చేస్తున్న నర్తకీమణులు పెక్కురిని చూశాను, ఇంత అందగత్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయి అప్పటి వరకు ఆయనకి ఇంకా పెళ్లి అవ్వలేదు. అందువల్ల ఆయన వెంటనే ఏం చేశాడు, సుందరీమణి నాకు ఈనాటి వరకు ఏ స్త్రీ మీద వ్యామోహం కలగలేదు, అసలు వివాహం చేసుకోవాలనే కోరికే కలగలేదు, నీ సౌందర్యం నన్ను ఆకర్షించింది, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకో, నేనే సామాన్యుడి కాదు, అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజుని, కోసల దేశాధిపతిని, చక్రవర్తి వంశంలో పుట్టినవాడిని అన్నాడు ఆయన. ఆ వంశంలో వాళ్ళందరినీ కూడా చక్రవర్తి వంశం వాళ్ళు అంటారు. అందుకే సుందరకాండలో రాముడి గురించి హనుమంతుడు చెబుతూ చక్రవర్తి కులే జాతః, చక్రవర్తి కులే కులమునందు జాతః పుట్టినవాడు అని చెప్పారు. ఆ వంశం అంతా చక్రవర్తి, అందుకే చక్రవర్తి తనువు జాయ సార్వభౌమాయ మంగళం. అటువంటి మహా పవిత్ర వంశంలో పుట్టిన వాళ్ళం అని మీసం వెలేసి నీకు ఇష్టమేనా అంటే ఆవిడ కొంచెం సిగ్గుపడి, పూర్వం సిగ్గును ఒకటి ఉండేది ఏమిటో ఆడవాళ్ళ దగ్గర, అందుకని అలా అలా సిగ్గు అభినయించి మీలాంటి వీరుణ్ణి చక్రవర్తిని పెళ్లి చేసుకోవడానికి ఈ సృష్టిలో ఏ స్త్రీ అంగీకరించదు, నేను అంగీకరించాను, కానీ నాకు ఒక నియమం ఉన్నది, ఏ పరిస్థితులలోనూ నువ్వు నన్ను చెరువులోకి జలక్రీడకి పిలవకూడదు. ఎప్పుడైనా నీకు జలక్రీడలాడాలనే కోరిక పుడితే నువ్వు ఒంటరిగా వెళ్ళు, చెరువుల్లో దిగు, కాలవల్లో దిగు, సరయూ నదిలో దిగు, స్నానం చెయ్యి, నన్ను మాత్రం భార్యామణి మనిద్దరం కలిసి జలక్రీడలు ఆడదాం అని పిలవకు. జలక్రీడలు ఆడాలనే ఒక్క నియమం నువ్వు పెట్టకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. ఈయన తెల్లబోయాడు. సాధారణంగా భార్యాభర్తలిద్దరూ కలిసి పూర్వం ఇంట్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకునేవారు మహారాజులు కదండి, వాళ్ళకి పెద్ద ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనంలో మంచి చిన్న చిన్న సరోవరాలు, అద్భుతమైన పద్మాకరాలు ఉండేవి, సువాసనాభరితమైనటువంటి జలములతో కూడిన కొలనులలో భార్యలతో సరదాగా జలక్రీడలు ఆడేవారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు దల్లుకునేవారు. ఇప్పుడు ఆవిడ వద్దంటూ అంది. వద్దంది కదా అని ఎంత అందగత్తిని వదులుకుంటామా అని ఆయన ఒట్టేశాడు. అలాగే నేను నిన్ను జలక్రీడకి పిలవను, పిలిస్తే మాత్రం నేను నీకు దక్కనని ముందే చెప్పింది ఆవిడ. మొత్తం మీద ఆవిడకి మాటిచ్చి ఇంటికి తీసుకొచ్చాడు పరీక్షిత్తు. హాయిగా సుఖంగా గడిపారు వాళ్ళు. వాళ్ళు మామూలు ఆనందం కాదట, పూర్వం ఇంద్రుడు శచీదేవిలాగా, నలుడు దమయంతిలాగా ఉద్యానవనాల్లో సుఖంగా తిరిగారు. కొంతకాలం గడిచింది. ఇలా ఉండగా శరత్కాలం వచ్చింది. ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఈ రెండు మాసములు శరత్కాలమని పిలువబడతాయి. ఆ కాలంలో వెన్నెలలో విహరించడం రాజులకి సరదా. అందుకని రాజుగారు, ఇక్కడికి దగ్గరలో ఉన్న అడవిలో నువ్వు నాకు దర్శనమిచ్చావు, ఆ అడవిలోకి వెన్నెల్లో విహారానికి వెడదామన్నాడు. అనగానే ఆవిడ విహారానికి వెళ్ళడానికి తప్పక వస్తానంది. ఇద్దరూ కలిసి వెన్నెలలో విహారానికి వెళ్లారు. భార్యాభర్తలు తిరుగుతున్న చోటకి భటులు రారు గనక భటులు దూరంగా ఉండి కాపలాకి వస్తున్నారు. వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు. కాసేపు తిరిగాక రాజుగారికి కొంచెం మళ్ళీ చెమట పట్టింది. అక్కడ పెద్ద చెరువు ఉంది. ఎంతో పూర్వం ఆ చెరువు దగ్గరే ఈవిడ కనబడింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి రాజు స్నానానికి దిగి నువ్వు కూడా రా అన్నాడు. ఆవిడ ముందే చెప్పింది కదా జలక్రీడకి నన్ను పిలవద్దని, ఈయన రావాలి ఏమైనా రావాలి అని ఆవిడకి ఇచ్చిన మాట మర్చిపోయి ఈ శరత్కాలపు వెన్నెలని అనుభవిస్తూ ఆనందంలో దగ్గరికి లాగాడు. ఈ వెన్నెలకు పెద్ద భయంకరమైన లక్షణం ఉంది. ఆ వెన్నెల ఎటువంటి వాడినైనా సరే కాసేపు సరసుండి చేసేస్తుందిట. ఎందుకు పనికిరాని ముసలాడు కూడా ఆ వెన్నెట్లో తిరిగితే ఉత్సాహం పొందుతాడు అని నేను చెప్పలేదు సుమ్మా, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడకండి, ఇది వ్యాసుల వారు చెప్పారు. ఎంత అందంగా రాసేవారండి పూర్వం. అసలు పింగళి నాగేంద్రరావు లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. వినుటయే కాని వెన్నెల మహిమలు అనుభవించినే నెరుగనయ్యా. ఎంత అందమైన పాట అండి అది. ఆయనకి ఎందుకో వెన్నెలంటే బాగా ఇష్టం. వెన్నెల మీద ఆయన రాసిన పాటలు ఎవరు రాసి ఉంటారు అనమాట. వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమిలోనే విరహమేలనో. ఈ పాటలన్నీ ఈ భారతం యొక్క సారాంశం బాగా ఎరిగిన వాడు గనక, అద్భుతమైన కథలు చదివిన వాడు గనక సులభంగా రాసేశాడు ఆయన. ఆ వెన్నెల మహిమ వల్ల భార్యకి జలక్రీడలకి పిలవను అని మాట ఇచ్చిన విషయం మరిచిపోయిన రాజుగారు కొలనులో గుంజాడు. ఆవిడ నీటిలో దూకింది, ఏ మళ్ళీ కనబడకుండా పోయింది. ఇంకా చూడండి, రాజుగారికి భయం వేసేసింది. మడుగు చొచ్చి మునిగి మాయమైపోయిన అద్భుతాత్ముడగుచునవని విభుడు, మడుగు కలయ వెదకి మానినిగానక జలములెల్ల వెడల జల్లె కడగి. నా కళ్ళ ముందు భార్య ఈ మడుగులోకి దూకింది, మాయమైపోయింది. ఈ మడుగు మరీ పెద్దదేం కాదే, ఎలా మాయమైపోయింది అని భయం వేసి ఇందులో పడి మునిగిపోయిందా అని తెగ వెతికాడు. ఆయనకి ఎంత వెతికినా భార్యామణి కనపడలా. భార్యామణి కనపడక వెంటనే భటులు ఎవరే తొందరగా రండిరా అన్నట్ట. వాళ్ళందరినీ పిలిచి యాతాములతోటి నీరంతా తోడించేశాడు పెళ్ళం కోసం. ఆ చెరువు అంతా ఎండగట్టించాడు. నీరంతా బయటకు తోసినా మొత్తం ఆ కొలనంతా కాలించిన ఎక్కడ భార్య కనపడలా. అడుక్కి క్రమంగా బురద వచ్చింది నీరు పోయి. ఆ బురదలో బెక్ బెక్ అంటూ లక్షల కొలది కప్పలు బయటపడ్డాయి. నీరంతా బయటికి తోరితే అందులో భార్య కనపడలేదు, కానీ కప్పలు కనబడ్డాయట. రాజుగారికి ఏమనుమానం వచ్చింది, కొంప తీసిన ఆ భార్య ఈ నీటిలో పడగానే ఈ కప్పలన్నీ కలిసి తినేసి ఉంటాయి, ఇవి కప్పలు కావు అని, ఇవేవో రాక్షసమైనవి, రాక్షస జాతికి చెందినవి, లేకపోతే నా భార్యని ఎలా తింటాయి అనుకున్నట్ట. ఈ రాజుగారు కొంచెం విర్రెక్కింది. ఆ భార్య లేకపోతే ఉండలేడు ఆవిడ పరమసుందరీమణి, అందుకని ఆవిడ కనబడకపోవటం వల్ల కనబడకపోవటానికి కప్పలే మూల కారణం అనుకుని చప్పును ఆగ్రహించి ఒరే ఈ కప్పలను చంపేయండి రానట్ట. ఈకి ఇంకేముంది, భటులు రాజాజ్ఞ కదా, ఆ కప్పలను బయటకు తీసి ఈటెలతో పొడిచి కాళ్లతో తొక్కి చంపేయడం మొదలెట్టారు. పాపం కొన్ని పారిపోయాయి, కొన్ని చచ్చాయి. ఇంకా రాజుగారికి ఆ రోజు నుంచి పిచ్చి పెట్టేసింది, ఈ కప్పలన్నీ కలిసి నా భార్యని చంపాయి, కాబట్టి ఈ భూమండలంలో కప్పంటూ కనపడకూడదు, ఒరే ఎక్కడన్నా కప్ప కనపడిందా మీ డిప్ప పగల కొడతాను, వెళ్ళి కప్పలన్నీ చంపేయండి అన్నట్ట. ఈ రాజుగారి పిచ్చ ఆజ్ఞని పరిపాలించిన భటులు కనిపించిన కప్పలనల్లా చంపేయడం మొదలు పెట్టారు. ఇంతలో కప్పలన్నీ చచ్చిపోతూ ఉంటే కప్పలకు కూడా ఒక అతిదేవత ఉంటాడండి, గుర్తుపెట్టుకోండి. చేపలకి ఒక అతిదేవత ఉంటాడు, పాములకి వాసుకి రాజు లేడు, అనంతుడు లేడు, అలాగే కప్పలకి ఆయువు అని పేరు కలిగిన ఒక మండూక రాజు ఉన్నాడు. ఆయన మహామహిమ కలిగిన వాడు, ఆయన పాతాళంలో ఉంటాడు. ఆయన ఈ కప్పలన్నిటికీ నాయకుడు. అన్ని కప్పలు ఆయువుల మహిమ కలిగి ఉండవు, కానీ ఈయన మాత్రం మహామహిమ కలిగిన వాడు. కప్పలన్నీ చచ్చిపోతూ ఉండడం కనిపెట్టిన ఈ ఆయువు హుటాహుటిన భూలోకానికి వచ్చాడు. వచ్చి రాజుగారి దగ్గర ఒక సన్యాసి రూపంలో చేరాడు. ఎవరో నా దగ్గరకు ఒక సన్యాసి వస్తున్నాడు, చచ్చిపోయిన నా పెళ్ళం గురించో లేక తప్పిపోయిన నా పెళ్ళం గురించో చెప్పడానికి వస్తున్నాడేమో అని అనుకునే, అయ్యా మహర్షి నమస్కారం అండి, నా భార్య ఈ మధ్యన చెరువులో పడి కనపడకుండా పోయింది, అప్పటి నుంచి బెంగ పెట్టుకున్నాను, మీరేమన్నా నా భార్య ఎక్కడుందో చెప్పగలరేమో, అందుకే మీకు నమస్కరించాను అన్నట్ట. ఆయన నవ్వి, మహారాజా నీ భార్య ఎక్కడుందో అది పక్కన పెట్టు, కానీ నువ్వు చేస్తున్న పనేమిటి, అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్న మహారాజువి, ధర్మబద్ధంగా లోకాలన్నిటినీ కాపాడవలసినటువంటి వాడివి, నీవు ధర్మం తప్పి వెనుక ముందు చూడకుండా ఈ కనిపించిన కప్పలన్నిటినీ చంపడమా, ఒక జాతి జాతిని నాశనం చెయ్యాలని ఎవడు కంకణం కట్టుకున్నవాడు నశించిపోతాడు, మహాపాపం ఇది. ఎందుకు కప్పలను చంపుతున్నావు అంటే, కప్పల్ని చంపాలా లేక పొడవాలా, ఈ కప్పలన్నీ నా భార్యని తినేసేయండి అన్నట్ట. నీ మొహం కాదు కప్పలు తినడం కాదు, నువ్వు పెళ్లి చేసుకున్నదే పెద్ద కప్పని, అది నా కూతురు, దాని పేరు సుశోభన,
నా కూతురికి మహామహిమలు ఉన్నాయి. అది ఒక రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ఈ చెరువులో మకాం పెట్టి అప్పుడప్పుడు నీలాంటి రాజులు వస్తూ ఉన్నప్పుడు సుందరి వేషంలో ఆకర్షిస్తుంది, వాళ్లతో కొంతకాలం గడుపుతుంది. దానికి ఓ లక్షణం ఉంది, చెరువు కనబడితే మాత్రమే అందులో దూకి మళ్ళీ వాడికి కనబడదు. అందుకే నీకు కండిషన్ పెట్టింది, ఏమని పెళ్ళైన కొత్తల్లో చెరువు దగ్గరికి తీసుకెళ్లకు, జలక్రీడలకి పిలవకు అని చెప్పింది. నువ్వేమో వినిపించుకోకుండా జలక్రీడకు పిలిచావు, అందులో దూకగానే నీతో పెళ్ళైన విషయం మర్చిపోయింది ఆవిడ. ఆ కప్ప రూపంలో అదృశ్యమైపోయి పాతాళానికి వచ్చింది. మళ్ళీ ఎప్పుడొకప్పుడు భూలోకానికి వస్తుంది, మళ్ళీ ఇంకో కొత్త రాజుగారిని ఆకర్షిస్తుంది. ఇలా ఇప్పటికి 16 రాజుల్ని మోసం చేసింది. నువ్వు 16 వాడివి, ఇంత పూర్వం 15 అయ్యారు. ఆ విషయం తెలియక నీ భార్య కప్ప రూపంలో పాతాళానికి పోయిందని గ్రహించలేక అమాయకపు కప్పలు దొబ్బుతున్నావు. ఎవడన్నా కప్పలు దొబ్బుతట్టయా అనగానే వీడికి మతిపోయి ఇంత కుట్ర ఉంటుందని నాకేం తెలుస్తుందండి, కప్పలన్నీ కలిసి మా ఆవిడ్ని మింగేశాయనుకున్నాను, నేను నా భార్యలో అయితే ఉండలేనండి, నీ కుమార్తెని ఆ సుశోభనని నాకివ్వండి, మీరే మామగారు అని కాళ్ళు గట్టిగా పట్టాడు. మామగారు రక్షించండి అని కాళ్ళు పట్టుకుంటే మామగారికి జాలి ఎక్కువట. సహజంగా అదేంటో తెలియదు కానీ ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులకి కొంచెం జాలి ఎక్కువ ఉంటుందని నేను చెప్పలే, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడద్దు, మగపిల్లల్ని కన్నవాళ్ళకంటే కొంచెం ఆడపిల్లల్ని కన్నవాళ్ళకి జాలి ఎక్కువ ఉంటుందంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూతురు యొక్క కోమలత్వాన్ని చూసిన వాడు గనక, కూతుర్ని పెంచిన వాడు గనక, అందుకే జీవితంలో ఒక కూతుర్నైనా కనకపోతే వాడికి మోక్షం ఉండదని శాస్త్రం చెప్పింది. 10 చెప్పాడు ఎందుకో గాని భారతంలో. అందువల్ల ఈ రాజుగారు కూతుర్ని కన్నవాడు గనక అల్లుణ్ణి ప్రేమగా దగ్గరికి తీసి నా కుమార్తెకి నచ్చ చెప్పి పిలుస్తాను అని వెంటనే శోభన ఇలా రానగానే ఆ సుశోభన అక్కడికి వచ్చింది. ఆవిడ్ని ఈ క్షణం నుంచి నువ్వు ఇంకెప్పుడు కప్ప రూపం ధరించకుండా ఉందిగాక, ఈ రాజుగారిని పెళ్లి చేసుకుని ఈయన చచ్చిపోయినప్పుడే నువ్వు చచ్చిపోయి అప్పుడు కప్పలోకానికి రా, అప్పటిదాకా నీకు ఈ తెప్పలు తప్పవు, నీకు మనిషి రూపం తప్ప ఇక కప్ప రూపం ధరించే శక్తి లేకుండా చేసేస్తున్నాను, ఈ రాజుగారి దగ్గరే ఉండు. కానీ దుష్టుదాల మధ్య మధ్యలో స్త్రీ రూపం ధరించి, మానవ స్త్రీ రూపం ధరించి ఇలాంటి రాజుల్ని మోసం చేశావు, ఆ మోసం చేసినందుకు కూడా నేను క్షమించవచ్చు, కానీ ఈ రాజుగారిని పెళ్లి చేసుకోవడం ద్వారా లక్షల కొలది కప్పలు చచ్చిపోయాయి. ఆ రాజు పగబట్టి కప్పల్ని చంపాడు, ఇన్ని కప్పలకి నువ్వు దుర్మరణం ఇచ్చావు, నీ వల్ల కప్పలకి తెప్పలు వచ్చాయి, దీనివల్ల నీకు నేను శాపం పెడుతున్నాను, నీకు ఈ రాజుగారికి దౌర్భాగ్యులైన కొడుకులు పుడతారు, 3 దరిద్రులు పుడతారు, వాళ్ల వల్ల మీ వంశానికి అపఖ్యాతి వస్తుంది, ఇక్ష్వాకు వంశానికి వాళ్ళు అపఖ్యాతి తెచ్చిపెట్టుదురుగాక అని శపించి వారిద్దరికీ పెళ్లి చేసి ఓడిపోయాడు. ఎవరు పుట్టినా పర్వాలేదు, నాకు మాత్రం ఈ సుశోభన కావాలి అనుకున్నాడు ఆయన. ఆ రాజుగారికి ఆ సౌందర్యం అంత ఆకర్షణీయంగా ఉందన్నమాట. ఆ తర్వాత ఆవిడ ఇంటికి పట్టుకుపోయి, ఎంత పనిచేసావు నువ్వు, ఇలా కప్పగా మారి వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అనుకున్నావు అని కన్నీళ్లు పెట్టుకున్నట్ట. ఇంకా మిమ్మల్ని వదనలేండి, మీరు బతికున్నంతకాలం నాకు ఈ రూపం పోదట, మీరు చచ్చాక అప్పుడు నేను కూడా చచ్చిపోయి మళ్ళీ నా కప్పలోకానికి పోతానండి, మా మండోక రాజు దగ్గరికి వెడతాను, ఇప్పుడు మాత్రం మీరు మండిపడకండి నా మీద అని ఈ మండోక కన్య ఆయనతో పాటు ఇక్ష్వాకు వంశానికి వెళ్ళిపోయింది, అయోధ్య నగరానికి వెళ్ళిపోయింది. ఈ రాజుగారికి వరసగా 3 కొడుకులు పుట్టారు, పరీక్షిత్తుకి, ఈ సుశోభనకి శల్యుడు, నలుడు, వలలుడు అని పేరు కలిగిన 3 కొడుకులు పుట్టారు. తాతగారి శాపం కదా వాళ్ళకి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి దరిద్రపు లక్షణాలు వచ్చాయట, చదువు సరిగ్గా రాదు, మూర్ఖత్వం, పరాక్రమం ఉంది, రాజ్యం ఉంది, దాంతో వాళ్ళు క్రూరులయ్యారు. ఈ రాజుగారు పరీక్షిత్తు ఈ 3 కొడుకులు పెద్దవాళ్ళయ్యాక పెద్దవాడు శల్యుడికి పట్టాభిషేకం చేసి తాను అడవికి వెళ్లి యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాడు. ఆయన శరీరం విడిచిపెట్టగానే అతని భార్య కూడా శరీరం విడిచిపెట్టి తిరిగి మండోక రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పెద్దవాడు శల్యుడు పెద్దయ్యాక రాజయ్యాక వాడు కూడా వాళ్ళ నాన్నలాగా ఒకనాడు ఒక రథం ఎక్కి అడవికి వేటకెళ్ళాడు. ఆ వేటలో వాడికి ఒక జింక కనపడింది, అది కూడా నల్ల జింక, కృష్ణ మృగం. ఆ కృష్ణ మృగాన్ని చూడగానే వాడు చెవిదాకా బాణం ఎక్కుపెట్టి దాన్ని పటక్కన కొట్టాడు, అది దానికి తగిలింది కానీ ప్రాణం తీయలేదు. ఆ దెబ్బతిన్న కృష్ణ మృగం కేకారణ్యంలోకి పరిగెత్తుకుంటూ పోయింది. దాంతో ఈ రాజు ఆగ్రహించి, రేయ్ దెబ్బతిన్న జింకని చంపకుండా దాని మాంసం తినకుండా రాజన్నవాడు బ్రతకలేడురా, నువ్వు మన గుర్రాలని వేగంగా పరిగెత్తించు, రథాన్ని వేగంగా తోలు, ఆ మృగాన్ని వెంటాడి వేటాడి ఇంటికి తీసుకెళ్లాలి అనగానే వాడు పక్కపక్క నవ్వి, మన గుర్రాలు ఆ మృగముతో సమానంగా పరిగెత్తలేవు, ఎందుకంటే ఇవి సామాన్యమైన గుర్రాలు, ఇందాక మీరు వేటాడుతున్నప్పుడు పారిపోయిన కృష్ణ మృగముతో సమానంగా పరిగెత్తే గుర్రాలు మన రాజ్యంలో లేవు, అటువంటి గుర్రాలు ఇంచుమించుగా మన రాజ్యమే కాదు చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా లేవు, ఈ అడవిలో
వామదేవుడు అని పేరు కలిగిన ఒక గొప్ప ఋషి ఉన్నాడు. ఆయన చాలా మహాత్ముడు. ఆయన దగ్గర వామ్యజాతి అశ్వాలు ఉన్నాయి. ఆ గుర్రాలు వామ్యజాతికి చెందినవి, అంటే ఎడం వైపుకి బాగా చూస్తాయి, పరిగెత్తడం కుడివైపుకు పరిగెడతాయట. చూపేమో ఇలా ఉంటుంది, పరుగేమో కుడివైపుకు ఉంటుంది. అవి ఒక గంటకి 5000 మైళ్ళు ప్రయాణం చెయ్యగలవు. అంత వేగంగా వెళ్ళగలిగే గుర్రములు ఇక్కడికి దగ్గరలో ఉన్న వామదేవ మహర్షి దగ్గర ఉన్నాయి. ఆయన ఆ గుర్రాలు ఎవడికి ఇవ్వడు. ఆ గుర్రాలని కనుక మీరు తీసుకోగలిగితే, వాటిని ఈ రథానికి కట్టగలిగితే, ఆ గుర్రములు మనల్ని ఆ కృష్ణమృగం దగ్గరికి తీసుకెడతాయి అన్నాడు సారథి. ఓహో భలే ఉందిరా అని వీడు ఇంత చేసి ఒక జింక కోసం ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, మీ గుర్రాలు ఇవ్వండి అంటే నీ పని అయ్యాక నాకు తిరిగిస్తావా అన్నాడు వామదేవుడు. ఒట్టండి, నా పని అయిపోయిన వెంటనే మీ గుర్రాలు మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఈయన. ఆయన ఆ గుర్రాలు ఇచ్చాడు. ఆ గుర్రాలు పట్టుకుని వీడు తన రథానికి పొంచి సారథి ఇప్పుడు తోలన్నట్ట. ఈ సారథి తోలగానే ఈ గుర్రాలు 3 నిమిషాలలో ఆ జింక ఉన్న చోటికి తీసుకెళ్ళాయి. వీడు ఇంకో బాణంతో ఆ జింకని చంపాడు. ఆ జింకని రథంలో వేసుకున్నాడు. ఆ తర్వాత, ఒరే సారథి, ఎంత వేగముగా హాయిగా రథాన్ని ఈడ్చుకుపోయేటటువంటి గుర్రాలు అడవిలో తపస్సు చేసుకునే ఆ మూర్ఖుడికి ముసలాడికి ఎందుకు, ఆ ఋషులకి, ఈ గుర్రాలు మనం పట్టుకుపోదాం నడు అని వాటిని తీసుకుపోయి రాజధానికి తన మందిరంలో కట్టేశాడు. మందిరము అంటే గుర్రపు శాల గుర్తుపెట్టుకోండి. మందిరము అంటే ఇల్లు, దేవాలయం అయితే దేవమందిరం, మనుష్యులుండేదైతే మనుష్య మందిరం. ఆ దీపదులు దూ ఉంటే మందిరము అంటే దానికి అర్థం ఏమిటనమాట, అశ్వశాల. అందుకేగా మహానుభావుడు వర్ర మందురాంతర తురంగోచండమై పర్వెడిన్ అదిగో ద్వారక ఆలమందలవు. అందులో చూసారా, ఆలానదంతావళాభ్యుదయంబై వర్ర మందురాంతర తురంగోచండమై పర్వెడిన్. అవి తిక్కనగారి పదాలనే చెళ్లపిళ్ళవారు వాడుకున్నారు. అక్కడ మందురము అని వాడాడు. చాలా మందికి తెలియక వర మందిరాంతరమైన దౌతరి నాటకాలు వేసేవాళ్ళకి పెద్దగా భాష రాక అది మందురము అంటే అశ్వశాల. అశ్వశాలలో కట్టేశాడు ఈ గుర్రాలు. ఇక అక్కడ వామదేవుడు ఇంకా రాడు రాజు. ఆ గుర్రాలు చాలా పవిత్రమైన గుర్రాలు. ఆయన ఆ గుర్రాలను యజ్ఞమునకు వాడతాట. ఎలా వాడతాడో తెలిసే యజ్ఞానికి. ఆ గుర్రముల దగ్గరికి వెళ్ళి అపానం దగ్గర, అనగా అవి మలం విసర్జించే స్థలం దగ్గరికి వెళ్ళి ఉఫ్ఫను ఉత్తే ఆ గుర్రాల చెవిలోంచి అగ్ని వస్తుంది. ఆ అగ్ని మీరు ఆలోచించారా ఇప్పుడు, ఏ అగ్గిపెట్టితోటో చెక్కతోటో తయారు చేసిన అగ్ని కాదు, ఒక గుర్రము యొక్క అపానములో ఊదితే చెవిలోంచి అగ్ని పుడుతుంది. అందువల్ల అది అరణి మధించగా వచ్చిన అగ్ని కంటే గొప్పది. అటువంటి అగ్నితో యజ్ఞం చేస్తాడు ఆయన. అగ్నిని సృష్టించి ఇచ్చే ఆ గుర్రములను కేవలం యజ్ఞ సమయంలో వాడతాడు ఆయన. స్వార్థములకు వాడడు. ఆ గుర్రములు ఎక్కడికి ప్రయాణం చెయ్యడు. అటువంటి వాడు ఈ గుర్రాలు కనపడక యజ్ఞాలు ఆగిపోయి ఓ రోజున శిష్యుణ్ణి ఒకనిచ్చి, ఒరే రాజుగారి దగ్గరికి వెళ్ళరా, నా గుర్రాలు అడగరా అన్నట్ట. ఈయన వెళ్ళాడు. శల మహారాజా, మా గురువుగారు గుర్రాలు అడిగాడంటే వాడేవాడరా, వెర్రాడు అడగడానికి, నువ్వు అడిగేవా, ముందు నీ తలకై తీసేస్తాను. నీకు మీ గురువు గారికి కూడా ఈ మహారాజు గారి గొప్పతనం తెలియదు అనుకుంటాను. అసలు గొప్పతనం తెలిసినా తెలియకపోయినా లోకంలో ఓ సత్యం ఉంది, రత్నహారీతు పార్థివ. మహారాజులు రత్నములను హరించడానికి అర్హులు. గొప్ప గొప్ప వస్తువులన్నీ మహారాజుల దగ్గర ఉండాలి. ఈ గుర్రములు అశ్వరత్నములు, ఈ రత్నములు రాజరత్నమైన నా దగ్గర ఉండాలి హో అన్నట్ట. శిష్యుడు వెళ్ళి గురువుగారికి చెప్పాడు. వెంటనే గురువుగారు మహావేగంగా, ఈ శిష్యుడి పేరు ఆత్రేయుడు, ఒరే ఆత్రేయ నడవరా అన్నట్ట. అంటే ఈ ఆత్రేయ గారు అంటే పాటలు రాసే ఆత్రేయ కాదు, ఈ శిష్యుడు ఆత్రేయ వేరు. ఒరే నడవరా, ఏమన్నాడరా వాడు అని అడిగిన విషయాన్ని మళ్లీ అడిగి ఆ రాజుగారన్న మాటలు విని ఆగ్రహం తెచ్చుకుని స్వయంగా ఇతన్ని వెంట పెట్టుకుని శలుని దగ్గరికి వెళ్ళి, శల, ఈ ఆత్రేయుడితో నువ్వు కారు కోతలు కూసిన వాటి నిజమేనా అంటే, వాడితో ఏమిటి, నీతోటే కోస్తాను, ఇంకెప్పుడన్నా ఇక్కడికి అడుగు పెట్టావంటే తంత పో అన్నట్ట. మహారాజా ఇంకొక్కసారి ఆలోచించుకో, అసలే దొంగతనం ఎప్పుడూ మంచిది కాదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతరుల యొక్క సొమ్ము తీసుకున్నవాడు ఎప్పుడూ బాగుపడ్డం. అందున తపస్సు చేసుకునే ఋషుల యొక్క సంపదను అపహరిస్తున్నావు నువ్వు. ధర్మబద్ధంగా ఈ లోకానికి ఎన్నో రకాల సేవలు అందించిన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహారాజు అయ్యుండి నా గుర్రాలు ఎత్తుకుపోతావా? ఇంకొకసారి ఆలోచించంటే, ఒరే వీడిని పొమ్మంటే పోవటం లేదు, ఎవడక్కడ ఆ కోదండం ఎలా పట్టుకురండి అని కోదండాన్ని తెప్పించుకుని బాణం ఎక్కుపెట్టి రాజుగారు వీడి మీదకి విసిరట. అయ్య బాబో, ఎంత దుర్మార్గుడు తోండివాడు, నీ మీదకి విషబాణం వేస్తున్నాను కాసుకో అన్నాడు. అనగానే వామదేవుడు పక్కపక్క నవ్వాడు. వెయ్యి బాణం అన్నట్ట.
సరే కాసుకో, నేను చెప్పాక బాణం వేస్తాను చంపుతానని ముందు బెదిరించాను, నువ్వు వెయ్యి అంటున్నావు, ఈ దెబ్బతో నువ్వు చచ్చావు, నువ్వు చచ్చావంటే ఇక నాకు ఎప్పుడు ఇలాంటి పెంట ఉండదు అనగా, మరెవడూ వచ్చి మళ్లీ మా కుర్రాలు మాకు కావాలని అడగరు అని చెవిదాకా బాణం లాగి ఈ శలుడు వామదేవుడి మీద బాణం వేశాడు. ఆయన అలా నవ్వుతున్నాడు. ఆ బాణం వామదేవుని వక్షస్థలం దాకా వచ్చి రివ్వున వెనక్కి తిరిగి టక్కునొచ్చి ఆ శలుడు గుండెల్లోంచి దూసుకుని బయటకు వచ్చేసింది. మహర్షి యొక్క ప్రభావం అది. వామదేవుడి మీదకి వచ్చిన బాణం మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి వాడి గుండెల్లో దిగ్గానే అక్కడే చచ్చిపోయాడు వాడు వెంటనే. ఇంకేముంది, వామదేవుడు చిరునవ్వు నవ్వి ప్రస్తుతం రాజు చచ్చిపోయాడు కనుక గుర్రాలు అడగడం బాగుండదు, మళ్లీ వస్తాను అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శలుడికి వాళ్ళ తమ్ముడు నలుడనేవాడు అంత్యక్రియలు చేసి అన్నగారి తర్వాత వీడు రాజయ్యాడు. మరలా కొద్ది రోజులు పోయాక వామదేవుడు వచ్చాడు. నలా, నీ అన్నగారు శలుడు చచ్చిపోయాడు, నీకైనా బుద్ధి వస్తే నా గుర్రాలు నాకు ఇప్పించు, అశ్వశాలలో ఇంతకాలం ఆ గుర్రాలు ఉండకూడదు, మహాపాపం అన్నట్ట. మా అన్నయ్య పిచ్చాడు గనక ఉట్టుట్టి బాణం నీ మీద వేశాడు, ఇదిగో జాగ్రత్త ఏమనుకుంటున్నావు, నేను వేసే బాణం మామూలు బాణం కాదు, బాగా విషంలో నానబెట్టిన బాణాలు ఉన్నాయి నా దగ్గర, ఆసీ విషంతో సమానమైనటువంటి విషంలో నేను ముంచాను దీనిని, ఈ విషబాణం నీ మీద వేస్తాను పో అన్నట్ట. వెయ్యి అన్నాడు ఆయన. మళ్ళీ వీడు బాణం వేశాడు. ఈసారి ఏం చేశాడు ఆయన, ఈ బాణం నిన్ను చంపదు, నీ కొడుకును చంపేస్తుంది అన్నట్ట. అప్పుడే నలుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కించుమించుగా 2-3 నెలలు అంతే, వారసుడు వాడు. ఈ బాణం వాడు విషబాణం వామదేవుడి మీద వేయగానే ఆ రెండో వాడు నలుడు ఈ బాణం వెనక్కి తిరిగి వెళ్ళి అంతఃపురంలోనే చిన్నపిల్లని చంపేసింది. ఇంకా వాడు గజగజలాడిపోయి, ఎంత దుర్మార్గుడివి నువ్వు, ఈ దెబ్బతో నిన్ను, నీ శిష్యుణ్ణి, నీ రాజ్యాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషుల ఆశ్రమాన్ని తగలబెడతాను అని అగ్నిమంత్రం చదివి ఆగ్నేయాస్త్రం వేయబోయాడు. ఆ వెంటనే వాడు అలా ధనుస్సు ఎక్కుపెట్టగానే చేతులు బిగుసుకుపోయాయి, ధనుస్సు వాడి చేతికి అతుక్కుపోయింది. చేతులు కదలడంలా, నాలిక కదలడం లేదు, శరీరం అంతా స్తంభించిపోయింది. జగదేకవీరుడి కథలో శిలా విగ్రహంలో అయిపోయాడు వాడు కదలకుండా. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వణికిపోయారు. ఈ నలుడి భార్య వచ్చింది, కాస్త ఆ మహర్షిని శరణు కోరు, అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు, మన వంశం అంతా నాశనం చేస్తున్నావు కదయ్యా, మహర్షులతో తగాదా పెట్టి అంటే అన్నాడు. అంటే నోరు రావటం లేదని. అప్పుడు ఆవిడ, మా ఆయనకు నోరిప్పించండి, మిమ్మల్ని శరణు అని కనీసం కోరడానికేనే ఆయనకి వాక్కు రావాలి కదా అందిట. వామదేవుడు నోరిచ్చాడు. అప్పుడు వాడు నోరిప్పి, మహర్షి క్షమించు, ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయనన్నట్ట. అప్పుడు ఆయన జాలిబడి, ఇక మీద గుర్తుపెట్టుకోండి, అసలు పరద్రవ్యమే మహాపాపం, ఇతరుల సొమ్ము పాముతో సమానం, వీలుంటే మాలాంటి బ్రాహ్మణులకు ఎంత అన్నం పెట్టాలి, లేదా మాట్లాడు కూరుకోవాలి, పెట్టగలిగితే పెట్టు, తిట్టకు మాట వరసకు కూడా, ఇష్టం లేకపోతే పొమ్మనంతే, కానీ సొమ్ము అపహరించి మళ్ళీ ఆ సొమ్ము అడిగడానికి వచ్చినటువంటి వాడిని నోటికి వచ్చినట్టు తిట్టి చంపడానికి సిద్ధపడ్డం మహాపాపం అనగానే, ఈ క్షణం నుంచి మేము ఈ విప్రభక్తితో బతుకుతాం, దాన ధర్మాలు చేస్తాం, ఎవరి సొమ్ము అపహరించం అని వాగ్దానం చేసి ఆ మహర్షి అనుగ్రహంతో శరీరం తిరిగి యథాస్థితికి తెచ్చుకుని ఆయన కుర్రాలు ఆయనకి ఇచ్చేశాడు. అప్పటి నుంచి వాళ్ళ రాజ్యం ఆ మహర్షి అనుగ్రహంతో సుభిక్షమయ్యింది. కాబట్టి ఎప్పుడూ కూడా మహాత్ములకి ఆగ్రహం కలిగించకూడదు, ఇతరుల సొమ్మును స్వీకరించకూడదు. ధర్మరాజా, నువ్వు పరమధర్మాత్ముడివి, అయినా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు నీ వల్ల కానీ, నీ సోదరుల వల్ల కానీ, నీ ప్రజల వల్ల కానీ జరగకూడదు, అందుకే నేను నీకు ఈ హితోక్తి చెబుతున్నాననగానే ధర్మరాజు సంతోషించి, మేం జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు నాకు ఒక అనుమానం, నీవు విష్ణువుని కడుపులో చూశానన్నావు, భగవంతుని జలప్రళయకాలంలో చూడడం, ఆయన కడుపులోకి వెళ్ళడం, ఆ కడుపులో లోకాలను చూడడం, ఇవన్నీ నాకు వర్ణించి చెప్పావు. నువ్వు మహాత్ముడివి, చిరజీవివి, వయస్సులో గొప్పవాడివి, నీకంటే కూడా వయస్సులో పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ప్రస్తుతం భూమి మీద ఉన్నారా? ఎందుకంటే మార్కండేయుడి యొక్క ఆయుద్దయం ఎంత అంత అని మనం చెప్పలేంగా. మార్కండేయుడి కంటే కూడా వయస్సులో పెద్దవాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారా అని ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. అందుకని ఎవరన్నా ఉన్నారా అని అడిగితే, మహాత్మా, ఈ లోకంలో ఎప్పుడూ ఒకడిని మించినవాడు ఒకడు వస్తూనే ఉంటాడు, ఏ వీడే గొప్పవాడు, వీడికంటే గొప్పవాడు ఇక్కడ పుట్టడు అనుకోకూడస్తుమా, అదే భ్రమ. నీకు ఇప్పుడు నేను ఒక గొప్ప కథ చెబుతాను. ఇప్పుడు నేను చెప్పే కథ వింటే నీ ప్రశ్నకి సమాధానం అందులోనే దొరుకుతుంది. చాలా కాలం క్రితం ద్రవిడ దేశాన్ని ఇంద్రజ్యుమ్నుడని ఒక మహారాజు పరిపాలించాడు.
మీకు ఇదివరకు నేను భాగవతంలో చెప్పాను, ఇంద్రజుమ్రుడు అంటే గజేంద్రుడిగా మారింది ఆయనే. మొసలితో యుద్ధం చేశాడే 1000 ఏళ్ళు ఆ గజరాజు గారు పూర్వజన్మలో ఇంద్రజుమ్ర మహారాజు. ఆయన తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు 4 కలిపినటువంటి ఈ దక్షిణ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు చాలా కాలం క్రితం. ఎప్పుడు అంటే 4వ మనువు కాలంలో. మనువు 4వ వాడు, తామసుండనగా నొత్తముని భ్రాత. 4వ మనువు తామసుడి కాలంలో. ఇప్పుడు 7వ మనువు కాలంలో ఉన్నాం. అంటే 3 మనువుల క్రితం. ఆ 3 మనువుల క్రితం ఈ ఇంద్రజుమ్నుడు ఎన్నో యజ్ఞములు చేసి, తపస్సులు చేసి, దాన ధర్మములు చేసి మహాపవిత్రమైన జీవితాన్ని గడిపి ఆ పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్ళాడు. చాలా కాలం స్వర్గంలో ఉన్నాడు. ఒకనాడు ఇంద్రుడు అతన్ని పిలిచి, నువ్వు స్వర్గంలో ఉన్నావు చాలా కాలం నుంచి, ఇక నీ పుణ్యం తరిగిపోయింది, నువ్వు భూలోకానికి పో. ఎంతకాలం భూలోకంలో నీ కీర్తి ఉంటుందో అంతకాలమే నీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం ఉన్నంతకాలం స్వర్గంలో ఉంటాం, పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూలోకానికి పోవాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించిన వాడు మానవ లోకానికి పోవలసిందే అన్నట్ట. అప్పుడు ఇంద్రజుమ్నుడు, నా పుణ్యం అప్పుడే పోయిందా? ఇంత చేసి నేను చేసిన దానములు ధర్మములు యొక్క ఫలితం ఇంతేనా? ఇంద్ర, నేను ఇంకొకసారి నా పుణ్యం భూలోకంలో ఉందో లేదో తెలుసుకుంటాను. నాకు మహిమ ఇచ్చి భూలోకానికి పంపించు. నేను భూలోకానికి వెళ్ళి తిరిగి స్వర్గానికి వచ్చేదాకా నాకు ఇంద్ర మహిమలు ఉండాలి, దేవలోకపు మహిమలు ఉండాలి. అక్కడ నాకు పుణ్యం ఉందా, నేను తిరిగి స్వర్గానికి వస్తాను. పుణ్యం లేదా, ఇక నా మహిమలు నువ్వు లాగేసుకో, నేను భూలోకంలో పడిపోతానన్నట్ట. ఇంద్రుడు అతనికి మహిమలిచ్చి భూలోకానికి పంపాడు. ఆయన వెంటనే భూలోకానికి వచ్చాడు. ఈ ఇంద్రజుమ్ర మహర్షి దగ్గరకు వచ్చాడు. ఈ మార్కండేయ మహర్షి దగ్గరకు వచ్చాడు. మార్కండేయుడికి వినయంగా నమస్కరించి, చిరజీవులలో నీ అంత గొప్పవాడు లేడు, నీకు చాలా ఆయువు ఉన్నది, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా నీకు తెలుస్తుంది, అందువల్ల మార్కండేయ నేను నీ దగ్గరకు వచ్చాను, నాకు చిన్న ఉపకారం చెయ్యాలి అనగానే, ఏమిటి అన్నాడు మార్కండేయుడు. నా పేరు ఇంద్రజుమ్నుడు, నేను ఒకప్పుడు ఈ భూమండలంలో కొంత భాగాన్ని పరిపాలించాను. నా పేరు నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను పుణ్యములు చేసినట్టు నీ చెవిదాకా ఆ వార్త వచ్చిందా అనగానే మార్కండేయుడు, నాకు గుర్తులేదండి, నువ్వెవడవో, నేను నీ పేరు వినలేదు. నీ పేరే వినలేదు గనక నువ్వు పుణ్యాత్ముడివో పాపాత్ముడివో నేనేం చెబుతానన్నాడు ఆయన. హతాశుడైపోయట పాపం ఇంద్రజుమ్నుడు. మార్కండేయుడు అంతటి గొప్పవాడు, అంత ఆయువు ఉన్నవాడు కూడా నా పేరు వినలేదు అంటే ఇంకెవడు వింటాడు అనుకుని పాపం దీనం అయిపోయాట, దీనుడైపోయి ఒక ముక్కలో చెప్పాలంటే హతాశుడైపోయాడు. ప్రాణం పోయినంత పని అయింది. మహర్షి, ఇక నేను వెళ్ళిపోతాను, నా బ్రతికింతే, నేను స్వర్గాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా భూలోకంలో పడిపోతానని. కానీ ఇంద్రజుమ్నుడు అలా వెనక్కి తిరుగుతున్న సమయంలో మార్కండేయుడు అన్నట్ట, మహారాజా కంగారు పడకు, నేను నిన్ను ఎరగను అన్నాను గాని నిన్ను ఎరిగిన వాళ్ళు భూలోకంలో లేరు అనలేదుగా. ఈ భూలోకంలో నిన్ను ఎరిగిన వాళ్ళు ఇంకా ఉండొచ్చు అనగానే, నీ అంత వయస్సున్న వాడికే తెలియకపోతే ఇంకెవరు నన్ను గుర్తుపట్టగలరు అన్నాడు ఈయన. కంగారు పడకు, ఇక్కడికి దగ్గరలో ప్రావారకర్ణుడు అని పేరు కలిగిన ఒక గొడ్లగోపు ఉంది. ఆ గొడ్లగోపు నాకంటే 10,000 సంవత్సరాలు పెద్దది, చాలా పెద్దది ఆ గొడ్లగోప. ఆ గొడ్లగోప పేరే ప్రావారకర్ణుట. ఈ చెవులు వేళ్లాడతాయి అనమాట. చెవులు కొన్ని గొడ్లగోపలకి పెద్దయ్యే కొద్దీ వేళ్లాడిపోతాయి. అలా వేళ్లాడే చెవులు కలిగిందని అర్థం. ప్రావారము అనగా వేళ్లాడుతున్న కర్ణము, చెవి కలిగినది కనుక ప్రావారకర్ణుడు. ఆ గొడ్లగోప గారు, నీ గురించి ఏమైనా విన్నారేమో, నీ మహిమని అది తెలుసుకుందేమో, దాని దగ్గరికి వెళ్ళి అడుగు అంటే, ఆ గొడ్లగోప ఎక్కడుందో నేను ఎక్కడ వెతకగలనండి, ఈలోపు పుణ్యకాలం కాస్త అయిపోతుంది, ఇప్పటికే గుంటూరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుని పద్మాకర్ గారు ఉపన్యాసానికి వెళ్ళడానికి రోజు మేము 1 గంట లేటుగా వస్తున్నాం ప్రారంభంలో రాకుండా ప్రార్థన అయ్యాక. అటువంటిది ఇప్పుడు ఆ గొడ్లగోప కోసం వెతికేలోపు నా గోప డావా అయ్యేటట్టుంది అన్నట్టు ఈయన. మరేం చేస్తాం, పలానా చోటుంది, పలానా చోట ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళని చెప్పగలను కానీ ఇప్పుడు నేను రాలేను అన్నట్ట. తమరు దయతో నా వెంట వచ్చి నాకు ఆ గోపని చూపించండి అనగానే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, బ్రహ్మదేవుడు నన్ను చిరజీవిగా ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడు, శివుడు నాకు వరం ఇచ్చాడు గనక. శివాజ్ఞతో బ్రహ్మదేవుడు నాకు ఇక్కడ ఒక ఆశ్రమం ఇచ్చి, నాయన శివుడు నిన్ను అపూర్వమైన ఆయువు కలిగిన వాడిగా చేశాడు, అంత ఆయువు భూలోకంలో మానవ మాత్రులకు ఉండదు, ప్రతి 10,000 సంవత్సరాలకి నీ శరీరం ముసలితనంతో కుమిలిపోతుంది,
అంటే 10,000 సంవత్సరాలకు ఒకసారి ఈ మార్కండేయుడు కూడా మానవుల్లాగే, సామాన్య మానవుల్లాగే భయంకరమైన జరా అనే ఒక రోగానికి గురవుతాడు. జరా అంటే ముసలితనం. ఆ ముసలితనం వల్ల ఆయన చర్మం వేళ్లాడిపోతుందిట, ముఖం ఇలాగా ఈ ముడతలు పడిపోయి, ఆ ముడతలు పడిపోయిన చర్మం కూడా వేళ్లాడిపోతుంది, కళ్ళు లోపలికి పోతాయి. 10,000 సంవత్సరాలకు ఒకసారి హఠాత్తుగా మార్కండేయుడికి భయంకరమైన వార్ధక్యం వస్తుంది. మరి ఎలా అప్పుడు బతకడం? వెంటనే బ్రహ్మగారు ఆయనకి ఒక ప్రక్రియ చెప్పాడు. అక్కడ కొన్ని రసాయనాలు ఉన్నాయి, మూలికలు. ఆ అడవిలో ఉన్నటువంటి కొన్ని మూలికలు దాదాపు ఒక 200 రకాలైనటువంటి చెట్ల యొక్క ఆకులు, వాటి వేళ్ళు, ఇవన్నీ ఆయన చేతిలోకి తీసుకుని దాన్ని బాగా ఇలా నలిపేస్తాట. అలా నలిపేసి 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 చిన్న ముద్ద చేసి ఆ తర్వాత దానిని ఆవు పాలలో కలుపుతాడు. అప్పుడు అది ఒక గుటిక, అంటే ఒక ట్యాబ్లెట్ అయిపోయిందట. గుటిక అనే శబ్దం వరకు ఇప్పుడు ఇంగ్లీష్లో ట్యాబ్లెట్ అనమాట, ఓ చిన్న మందు మాత్రం, హోమియోపతి పిల్ల అంత అయిపోతుంది. దానిని ఈయన తింటట. ఇన్ని రకాలైనటువంటి 200 మూలికలతో కూడినటువంటి ఆ బిళ్ళ తినగానే వెంటనే ఈయనకి 1 సంవత్సర కాలం పాటు కొంచెం బాధ కలుగుతుంది, నిద్ర వచ్చేస్తుంది, శరీరానికి అలసట కలుగుతుంది. ఎందువల్ల? ఆ ట్యాబ్లెట్ ప్రభావంతో ఈయన చర్మం అంతా ఊడిపోవడం మొదలెడుతుందిట. పాము కుబుసం విడిచినట్టుగా నేను 1 సంవత్సర కాలం పాటు ఈ భూమి మీద కొంచెం ఆవేదన పొందుతాను, భయంకర బాధ పొందుతాను. కాకపోతే ఆ బాధ మరణ వేదన కాదు. అలా అలిసిపోయి చెట్టు కింద పడుకుని నేను నిద్రపోతాను. అలా నిద్రపోతున్న నాకు మళ్ళీ చర్మం అంతా ఊడిపోతుంది, ఈ ముఖంలో ఉన్న ముడతలన్నీ ఊడిపోతాయి, ఈ జుట్టంతా ఊడిపోతుంది. చూస్తూ ఉండగా నేను మళ్ళీ కొత్త కుర్రాడిని అయిపోతాను, మంచి నవయౌవనంలోకి అడుగు పెడతాను, 1/25 కుర్రాడి కింద అయిపోతాను. ఇలా 25 వయస్సున్నవాడిగా 10,000 ఏళ్ళు ఉంటాను. మళ్ళీ 10,000 ఏళ్లకోసారి ఈ గుటికా ప్రయోగం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు వచ్చే ముందే గుటికేసుకున్నాను, రాత్రిపూట పడుకునే ముందు స్లీపింగ్ పిల్ వేసుకున్నట్టుగా వేసుకున్నాడు అనమాట. ఇప్పుడు అందువల్ల నాకు నిద్ర వస్తోంది, లోపల మంట పుట్టింది, కదలలేనన్నట్ట. 1 సంవత్సరం పోయాక వస్తే అప్పటికి నేను కొత్తవాడిని అవుతా, యువకుండా అవుతాను, అప్పుడు నిన్ను గుడ్లగోబ దగ్గరికి తీసుకెడతానన్నట్ట. నా తండ్రి, 7 దాకా నేను భూమి మీద ఉండొద్దు, ఈలోపు నేనేమైపోతాను? నీకు పుణ్యం ఉంటుంది, ఇంద్రుడు నాకు ఇచ్చిన సమయం తక్కువ, నీ గుటికా ప్రయోగం అయ్యేదాకా నేనిక్కడ ఈ భూమి మీద ఒక ఘటిక కూడా ఉండేటట్లు లేను. దయతో నా కూడారా, నువ్వు నడవక్కర్లా, నీకు వేదన నిద్ర వస్తున్నాయి కదా, ఆ బాధ లేకుండా నేనేం చేస్తానంటే ఇంద్రుడిచ్చిన మహిమతో మంచి గుర్రంగా మారిపోతాను, తెల్లని గుర్రంగా మారిపోతాను. నా వీపు పరుపులా మెత్తగా ఉంటుంది, ఆ పరుపు మీద పడుకుని వచ్చేయి, మళ్ళీ నిన్ను ఇక్కడ జాగ్రత్తగా డ్రాప్ చేస్తాను, వదిలేయకుండా నిన్ను ఇక్కడే దింపుతానన్నట్ట. పాపం మార్కండేయుడు నాలాగా కొంచెం అమాయకుడు కనుక, మంచివాడు కనుక, సర్లే నా బాధ ఎలాగో పడతాను, ఎక్కే వీపు అన్నట్ట. ఈ రాజుగారు గుర్రం అయిపోయాడు, మార్కండేయుడు వీపు మీద పడుకున్నాడు. బాధ కొంత ఉంది, ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల గుటికి వల్ల లోపల కొంత ఆవేదన ఉన్నా గుర్రం మెత్తగా ఉంది గనక, రాజుగారు గుర్రంగా మారాడు గనక వీపు మీద పడుకుని ఆయనతో వెళ్ళాడు. ఇద్దరు కలిసి ప్రావారకర్ణుడనే గుడ్లగోప దగ్గరికి వెళ్ళారు. తేరా గుడ్లగోప దగ్గరికి వెళ్ళాక ఆ గుడ్లగోప కూడా, నేను ఎరగన్ రాజా అందిట. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాక గోప కూడా ఎరగన్ అనగానే ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. ఈయన గోప అదిరిపోయింది ఒక దెబ్బకి ఆ మాటకే. మళ్ళీ నిరుత్సాహపడుతూ ఉంటే ఇప్పుడు గుడ్లగోప ఏముంది, ఇక్కడికి ఇంకో కొంచెం దూరంలో పెద్ద చెరువు ఒకటి ఉంది, మహాసరోవరం, అక్కడ నాడీ జంగుడు లేక నాళీక జంగుడు అని ఒక కొంగ ఉన్నది, ఆ కొంగ నాకంటే రెట్టింపు వయస్సు కలిగింది అందుట గుడ్లగోప. మళ్ళీ ఈయన ఏం చేశాడు, ఈ మార్కండేయుడు పక్కనే గుడ్లగోపను కూడా కూర్చోమని ఇద్దరిని వెంట పెట్టుకుని నాడీ జంగుడి దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్ళాక కొంగ అంది, నేను నిన్ను ఎరగనయ్యా అందిట. మళ్ళీ రాజుగారు నిస్పృహ చెందాడు. అప్పుడు మళ్ళీ కొంగ అంది, ఇక్కడికి దాదాపు 1,000 మైళ్ళ దూరంలో ఒక పెద్ద సరస్సు ఉంది, అది మామూలు సరస్సు కాదు, సముద్రంలో ఉంటుంది. ఆ సరస్సులో అకూపారుడు అని పేరు కలిగిన ఒక తాబేటి రాజు ఉన్నాడు, కోర్మరాజు. ఆ తాబేలు గారు చాలా పెద్దది, మా ముగ్గురి కంటే కూడా పెద్దది. అక్కడికి వెడదాం అనగానే మళ్ళీ రాజుగారు వీళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని వరసగా, ఎవరిని, ముందు మార్కండేయుడు, తర్వాత ప్రావారకర్ణుడు, ఇప్పుడు నాళీక జంగుడు, ముగ్గురితోటి కలిసి ఆ అకూపారుడని పేరు కలిగిన తాబేలు ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు అక్కడికి వెళ్ళగానే అశ్వరూపంలోనే, ఓ తాబేటి రాజా, ఓ కోర్మరాజా, నా పేరు ఇంద్రజమునుడు, నా పేరు ఎప్పుడైనా విన్నావా అనగానే ఆ తాబేలు నీళ్లలోంచి చకచక బయటకు వచ్చిందిట. అది ఎంత తాబేలండి ఏకంగా, కూర్మావతారం ఎత్తిన విష్ణువులో ఉంది ఏకంగా. అంత పెద్ద తాబేలు ఆ నీళ్లలోంచి బయటకు వచ్చి, మహారాజా స్వర్గంలో కులాసాగా ఉన్నావా అని అడిగింది. అనగానే ఈయన, అయితే నా పేరు నీకు తెలుసా అంటే, నిన్ను ఎరగని వాడు ఎవడన్నా ఉంటే వాడు పాపాత్ముడికి అంత లెక్క నా దృష్టిలో. ఎందుకంటే మహారాజా, నేను ఇవాళ ఈ చెరువులో బతుకుతున్నానంటే దానికి మూల కారకుడివి నువ్వేను, మహానుభావుడివి సామాన్యుడివి కాదు. ఆ మహాత్ముడు బహువిధ యజ్ఞ దక్షిణార్థముగ విప్రవరులకు అర్థినిచ్చుగోగణం బుల గొరిజల గురొచ్చి అయ్యకాదై సరోవరము జగన్నతముగా. ఓ ఇంద్రజమున మహారాజా, ఒకనొకప్పుడు నువ్వు కొన్ని ఆవులు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టావు. మామూలు ఆవులు కావది, లక్షలు కోట్లు సంఖ్యలో పట్టుకొచ్చావు. ఆవులు ఇక్కడ పెట్టి బ్రాహ్మణులకి దానం ఇచ్చేవాట. ఆవులను అక్కడ పెట్టి కాసేపు ఆ తర్వాత దానం ఇస్తున్నప్పుడు ఈ ఆవులు గిట్టలతో ఆ నేలను తవ్వగా తవ్వగా ఇంత పెద్ద చెరువు అయిపోయింది. ఈ చెరువులోకి వాన కురిసింది, ఆ వాన నీళ్లు ఇందులో పడింది, ఇది ఒక పెద్ద సరోవరం అయిపోయింది. కొల్లేటి సరస్సును జనం ఎలాగో ఆక్రమించారు, ఇక్కడ మాత్రం నా కోసం ఈ కొత్త సరస్సు ఏర్పాటు చేశావు నువ్వు. ఇంత సరస్సు రావడానికి ఎంత తవ్వాలండి నేల? అంత తవ్వాలంటే మానవ మాత్రుడి వల్ల కాదు, ఆవుల గిట్టలకి ఎంత లోతైన గొయ్యి ఏర్పడిందంటే, ఎన్ని ఆవులు అక్కడికి వచ్చి ఉంటాయి, ఎన్ని ఆవులు ఎంతకాలం అక్కడ ఉన్నాయి, ఈ ఆవులు దానం చెయ్యబట్టి అక్కడంత సరోవరం ఏర్పడింది. నీ గోదానాన్ని ఎవరూ ఊహించలేరు, అన్ని గోవులు దానం చేసిన మహాత్ముడివి. ఇలా ఒకదానం కాదు, గోదానం చేశావు, భూదానం చేశావు, జలదానం చేశావు, అన్నదానం చేశావు. నీ దానాలని ధర్మాలని వర్ణించలేం. భూలోకంలో అన్నిటికంటే చాలా గొప్పదండో, ఎవడన్నా అన్నం అడిగితే మాత్రం మీరు ఎప్పుడు కాదనకండి. ఇంత అన్నం అడిగారా, మనం తినకపోయినా పెట్టేయండి పర్వాలేదు. జలదానం, ఇంత అన్నం, ఈ రెండూ చేసిన వాళ్ళు, జల అన్నదానములు చేసినటువంటి వాడికి ఎంత శక్తి వస్తుందో ఒకటికి రెండు సార్లు భారతం రామాయణం చెప్పాయి. మరీ దరిద్ర స్థితిలో ఉంటే చెప్పలేం కానీ ఒక మాదిరి స్థితి ఉండి ఇంత అన్నం పెట్టగలిగితే, ఎవరైనా అన్నం అడిగితే మాత్రం తిట్టకండి, అది మహాపాపాల్లో కల గొప్ప పాపట. అన్నం పెడుతున్నప్పుడు ఓ ఇంత ఖర్చు అయిపోతుంది నేను ఎంత పెడుతున్నానని విసుక్కోకండి. అది మిమ్మల్ని ఎంత రక్షిస్తుందో నాకు తెలుసు చెబుతున్నాను నేను. ఎప్పుడో తెలుసో తెలియకో ఇంత అన్నం పెడితేనే విదేశాలలో సమయానికి ఆ అన్నదానం నన్ను రక్షించి ఎన్నో పర్యాయాలు నాకు అన్నం పెట్టింది కాబట్టి, అంటే ఆత్మస్థుతి అవుతుంది కనుక అలాంటివి చెప్పకూడదు. కానీ అన్నదానము చేసిన వాడికి మాత్రం ఈ లోకంలో కూడా వేళకు అన్నం దొరుకుతుంది. శరీరం విడిచిపెట్టాక తప్పక వాడు శాశ్వతమైన దివ్యలోకాలకి వెళ్ళి తీరుతాడు. అందుకే ఇప్పుడు తాబేటి రాజు, నీవు చేసిన దానములు అసంఖ్యాకములు, అందులో కేవలం గోదానముల వల్ల ఈ చెరువు వచ్చింది, ఈ చెరువు రాబట్టి నేను ఇందులో మకాం పెట్టాను. నీ గురించి నాకు తెలుసు, నీ గురించి ఆ రోజుల్లో పాటలు పాడుతూ హరికథల రూపంలో ఎంతో మంది పండితులు లోకంలో వర్ణించారు, నీ కీర్తిని వర్ణించారు అని తాబేలు పలకగానే దేవతలు టక్కన అక్కడికి వచ్చేశారు. వచ్చి, మహారాజా నీవు చాలా గొప్పవాడు అని మాకు తెలుసు, కానీ దానము కీర్తి భూలోకంలో ఉన్నంతకాలం మానవుడికి పతనం ఉండదు అని లోకానికి తెలియజేయడం కోసం కావాలని ఇంద్రుడు నిన్ను ఇక్కడికి పంపాడు. అంతేకాని నీ పుణ్యం పోయి కాదు. ఈ కథ లోకంలో వ్యాప్తి చెందుతుంది, అప్పుడు జనమంతా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు, ధర్మంగా పరిపాలిస్తారు, ధర్మంగా జీవిస్తారు, దాన ధర్మాలు చేస్తారు, తరిస్తారు అని చెప్పి దేవతలు ఆ కొంగకి, గొడ్లగోబకి, తావేలుకి, మార్కండేయుడికి ఇలా అన్నాయట. ఆ దేవతల యొక్క సమూహం ఇలా అన్నది. ఏమన్నది ఆ దేవ సమూహం? తన కీర్తి ఎంతకాలము వినబడు నిజగమునందు, తన కీర్తి ఎంతకాలము వినబడు నిజగమునందు వెలయగా అందాకను పుణ్యలోక సౌఖ్యం బునెంతయు నొల్లసిల్లు పురుషుండనగా. తన కీర్తి ఈ భూలోకంలో ఎంతకాలం వినబడుతుందో, అంటే ఒక మనిషి పేరు ఈ భూలోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం పుణ్యలోకంలో సుఖంగా ఉంటాడు జీవి. అందుకనే పూర్వం ఆలయాలు లాంటివి కట్టించేవారు. ఆలయం పోవచ్చుగాక, కానీ ఆ విగ్రహం వాడు పెట్టించాడుగా, అందువల్ల ఆ విగ్రహం ఉన్నంతకాలం భూమి మీద వాడి కీర్తి ఉన్నట్టే. అలాగే సత్రం కట్టించారు, అలా సత్రం ఉన్నంతకాలం భూమి మీద వాడి కీర్తి ఉన్నట్టే. ఆ సత్రాన్ని ఎవడన్నా ఆక్రమించినా వాడి పుణ్యం మాత్రం పోదు, ఆక్రమించిన వాడికి పాపం చుట్టుకుంటుంది. ఒక్కొక్కప్పుడు మనకు అనుమానం రావచ్చు, వాడు ఎవడో సత్రం కట్టించాడండి, రేపు పొద్దున వాడు ఎవడో లాక్కున్నాడండి అంటే, లాక్కున్న వాడి పాపం తప్ప సత్రం ఓసారి కట్టించాడు గనక భూమి ఉన్నంతకాలం ఆ సత్రం కట్టించిన వాడికి ఆ పుణ్యం ఉండవలసిందే. అందువల్ల భూమి మీద సత్కీర్తి ఉంచుకోవడం కోసం, సత్కీర్తి ద్వారా శాశ్వతమైన కైవల్యం పొందడం కోసం మహానుభావుల కాలంలో గోదానాలు భూదానాలు విరివిగా చేశారు, భూరిదానాలు చేశారు. భూరి అనే శబ్దమునకు బంగారము అని కూడా అర్థం. భూరిదానం అంటే బంగారం దానం, భూరి అంటే గొప్ప, పెద్ద పెద్ద వస్తువులు, గొప్ప గొప్ప వస్తువులు దానం చేశారు అని చెప్పి దేవతలు ఇంద్రజ్యుమునుండి తిరిగి మాతో పాటు స్వర్గానికి రా అన్నారు. వెంటనే ఇంద్రజ్యుమునుడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా, ఆగండి దేవతలారా, ఈ విమానముతో ఇక్కడే కాసు కూర్చోండి. ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు ఈ మార్కండేయుణ్ణి, ఈ కొంగగారిని, ఈ గొడ్లగోపగారిని, ఈ వీళ్ళందరినీ యథాస్థానంలో దేబెట్టాలి. స్వర్గలోకం నుంచి విమానం వచ్చింది కదా అని వీళ్ళకి టాటా చెప్పి వెళ్ళిపోకూడదు అని వాళ్ళందరినీ అక్కడ అట్టే పెట్టి మొత్తం వీళ్ళందరినీ ఎవరి స్థానాల్లోకి వాళ్ళని చేర్చి అప్పుడు విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. చిట్ట చివరి కొసమెరుపు ఇచ్చాలో గొప్పదండో. సాధారణంగా ఎవరైనా స్వర్గం నుంచి విమానం వచ్చాక ఏమండి వెళ్ళొస్తామండి, మీరు వెళ్ళిరండి, ఎక్కువసేపు ఇక్కడ ఉండలేమండి అంటారు కదా, అలా అనలేదు ఆయన. మళ్ళీ ఈ ధర్మాన్ని నిలబెట్టాడు, వారందరినీ వారి వారి స్థానాల్లో చేర్చాడు, వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడంతా మార్కండేయుడు ఈ కథని ధర్మరాజు గారికి చెప్పి, ధర్మరాజా ఇప్పుడు అర్థమైంది కదా, మీరంతా మార్కండేయుడి కంటే గొప్ప ఆయు ఉన్నవాడు మరొకడు లేడేమో భూమి మీద అనుకుంటున్నారు, నాకంటే పెద్దదైన గొడ్లగోబంది, గొడ్లగోబ కంటే పెద్దవాడైన నాళీక జంగుడనే కొంగగారున్నారు, కొంగగారి కంటే పెద్దవాడైన కూర్మరాజు గారున్నారు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ఎరిగిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి, మహాత్మా ఇంకేమైనా నీకు వినాలనుకుంటున్నావా అంటే, నీకంటే వృద్ధతముని గుణాకర ఎరిగిల్చితిది మహాద్భుతమని సుశ్లోకుడు మునివరునకు పుణ్యాకృతికి కృత ప్రణాముడై కడుభక్తి. ఓ మార్కండేయ, ఎంత గొప్ప కథ చెప్పావు, ఇది నేను మనస్సులో పెట్టుకుంటాను, రాజు అయ్యాక నిరంతర దాన ధర్మాలు చేసి ప్రజల్ని రక్షిస్తాను, నీకంటే పెద్దవాడైన ఒక మహానుభావుడి యొక్క కథ చెప్పావు, మాకు ఆనందం కలిగించావు. చాలా కాలం క్రితం ఇక్ష్వాకువంశంలో కువలాసుడు అని ఒకడు ఉండేవాట, వాడికి దుందుమారుడని పేరు వచ్చిందని విన్నాం, ఈ దుందుమారుడు అనే శబ్దం వాడికి ఎలా వచ్చిందని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు మళ్ళీ చెప్పాడు, పూర్వం ఉదంకుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు, ఆయన కేకారణ్యంలో చాలా కాలం పాటు తపస్సు చేశాడు. ఆ మహానుభావుడికి విష్ణుమూర్తి ఒక గుర్రం ఇచ్చాడు, ఈ గుర్రం చాలా గొప్ప గుర్రం, ఈ గుర్రం మీద ఎక్కినవాడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి క్షణాల్లో వెడతాడు, ఈ గుర్రం వాయువేగ మనోవేగాలతో వెడుతుంది, ఈ గుర్రం నీకు ఉపయోగపడుతుందని ఇచ్చాట. ఉదంకుడు ఆ గుర్రాన్ని తీసుకుని, ఇదేమిటా విష్ణువు కోసం తపస్సు చేస్తే విష్ణుమూర్తి మోక్షం ఇవ్వకుండా గుర్రం ఇచ్చాడేమిటి అనుకున్నట. అనుకుని పోన్లే, భగవంతుడు ఏమిస్తే ఆ వస్తువుని స్వీకరించడం మన ధర్మం అనుకుని ఆశ్రమంలో కట్టాడు. ఇలా ఉండగా ఆ ఆశ్రమానికి దగ్గరలో ఓ రాక్షసుడు వచ్చి పడ్డాడు, వాడి పేరు ధుంధువు. వాడు రోజు పగలంతా తెగ తిండి తినేసి రాత్రిపూట వచ్చి ఈ ఆశ్రమం ఒక సముద్ర తీరంలో ఉంది, అందువల్ల ఆ సముద్ర తీరంలో వీడు పడుకునేవాట. వీడికి నిద్రపోవాలంటే పైనుంచి నక్షత్రాల కాంతి కానీ లేక వెన్నెల కాంతి కానీ పడితే నిద్ర పట్టదు. అందుకని ఏం చేసేవట, సముద్ర తీరంలో ఉన్న ఇసుకంతా పైకి లేపి ఆ ఇసుకలో పడుకుని పైన ఇసుక కప్పేసేవట. దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకోవడం విన్నాం కానీ ఇసుకని ముసుగు కింద కప్పుకుని పడుకునేవాడు వీడనమాట. పోని ఇసుక కప్పుకుని అడుగును పడుకునేవాడు తిన్నగా ఉంటాడా? ఎదురుగుండా మహర్షి ఆశ్రమం, అక్కడేమో ఇసుకలో పడుకునేవాడు. పడుకుని ఫుమ్మనివట్ట పెద్ద పెద్ద గురకలో, ఊపిరి విడిచేటప్పుడు వాడు పెద్ద శబ్దంతో లోపలున్న గాలి బయటికి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టే గాలిని ఏమంటాం? నిశ్వాసం. తీసుకునే గాలి ఉచ్ఛ్వాసం. వీడు దౌర్భాగ్యుడు గాలి విడిచిపెడుతూ ఉంటే ఆ గాలికి ఆ ముక్కుల్లోంచి ఇసుక ఓ పెద్ద తుఫాన్లో వచ్చి ఆశ్రమం మీద పడిపోవడం మొదలెట్టింది. ఆశ్రమం అంతా ఇసుకలో కప్పడిపోయేదిట. పొద్దుటే శిష్యులు వచ్చి ఇసుకంతా పక్కన వేసేవారు. ఇప్పుడంటే ఇసుక కుంభకోణాలు ఉన్న రోజుల్లో అలాంటి ఇసుక పడితే మనకి ఎంతో లాభం, హాయిగా బిల్డింగులు కట్టుకోవచ్చు. ఒక సిమెంట్ అంటే కుంభకోణం ఎక్కువైపోయిందా, దాన్ని ఏదో కొనుక్కుంటాం కానీ ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డామండి బాబు, మా పీఠంలో వారు బాబు ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనుకుంటారు, ఈ పీఠాలు కట్టడం అంటే మాటలా నిర్వహించడం అంటే ఏమిటో ఒకసారి ఆయన అడగండి చెప్తారు. ఎంతకంటే ఇంట్లో హాయిగా సొంత వ్యాపారం చేసుకోవడం చాలా తేలిక, ఒక గుడిని ఒక పీఠాన్ని నిర్వహించాలంటే అదేం మాటలు కాదు, కత్తి మీద సాము. ధర్మాత్ములు కనుక భగవంతుడు వారికి అంత ఓపిక సంపద జ్ఞానం అన్నీ ఇచ్చాడు కనుక నిర్వహిస్తున్నారు, కానీ ఒక మాదిరివాడు వీటిని నిర్వహించలేదు తెలిసిన. జ్ఞానులు మాత్రమే అది కూడా ఆయన చాలాసార్లు చెప్పారు, సద్గురువుల కటాక్షం అండి నిర్వహిస్తున్నావు అని. ఆయన ఎప్పుడు మళ్ళీ నేను నిర్వహిస్తానని ఒక్క మారు అనలా, ఇదంతా గురు కటాక్షం అన్నారు. ఎందుకంటే వాటికి చాలా కష్టం. సరే ఎంతగా అది పక్కన పెడితే ఆశ్రమం అంతా ఇసుకతో నింపి ఆ రాక్షసుడు ఏడిపించేవాడు. ఆ ఇసుకని పొద్దునే శిష్యులు బయట పోసేవారట. దాంతో ఈ ఋషికి ఒళ్ళు మండింది. రోజు పొద్దున్నే గుడిసె చుట్టూ ఉన్న ఇసుకంతా తీసి పక్కన పోయడం, మళ్లీ రాత్రికి వాడు ఇసుక తుఫాను సృష్టించి నా గుడిసెని ఇసుకతో ముంచెత్తుతున్నాడు. వాడి కోసం నా గుడిసెని ఖాళీ చేయలేను కదా, వీణ్ణి ఎలాగా చంపడం అనుకున్నట్ట. వెంటనే వాడికి భగవంతుడైన వాసుదేవుడు గుర్తుకొచ్చాడు. మళ్ళీ విష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు విష్ణు అన్నాడు, ఇక్ష్వాకు వంశంలో బృహదస్సుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు కువలాసుడు, వాడికి గుర్రం ఇయ్యి, వాడు వీణ్ణి సంహరిస్తాడనగానే ఈయన వెంటనే ఈ గుర్రం తీసుకుని ఆ కువలాసుడి దగ్గరికి వెళ్ళి, కువలాస్య కుమార, శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహంతో నేను ఈ గుర్రాన్ని పొందాను, ఈ గుర్రం నీకు కానుకగా ఇస్తున్నాను. ఒకప్పుడు విష్ణువు గుర్రం ఎందుకు ఇచ్చాడా అనుకున్నాను వెర్రాణ్ణి, ఇప్పుడు అర్థమైంది గుర్రం ఎందుకు ఇచ్చాడని. ఈ గుర్రమే లేకపోతే అసలు నాకు ఆశ్రమం లేకుండా పోతోంది అని జరిగిందంతా చెప్పి ప్రతిరోజు దుర్మార్గుడైన రాక్షసుడు ఇసుక కప్పుకుని పడుకుంటున్నాడు. వాడు గాలి విడిచిపెడతాడు, ఆ గాలికి ఇసుకొచ్చి మా ఆశ్రమం మొత్తాన్ని ముంచెత్తుతోంది. ఇసుక తుఫాన్లో ఆశ్రమం పూర్తిగా కప్పడిపోతోంది. ఆ ఇసుక తీయలేక నేను నా శిష్యులు గిజగిజలాడిపోతున్నాం. నువ్వు ఈ గుర్రం ఎక్కు, ఆ రాక్షసుని సంహరించు. ఈ గుర్రం కోరుకున్నంత మాత్రం చేత ఎక్కడికైనా అచ్చక్క అచ్చక్క తీసుకుపోతుంది. కామ గమనము కలిగినది అంటే కోరిన చోటికి తీసుకెళ్లే శక్తి కలిగినది ఈ గుర్రం అనగానే కువలాసుడు ఆ ఉదంకుడికి నమస్కరించి మహావేగంగా గుర్రం ఎక్కి ఈ ధుందుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఇంతకీ ధుందుడు ఎవడో కాదు, పూర్వం మధువు కైటభుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. విష్ణుమూర్తి యొక్క చెవి గులిమి నుంచి పుట్టారు. వాళ్ళని విష్ణువు నరికి చంపేశాడు. ఆ చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ నెత్తురు ముద్ద నీళ్లలో పడి ఆ ముద్ద ఈ రాక్షసుడిగా మారింది. అందుకే వీడు మధుకైటభుల ఇద్దరి కొడుకు. వాళ్ళ శరీరములో ఉన్న రక్తం నీళ్లలో పడి ముద్దయ్యి ఆ ముద్దలోంచి పుట్టుకొచ్చాట. అలాంటి ధుందుడి మీదకెళ్ళి ఘోర యుద్ధం చేసి వాణ్ణి సంహరించాడు. ధుంధుణ్ణి చంపటం వల్ల అప్పటి నుంచి కువలాసుడిని ధుంధుమారుడు అన్నారు. ఆయన చాలా మహానుభావుడు. ఆయన చరిత్ర విన్నావు గనక ధర్మరాజా, నీకు భవిష్యత్తులో శత్రునాశనం కలుగుతుంది. ధుంధుమారుడి కథ విన్న వాళ్ళందరికీ కూడా శత్రువులు తొలగిపోతారు, విజయం లభిస్తుంది అనగానే ఇప్పుడు ఈయన మళ్ళీ అడిగాడు, ఈ లోకములో మానవుడు సులభముగా తరించాలంటే ఏం చెయ్యాలి? దానములు చెయ్యాలని కొందరన్నారు, ధర్మ మార్గంలో నడుచుకోమని కొందరన్నారు, సత్యం పలికితే చాలని కొందరన్నారు, యజ్ఞములు చెయ్యమని కొందరన్నారు. ఇంతకీ ఏమి చేస్తే మానవుడు సులభముగా తరిస్తాడు, పునర్జన్మ లేకుండా చేసుకుంటాడు, ధర్మాల్లోకి గొప్ప ధర్మం ఏమిటి అంటే, అప్పుడు చెప్పాట ఆయన, జననియు జనకుడు యవ్వని అనువర్తనమున, జననియు జనకుడు యవ్వని అనువర్తనమున ప్రియంబు అందుదురు యద తత్తనయుడు ధర్మము కీర్తియు అనూనముగా బడయు పొందు అక్షయగతుల. ధర్మరాజా, మానవుడికి గొప్ప ధర్మం తల్లిదండ్రుల సేవ, గురు సేవ. ఈ ముగ్గురికి సేవ కంటే గొప్ప సేవ మరొకటి లేదు. నాశనము లేని కైవల్యం పొందాలంటే, మోక్షం పొందాలంటే ముగ్గురిని పూజించాలి. అందులో ఒకటి జననీ తల్లి, రెండవవాడు జనకుడు, మూడవవాడు గురువు. తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని ఎవరు భక్తితో పూజిస్తారో, ఎవరి తల్లిదండ్రులు పిల్లల సేవకి ఆనందం పొందుతారో అటువంటి వాళ్ల పిల్లలు ధన్యాత్ములవుతారు. అందుకే తత్తనయుడు ధర్మము కీర్తియు అనూనముగబడయు, తల్లిదండ్రుల్ని సేవించేవాడు, తల్లిదండ్రుల ప్రేమకి పాత్రుడైన వాడు ముందు ధర్మం పొందుతాడు, కీర్తి పొందుతాడు, అనేక సంపదలు పొందుతాడు. పిల్లలకి వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తుందో తెలుస్తుందా? చాలామందికి భూలోకంలో మా పిల్లలు సరిగ్గా తిండి లేక ఏడుస్తున్నారండి, సరిగ్గా చదువు లేక ఏడుస్తున్నారండి అని మనం రోజు అంటున్నామే, దానికి గల కారణం ఏమిటి? మాతృ పితృభక్తి లేకపోవటమే. చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచాలి మనం. పెంచినా వాళ్ళ కర్మ అలాగే ఉంటుందనుకోండి, ఈ పిల్లలకి సరైన చదువు నేర్పం, వాళ్ళకి ప్రవర్తన నేర్పం, దాంతో వాళ్ళు రెచ్చిపోయి తల్లిదండ్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు తిట్టే దౌర్భాగ్యులకి ఏమం ఉండదు, పరం ఉండదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చెయ్యండి, మాతృ పితృదేవతల యొక్క అనుగ్రహము లేనివాడికి, గురుదేవుని అనుగ్రహం లేనివాడికి ఏమీ ఫలించం. మీకు ఒక రహస్యం చెప్పనా, మేము ఇవాళ అంతో ఎంతో సంపదలు పొంది సుఖంగా ఉంటున్నామంటే, పాండిత్యం పొందగలిగామంటే, ప్రపంచ ఖ్యాతి పొందగలుగుతున్నామంటే, మొహమాటం లేకుండా చెబుతున్నాను, మీరు ఆత్మస్థుత అనుకున్నా పర్వాలేదు, నేను మా అమ్మకి రోజు దండం పెట్టాను, మా నాన్నగారికి సేవ చేశాను, అమ్మా నాన్నల యొక్క సేవే వాళ్ళు మమ్మల్ని పైకి తీసుకొచ్చింది అంటే, ఇది చెబితే కనీసం తక్కిన వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. మీకు తెలుసో తెలియదో, మా అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ వాళ్ళు బ్రతికున్న రోజుల్లో దండం పెట్టకుండా బయటికి ఒక్కనాడు కదలలేదు. తల్లికి తండ్రికి ఎవడు సేవ చేస్తాడో వాడికి ధర్మం, కీర్తి, సంపద అనూనముగా వస్తాయి అన్నాడు. కొరత లేకుండా వస్తాయి. నూనము అంటే కొరత, అనూనము ఏమాత్రం కొరత, తరుగు లేకుండా వస్తాయి. ఈ విషయాన్ని నీకు ఒక గొప్ప పురాణ కథ రూపంలో వివరిస్తున్నాను. చాలా కాలం క్రితం కౌశికుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మడు కేకారణ్యం చేరి కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఇంద్రియ నిగ్రహంతో ఉపవాసాలున్నాడు. నిరంతరం శివనామ సంకీర్తన చేశాడు, అభిషేకాలు చేశాడు, అడవిలో కూర్చుని యోగాభ్యాస తత్పరుడయ్యాడు, చాలా జపతపాలు చేశాడు. వాడున్నంత ఉపవాసం కఠోర దీక్షతో మానవ మాత్రుడు ఉండలేడు. ఏకాదశి వచ్చిందంటే ఇంక వాడు ఉపవాసం ఉంటూ ఉంటే ఆ దీక్షకి ఋషులు ఆశ్చర్యపోయేవారట. ఇలా చాలా కాలం తపస్సు చేశాడు వాడు. వాడు అడవిలో ఓ మర్రి చెట్టు కింద కూర్చునేవాడు. ఆ మర్రి చెట్టు కింద స్నానానంతరం కూర్చుని రెండు చేతులు నాభిస్థానంలో చేర్చి ధ్యానం చేసేవాడు. క్రమంగా వాడికి తపశ్శక్తి పెరిగింది. ఒకనాడు పొద్దుటే స్నానం చేసి చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ ఉండగా ఆ చెట్టు మీద కొంగ ఉంది పాపం. ఆ కొంగకేం తెలుసు, పైగా వీడిది నున్నగా గుండు బట్టతల. ఈ బట్ట మీద కొంగ ఒక రెట్టేసింది. ఈ రెట్ట దెబ్బకి వీడి బట్ట ఏమైంది, ఈ బుర్ర, ఈ నున్నగా ఉన్న బుర్ర వేడి కదా డామ్మని పడింది అన్నట. అందులో రెట్ట వేడివేడిగా ఉంటుందిట. అంటే నేను ఎప్పుడు కొంగరెట్ట నెత్తి మీద వేయించుకోలేదు కనుక నాకు తెలియదు, కానీ ఆ వేడి వేడి రెట్ట వాడి నెత్తి మీద పడగానే వాడు ఉలిక్కి పడ్డాడు. వెచ్చగా ఏమిట్రా పడిందో చూస్తే తెల్లగా పడింది కొంగరెట్ట. దాంతో వాడికి ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడే హాయిగా చెరువులో స్నానం చేసి మడి బట్ట కట్టుకుని ఈ బట్ట కట్టిన నెత్తిని ఏదో గుడ్డ కప్పుకుని జపం చేసుకుందాం అనుకుంటుంటే ఈ దరిద్రపు కొంగ రెట్టేస్తుందా అని ఇలా పైకి చూశాడు. వెంటనే ఆ చూపులకి ఆ కొంగ మాడి కింద పడి చచ్చిపోయింది పాపం. వీడి చూపులలో ఎంత శక్తి ఉందో ఆలోచించండి. ఆ చూపులలోంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చి వాడు అలా కోపంతో చూడగానే ఆ బలాకం ఒక్క దెబ్బకి మాడి కింద పడి చచ్చిపోయింది. పిట్టని చంపాడు ఎంత చేసేవాడు. బట్టతల మీద రెట్టేస్తే పిట్టను చంపుకుంటాడు ఎవడన్నా, వాడి కర్మయోగం. కానీ పాప వీడికి బాధ వేసిందిటండి. వీడు చూపులకి ఆ కొంగ చావగానే అది చచ్చి కిందకి రాలిపోగానే ఒక్క క్షణకాలం తెల్లబోయాడు. అకార్యం కృతవానస్మి రోషరాగ బలాత్కృతః. నాలో క్రోధం ఎక్కువగా ఉంది. కామం, క్రోధం, అనురాగం, ద్వేషం ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. ఇంత కష్టపడి తపస్సే లక్ష్యంగా పెట్టుకున్న నేను ఈ రోష రాగ లక్షణముల వల్ల పాడైపోయాను. ఎంత అకార్యం చేశాను. మహాతపస్సు ఎందుకు చెయ్యాలి మనం? తపస్సు కేవలం లోకశ్రేయస్సు కోసం చెయ్యాలి. లోకశ్రేయస్సు కోసం కాకుండా లోక నాశనానికి వాడతాము. ఆ తొందరపడి ఈ కొంగకేసి కోపంగా చూశాను, ఆ క్రోధం వల్ల చచ్చిపోయింది. ఎంత పొరపాటు చేశానని కొంచెం బాధపడ్డాడు. ఏం బాధపడినా చచ్చింది రాదుగా మరి. దాంతో మళ్లీ స్నానం చేసి ఇక కలుషితమైన మనస్సు వల్ల జపం చేయలేకపోయాడు. కోపం వల్ల కొంగ చచ్చిపోవడం ఇదంతా మనస్సుని కాలుష్యవంతం చేసింది. అందువల్ల ఇక వీడి బుద్ధి వికలమైపోయింది. బుద్ధి వికలమైపోవడం వల్ల ఇక జపం మానేశాడు. ఇప్పుడు అర్థమైందా మనకి? ఎన్ని సుందరకాండలు పారాయణ చేసినా, ఎన్ని భాగవతాలు పారాయణ చేసినా, ఎన్ని పురాణములు విన్నా, మరిన్ని దానాలు చేసినా, ధర్మాలు చేసినా ఇలా కలుషిత బుద్ధి పొందుతున్నాం. చీటీ మాటికి కోపం తెచ్చుకుంటున్నాం మనం. అందువల్ల ఇవి పాడైపోతున్నాయి. లేకపోతే మనం వింటున్న పురాణాలకి, మనం చేస్తున్న ఈ ఉపాసనలకి ప్రపంచం కిందకి దిగిరాదా? ఏం చేస్తాం? క్షణికోద్రేకం, తక్కన వచ్చేస్తుంది కోపం. ఆ కోపంలో ఏం అవుతామో తెలియదు. ఈ విధంగా మాట్లాడకూడని మాటలు మాట్లాడి పాడైపోతున్నాం. లేకపోతే నిజం చెప్పనా మీరు? నాతో పాటు యాత్రలకు వచ్చి తరించిన ఒక గొప్ప యోగి లాంటి వాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. చికాగో నగరానికి దగ్గరలో డమాయిన్స్ అని ఉన్నది. అక్కడ కోడే జగదీష్ గారు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి యోగి. ఆయన అనేవాడు, ఏమండి నేను మీలా విప్రుణ్ణి కాదండి, నాకేం తపస్శక్తి లేదండి అంటే, మీరు ఎందుకండి ఆ మాట అంటారు? ఎన్ని తపస్సులు చేసినా ఈ తపస్సు కంటే మీ యోగ శక్తి గొప్పదంట. నేను ఎప్పుడు వెళ్ళినా మహాత్ముడు ఆయన. అలా కూర్చుంటే చాలు, ఆయనకి భగవంతుడు లభిస్తాడు. భారతదేశంలో విదేశాలలో ఉండి అక్కడ మన యోగ శాస్త్రాలని వ్యాపింపచేస్తున్న ఎంతో మంది ఉన్నారు తెలిసిన. అందులో ఇప్పుడు ఆ ఊరి పేరు డెమాయిన్స్, అయోవా అంటారు ఆ స్టేట్ని. చికాగో నగరం నుంచి ఒక 5 గంటలు కారులో వెళ్ళాలి. ఆ ప్రాంతంలో ఉంటారు ఆయన. నిన్నో మొన్న వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఇక్కడికి దగ్గరలోనే, గుంటూరు దగ్గరలోనే ఉంటారట. మీకు రహస్యం చెప్పనా, అక్కడికి వెళ్ళాక ఆయన ఎంత నిష్ఠాగరిష్ఠుడిగా బతుకుతున్నాడో. ఆయన జీవితం నైష్ఠిక జీవితం. ఆయన ప్రతి శని ఆదివారం చిన్న చిన్న పిల్లల్ని పోగేసి భగవద్గీత నేర్పుతున్నాడు. ఆ పిల్లలంతా భగవద్గీత చదువుతూ ఉంటే దాన్ని రికార్డు చేసి నాకు పంపుతూ ఉంటాడు అనమాట ఆయన. ఏమంటే, గురువుగారు మా శిష్యులు వాడు మళ్ళీ ఈ అధ్యాయం చదివారు, దాన్ని చూడండి అని. ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడున్న పిల్లలకి పుట్టుకతో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ కింద అయిపోయారు, అమెరికన్స్ అయిపోయారు కదా. మరి వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు, అక్షరం రాదు. వాళ్ళందరి చేత ఇవాళ ఆయన మూగవాళ్ల చేత పలికించినట్టుగా, రాళ్ల చేత పలికించినట్టుగా భగవద్గీత పలికిస్తున్నాడు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూడండి కావాలంటే. నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఇలా అక్కడ కొంతమంది ఉన్నారండి, నేను చెప్తున్నాను కదా, మహానుభావులు చాలా మంది ఉన్నారు అక్కడ. అంటే ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి పేరు చెప్పాను. ఇలా అక్కడ ఎంతో మంది నాకు, నా అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళు నన్ను గురువుగా భావించి నన్ను సేవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ శిష్యుల యొక్క చెట్ట ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మధ్య మధ్యలో మనం రాగద్వేషాలకు అతీతంగా ఎక్కడున్నా శ్రద్ధగా యోగుల్లో బ్రతకాలి, వాక్కుని అదుపులో పెట్టాలి, భగవద్గీత లాంటివి పారాయణ చెయ్యాలి. అప్పుడు భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అది లేకపోతే ఏమవుతుంది? మీరు కూడా ఉంటున్నారు, సేవా చేస్తున్నారు, మా గురువు గారు అంటే దేవుడు అంటున్నారు, కానీ క్షణికోద్రేకంలో మీరు నన్నో లేక పక్కవాళ్ళనో తిడుతున్నారు. ఈ క్రోధం వల్ల మీ శక్తి పోతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక మీద దృష్టి పెట్టుకోండి. క్రోధం మనిషిని అనేక విధములుగా నాశనం చేస్తుంది. ఎన్నాళ్ళు తపస్సు చేశాడు, క్షణికోద్రేకం వల్ల ఆ తపస్శక్తిని కోల్పోయాడు. పోనీ ఆ తపశ్శక్తితో ఏం సాధించాడు చెప్పండి? ఎన్నాళ్ళు తపస్సు చేసి చివరికి దానికి ఒక కొంగను చంపడమా? ఆ కొంగను చంపడానికి ఎంత తపశ్శక్తే కావాలా? పంగల కర్రలో రాయి ఎట్టి కొట్టి చంపుతున్నాడు వాడు ఎవడో. వాడికి నీకు ఇప్పుడు తేడా ఏముంది? వాడేనయ్యం కదా. అది ఇప్పుడు వీడికి గుర్తుకొచ్చింది. అయినా సరే ఏం చేస్తాడు పాపం, ఈ క్రోధ కలుషితమైన మనస్సు వాళ్ళకి జపం చేయలేక ఈలోపు ఆకలి మొదలయ్యింది. ఆకలి తట్టుకోలేక ఆ దగ్గరలో ఉన్న పల్లెటూరికి భిక్షాటనకి వెళ్ళేవాడు. రోజు ఈ అడవి నుంచి దగ్గరలో ఉన్న ఒకనొక పల్లెటూరికి వెళ్ళి ఇంటింటికి చేరి భిక్షాందేహి అనేవాడు. ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరికి తోచిన అన్నం వాళ్ళు పెట్టేవారు, అన్నము కూరలు తిని ఇంటికి పోయేవాడు. ఈరోజు ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంది, ఆవిడకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి. ఒక 5-6 ఏళ్ల క్రితం ఆవిడికి పెళ్ళయ్యింది. ఆవిడకు ఒక భర్త ఒక కొడుకు ఉన్నారు. చిన్న ఇల్లు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. అనగానే ఇంటి ఆవిడ పాపం ఒక ఋషి వచ్చాడని చకచక లోపలికి వెళ్ళి ఓ పెద్ద పళ్ళెం తీసుకుని పళ్ళెంలో అన్నము కూరలు ఆ పూట భక్ష్యములు కూడా చేసింది ఆవిడ. అంటే రకరకాల పిండి వంటలు. సహజంగా ఎక్కువగా కొంతమంది భక్ష్యములు అంటే బొబ్బట్లకు వాడతారు. మొత్తం మీద భక్ష్యము అనేది పిండి వంటలన్నిటికీ వాడచ్చు, తినడానికి పనికొచ్చేటటువంటి పిండి వంటలకు వాడచ్చు. అపూపాలు ఇవన్నీ కూడా అందులో పెట్టుకుంది. ఇవన్నీ పెట్టుకుని ఇతనికి భిక్షాపాత్రలో వేద్దామని బయటకు వచ్చే లోపు ఓ తమాషా జరిగింది. ఆవిడ భర్త వ్యవసాయం చేస్తాడు, అందుకని ప్రొద్దుటే లేచి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పొలానికి వెళ్ళి అక్కడ చేయవలసిన పనులన్నీ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేవాట. సరిగ్గా ఈ కౌశికుడికి ఆవిడ భిక్ష వెయ్యబోయే సమయానికి పొలమునకు వెళ్ళిన ఆవిడ భర్త అలిసిపోయి చెమటలు కక్కుకుంటున్న శరీరంతో, అందులో మంచి వేసవకాలం అది, అందువల్ల ఎండలో తడబడుతూ తడబడుతూ అక్కడికి వచ్చాడు. తూలిపోతున్నాడు అనమాట ఎండ దెబ్బకి. ఆ ఎండ తగలకుండా నెత్తి మీద ఒక గుడ్డ కూడా వేసుకున్నాడు. ఇలా నెత్తి మీద చెంగు వేసుకొస్తున్న వాడిని చూడగానే ఈ పళ్ళెం పక్కన పెట్టి ఈ కౌశికుడి విషయం మర్చిపోయి ఏమండో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లోపలికి తీసుకెళ్లి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి తర్వాత స్నానం చేయించి ఒళ్ళు తుడిచి కట్టుకోవడానికి పొడిబట్ట కూడా ఇచ్చి ఆ తర్వాత అతన్ని పీట మీద కూర్చోబెట్టి కంచంలో రకరకాల పిండి వంటలు పట్టుకొచ్చి ఆయన తినడానికి ఓపిక లేక అలిసిపోయి ఉన్నాడు కాబట్టి తానే తినిపించి తిన్నాక కిళ్ళి కూడా ఇచ్చి ఆ తర్వాత పానుపు మీద పడుకోబెట్టి పడుకున్న ఆయనకి కాసేపు కాళ్ళు ఒత్తింది. ఆ ఒత్తుతున్నప్పుడు గుర్తుకొచ్చాడు కౌశికుడు, అవును ఇందాక వాడు ఎవడో భిక్షాటనకు వచ్చాడే అని అలా బయటకు చూస్తే ఇంకా వాడు అలాగే ఉన్నట్టు. చూద్దాం ఇవాళ ఎప్పుడు వస్తుంది, చూద్దాం ఎప్పుడు వస్తుందో చూద్దాం, వచ్చేదాకా ఇక్కడే ఉందాం అని కసిగా చేతులు కట్టుకుని ఈ కౌశికుడు బయటే ఉన్నట్ట. ఇంకో ముష్టాడు ఎవడన్నా అయితే విసుక్కుని వెళ్ళిపోయేవాడు. కానీ వీడు కొంచెం మొండివాడు, కోపిష్టివాడు కదా, నేను భిక్షకు వస్తే నన్ను బయట కూర్చోబెట్టి నిలబెట్టి పైగా కూర్చోబెట్టడం కూడా కాదు, అలాగే గుమ్మం దగ్గర నిలబెట్టి పోని సిట్ డౌన్ అన్నదా అలా
కుర్చీ వేసిందా లేదు, నిలబెట్టి లోపలికి పోతుందా అని గుర్రుగా చూస్తున్నాడు వాడు. ఈవిడికి ఇప్పుడు గుర్తుకొచ్చాడు, చూసింది, పరుగు పరుగున మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి ఇందాక ఆయన కోసం పెట్టిన పళ్ళెం అలాగే ఉంది, ఆ పళ్ళెం పట్టుకొచ్చి ఇదిగోనండి భిక్ష అందిట. ఆయన ఇలా ఎర్రని కళ్ళతో చూశాడు, కోపంతో కళ్ళు ఎరిపెక్కిపోయాయి. అంతకంతకీ కసి పెరిగిపోతోంది ఆయనకి. ఇందాక కొంగ మీద వచ్చిన కోపం కంటే ఇప్పుడు ఇంకా కోపం ఎక్కువైపోయింది. అందుకని ఆయన, ఏవమ్మా మాలాంటి తపస్సు చేసే ఋషులంటే నీకెంత అలుసైపోయారా, ఇంత పులుసన్నం పెట్టడానికి నన్ను అలుసు చేసి కంట్లో నలుసు కింద తీసేసి బయట నిలబెడతావా, నీ భర్తకి అంత గౌరవం ఇచ్చావే, నీ భర్తపాటి చెయ్యినా నేను, నీ మొగుడు ఏదో వ్యవసాయం చేసుకునేవాడు వస్తే వాడికేమో స్నానానికి నీళ్లు పెడతావా, కడుపు నిండా భోజనం పెడతావా, ముష్టివాళ్ళలాగా నన్నేమో ఈ బయట నిలబెడతావా, పోని నీ భర్తే నీకు దేవుడు, నాకు నీకు అన్నం పెట్టడం ఇష్టం లేదని ఒక ముక్క చెప్పేస్తే పోయేవాడిగా, ఇంతసేపు ఎండలో నన్ను నిలబెట్టి నా వైపు చూడకుండా ఇప్పటికి నేను గుర్తొచ్చి బయటకు వచ్చావా అంటే, ఆవిడ నాహం బలాక విప్రరిషే త్యజ క్రోధం తపోధన అనయా క్రుద్ధయా దృష్ట్యా క్రుద్ధః కిం మాం కరిష్యసి తపోధన అంది. అంటే అర్థం ఏంటో తెలుసా, ఓ తపోధన అంటే తపస్సే ధనంగా కలిగిన వాడా, అంటే గొప్ప తపస్సు చేసిన మహాత్మ. ఇప్పుడు ఆవిడ ఆ మాట ఎందుకు అనుకుంటున్నారు, దెప్పడం, రోజు కోపంతో రొసరొసలాడిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి శాంతమూర్తి అన్నామంటే అర్థమేమిటి, ఇంక వేరే తిట్టక్కర్లా, ఒరే దౌర్భాగ్యుడా కోపిస్తాడా పాపిస్తాడా అనక్కర్లా, వ్యంగ్యం అన్నమాట. అందుకని ఇతడు తపోధన అని పిలువబడ్డాడు ఆవిడ చేత. నేను నాహం బలాక కొంగని కాదు అంది, నేను కొంగని కాదు, ఇంత కోపముతో నువ్వు చూస్తే ఎర్రబడిన కళ్ళతో నన్ను చూస్తే మాడి మసై కింద పడిపోవడానికి నాహం బలాక, బలాకము అంటే నీళ్లలో ఉండే తిరిగేటటువంటి పిట్ట కొంగకి వాడతాం, కొంగని కాదు, నువ్వు కోపించకు, కోపించినా క్రుద్ధ అంటే క్రుద్ధుడివైనా మాం కిం కరిషసి నన్ను నువ్వేం చేస్తావు నాయన అంది. నీ కోపానికి నేనేం అవ్వను, కొంగ కాబట్టి చచ్చిపోయింది, ఓ ఋషి నీ కోపం నన్నేమీ చెయ్యలేదు, నా నెత్తి మీద ఉన్న ఈ గొప్ప జుట్టులో ఒక వెంట్రుక కూడా కిందకి రాలదు. పతి శుశ్రూషయా ధర్మ ఎస్ సమే రోచతే ద్విజ, నాయన నేను ఒక పతివ్రతని భార్యని, నా భర్తే నాకు దేవుడు, నీకు తపస్సు దేవుడు, నాకు భర్త దేవుడు. నా భర్త పొద్దున్నే వ్యవసాయానికి వెళ్ళాడు, అలిసిపోయాడు, చావడానికి సిద్ధంగా పరిగెత్తుకొచ్చాడు. అటువంటి భర్తను చూచి సేవ చేసి ఆ తర్వాతే మిగతా పనులు చేయటం పతివ్రతల ధర్మం, అది నా ధర్మాన్ని నేను నిర్వహించాను. పతివ్రత ధర్మమును నిర్వహించినటువంటి స్త్రీని నీలాంటి ద్విజులేమీ చెయ్యలేరు. నీవు జాతిమాత బ్రాహ్మణువి, నిజానికి బ్రాహ్మణుడివి కాదు, ఎందుకో తెలిసినా ఎవరు బ్రాహ్మణులో చెబుతున్నాను విను, నిలబెట్టి దులిపిందవండి అదని చెప్పాలంటే అది కూడా చిరునవ్వు నవ్వుతూ, యః క్రోధమోహౌ త్యజతి తం దేవాః బ్రాహ్మణం విదుః యో వదేదిహ సత్యాని గురుం సంతోషయేత చ. ఓ కౌశిక, బ్రాహ్మణుడు అనే శబ్దానికి అర్థం నీకు తెలిసిన క్రోధం మోహం ఈ రెండూ లేనివాణ్ణి బుధః అంటే బుధులు పండితులు బ్రాహ్మణం విదుహు బ్రాహ్మణుడు అంటారు. నీలో కోపముంది, ప్రేమ ఉన్నది. ప్రేమ అంటే దేని మీద ఉంటుంది, మళ్ళీ ఏదో కుటుంబంలో తల్లిదండ్రుల మీద కాదట ప్రేమ, నీకు ఆశ్రమం మీద నీ తపశ్శక్తి మీద రాగం, నీ తపస్సు కాదన్న వాళ్ళ మీద ద్వేషం, క్రోధం మోహం ఈ రెండూ ఉన్నంతకాలం వాడు విప్రుడు కాలేడు, ఈ రెండూ ఉన్న నీవు విప్రుడివి కాదు. ఎవడు నిరంతరం సత్యాని వదేత్ సత్యం పలుకుతాడో, ఒక సత్యం కాదు ఎప్పుడు సత్యమే పలుకుతాడో, గురుం సంతోషయేతచ గురువుకి కోపం రాకుండా సంతోష పెడతాడు. ఇది చాలా గొప్ప మాట, గురుం సంతోషయేతచ మనం ఎప్పుడు గురువుని మన మనస్సుతో మన మాటలతో మన చర్యలతో సంతోష పెట్టాలి. గురువు గారి కోపం తెప్పించి అన్ని వింటారండి కొందరు, గురువుగారు మీరు చెప్పిందంతా బాగానే ఉందండి కానీ మీరు చెప్పినట్టు వినమండి, మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటామండి, ఇంకెందుకంటే వీడు గురువు. గురుం సంతోషయేతచ అని ఒక గొప్ప మాట వాడాడు ఇక్కడ, నేను చెప్పింది కాదు, ఈ కాగితం పట్టుకెళ్ళి మీరు వ్యాసుడు చెప్పాడో లేదో చూడండి, చెప్పింది వ్యాసుడు. అది కూడా పతివ్రత ద్వారా చెప్పించాడు. గురువుని ఎవడు సంతోష పెడతాడో, ఎవడు సత్యములు పలుకుతాడో వాడికి విప్రుడు అని పేరు. లేకపోతే వాడు విప్రుడు కాలేడు, వాడికి మోక్షం రాదు. హింసితశ్చ న హింసేత తం దేవ బ్రాహ్మణం విదుహు జితేంద్రియో ధర్మపర సాధ్యాయ నిరతశుచిహి. హింసింపదగిన వాళ్ళని మాత్రమే హింసించాలి, అత్యావశ్యక స్థితిలో హింస చెయ్యాలి, అనవసరముగా ఎప్పుడూ హింస చెయ్యకూడదు. అసలు చంపదగిన వాడిని కూడా విడిచిపెట్టాలట. ఇక్కడ గొప్ప మాట చెప్పారు. ఏమని చెప్పారు? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా వాడిని చంపకుండా విడిచిపెడితే వాడిని విప్రుడు అంటారు. అటువంటి వాడు ఎప్పుడు జీవితంలో గొప్పవాడవుతాడు. వాడు ఏ కులంలో పుట్టినా వాడిని సాక్షాత్తు విప్రుడిగా భావించి దేవతలు తమ దగ్గరికి పట్టి కడతారు. జితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు విప్రులంటే ఎదురుగుండా మంచి ఆకలి వేస్తున్నప్పుడు ఏకాదశి ఉపవాసం ఉన్న రోజున అప్పాలు కరకరలాడుతూ వేయిస్తే నేతిలో, మంచి గారెలు పెడితే ప్రసాదం పెడితే దానికేసి అలా చూసి ఆయన లొట్టలు వేయకుండా ఉన్నవాడు ఉన్నాడే, అటువంటి జితేంద్రియుడు విప్రుడండి. ధర్మపురుడు విప్రుడు. స్వాధ్యాయ నిరతశుచిహి, నిరంతరం వేదములు పురాణములు ఉపనిషత్తులు చదవాలి, ఇతరులకి చెప్పాలి. అటువంటి శుచి కలిగినటువంటి వాడు విప్రుడు. నీలో అవి లేవు, అయినా పుట్టుకతో మహాత్ముడివి గనక, ఏదో కాస్త తపస్సు చేసావు గనక, ఆ తపశక్తితో కొంగని పడగొట్టావు గనక నేను నిన్ను మెచ్చుకుని ఈ అన్నం పెడుతున్నాను అనగానే వీడు ఒక్క క్షణం అలా ఉండిపోయి, ఎక్కడో అడవిలో నేను కొంగని చూపులతో మాడిస్తే అది ఈవిడికి ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు, అందులో ఇంట్లో కూర్చుంది పోనేం బయటికి రాదు ఆవిడ. ఆవిడ మహాత్మురాలని అర్థమైపోయింది. తల్లి నువ్వు మహాత్మురాలివి, సామాన్యురాలివి కాదు. నీ పాతివ్రత్య మహిమతో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కనిపెట్టగలవు, అటువంటి నిన్ను శరణు కోరుతున్నాను. నాకు అన్నం తర్వాత, అన్నం ఎవడైనా పెడతాడు, అన్నం పెట్టినా పెట్టకపోయినా ఏమనుకోను, ధర్మములు చెప్పు అన్నాడు ఆయన. నేను ఎలా బ్రతకాలో ఏమిటో ధర్మాలు చెప్పంటే మా ఆయన నిద్రపోతున్నాడు, నీకు పురాణాలు చెప్పడానికి నేను పనికిరాను, పురాణం చెప్పాలంటే పద్మాకర్ గారు రావాలి మళ్ళీని. ఆయనేమో గుంటూరులో ఒప్పేసుకున్నారు 54 రోజులు, కాబట్టి నువ్వు ఓ పని చెయ్యి, పతివ్రతగా నేను ఇప్పుడు ధర్మములు చెప్పే అవకాశం లేనిదానిని గనక నేను నీకు సూచన చేస్తున్నాను. ఇక్కడి నుంచి జనక మహారాజు పరిపాలిస్తున్న మిథిలా నగరానికి పో. ఆ మిథిలా నగరంలో మాంసం దుకాణం పెట్టుకుని టపా 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 కైమా గుట్టి అమ్ముకునేటటువంటి ఒక ధర్మవ్యాధుడు ఉన్నాడు. వాడు ధర్మముతో బ్రతికేటటువంటి ఒక బోయవాడు. వాడి దగ్గరికి వెళ్ళు, నేను పంపానని చెప్పు, అతడు ధర్మములు చెబుతాడు, అతని ద్వారా నేర్చుకో, నేను నేర్పనంది. ఈయన దండం పెట్టి భోంచేసి బయలుదేరాడు. ఇందులో గొప్ప ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఈవిడ కావాలంటే భర్తని ఒప్పించి ధర్మములు చెప్పచ్చు, కానీ ఈ బ్రాహ్మణులు ఇంకా కొన్ని దుర్లక్షణాలున్నాయి, అవి పోవాలంటే వీడికి అహంకారం పోవాలి. అహంకారం పోవాలంటే మాంసం అమ్ముకునేవాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ధర్మాలు వినాలి. ధర్మం చెప్పేవాడు గురువు కదా, వాడేమో మాంసం దుకాణం వాడు, వీడు చూస్తే తపస్సు చేసే ఋషి. ఒక ఋషి వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ధర్మములు వినాలంటే అది మాటలు కాదు కదా, తనలో ఉన్న దురభిమానం పోవాలి. వీడి దురభిమానాన్ని, వీడి మదాన్ని, వీడి అహంకారాన్ని అణచడానికి అక్కడికి పంపింది. ఇలాంటిదే మనకి రామాయణంలో ఉంది. కాకాసురుడి దగ్గరికి గరుత్మంతుడిని వెళ్ళి ధర్మములు నేర్చుకోమంటాడు విష్ణువు. కాకేమో అధమ పక్షి, గరుత్మంతుడు రాజుగారు. దానికి ఈ రాజుగారు వెళ్ళి పక్షి దగ్గర చేతులు కట్టుకుని ధర్మములు విన్నాడు. భగవంతుడు ఇలాగే చేస్తాడు. మనలో మదం పెరిగినప్పుడు, అహంకారం పెరిగినప్పుడు, నేను పండితుడిని గొప్పవాడిని అనుకున్నప్పుడు అటువంటి వాడిని పడగొట్టి వాడికి చెప్పడానికి ఎందుకు పనికి వాళ్ళని వాడిని పంపుతాడు. ఇంతకు పూర్వం నువ్వు ఎవరిని ద్వేషించావో, ఎవరిని అసహించుకున్నావో వాడి ద్వారా నీకు బోధ కలిగేలా చేస్తాడు. ఇది భగవంతుడి గొప్పతనం. చూశారా, వీడు మారు మాట్లాడకుండా వెళ్ళాడు. కష్టపడి నడుచుకుంటూ మిథిలా నగరానికి వెళ్ళాడు. ఆ పతివ్రతని ప్రశంసించుకుంటూ ఈయన వెళ్ళి, ఫలానా ధర్మవ్యాధుడు ఎక్కడున్నాడు అంటే ఆయన గురించి కొత్తగా చెప్పాలటండి, అదిగో ఆ మాంసం అమ్ముకుంటున్న కొట్టు ఆయందే, ఆయన గురించి మిథిలా నగరంలో చిన్న పిల్లవాడికి కూడా తెలుసు అన్నారట. అంతా ఈయన దూరం నుంచో చూశాడు, ఇచ్చట మాంసం అమ్మబడును అని ఉన్నది. ఆ మాంసం కొట్టు దగ్గర ఆయన ఓ ఎత్తైన దొంగ వేసుకుని, ఎదురుగుండా మేకలు గొర్రెలు వేళ్లాడగట్టి, వాటికి తోక, మళ్ళీ పక్కన తలకాయ ఒకటి, ఇది మేక మాంసం తెలియడానికి. రామరామ, వాడు అక్కడ ఫ్రెష్ మటన్ అమ్మబడును అని ఆ మటన్ కోసమే అక్కడ గొర్రె తలకాయ పెడతాడు. మటన్ అంటే దానికి మేక మాంసం అంటారు కానీ అది గొర్రె మాంసమే లెక్క. అవి కనబడుతున్నాయి. ఈయన చూస్తే, మాంసం చూస్తే ఆవిడ దూరం పరిగెట్టిపోతాడు. అసలు మాంసం చూస్తేనే భయం వేస్తుంది, పైగా తోక ఈ మాంసం, అక్కడ దొంగ, ఆ దొంగ మీద ఈ మాంసం పెట్టి పుట్టుకు 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 పుట్టుకొని కొట్టేస్తున్నాడు కత్తితోటి. దాన్నేమో ఆకుల్లో, మాయిదారి తామరాకుల్లో, తామరాకులతో పాటు
ఈ తాటాకులు అవి మొదలైనటువంటి తీసుకొచ్చి వాటి పొట్లాలు పెట్టారంట. తాటాకులు తామరాకులో పొట్లాలు కొడుతున్నాడు. వాహ అండి దూసి జుట్టు పట్టుకుని ప్రతివ్రత నా కర్మ కాల్చావు కదే, నేనేమిటి అహింస పరమోధర్మ అని నమ్మిన వాడిని ఏమిటి, పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఈ మాంసం దుకాణం దగ్గర పారవేశావు, పరమేశ్వరుడు లీలలు ఇలా ఉంటాయి అని దగ్గరికి వెళ్ళడానికి జడిసి దూరంగా ఉంటే ఆయన అక్కడి నుంచి అన్నాడు, పతివ్రత పంపగా అక్కడి నుంచి వచ్చిన నీ గురించి నాకు అంతా తెలుసు, కాసేపు అక్కడే ఉండన్నట్ట. ఒరే నీ దుంపతేగా, నువ్వు సామాన్యుడివి కాదురా బాబు, ఇప్పుడంటే సెల్ ఫోన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి బయలుదేరగానే ఈవిడ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేక ఫేస్బుక్లో పెట్టింది అనుకోవడానికి ఆ రోజుల్లో ఎక్కడో 7 రోజులు నడిచొచ్చాడు ఆయన మిథిలా నగరానికి. అంత దూరములో మాంసం అమ్ముకునే ఒక మాంసపు కొట్టువాడికి ఒక ధర్మవ్యాధునికి ఎవరో పతివ్రత వీడిని పంపిందని తెలిసింది. పైగా వీడు తన పేరు కూడా చెప్పుకోలేదు, అయినా దూరం నుంచే చూచి ఓ కౌశిక అక్కడే ఉండు వస్తున్నానన్నట్ట. ఈ మాంసం దుకాణం పక్కవాడికి అప్పగించి చకచక చేతులు కళ్ళు కడుక్కుని పవిత్రంగా వచ్చి వీడిని కౌగిలించుకుని దండం పెట్టి కాళ్ళకి ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పటికే తనని గుర్తించి తానెవరో తెలుసుకుని పతివ్రత పంపగా వచ్చావు అన్నాడు కాబట్టి అతని మీద ఇతనికి ఒక గొప్ప మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయంతో కూడా వెళ్ళాట అతన్ని తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కౌశిక, పతివ్రత నిన్ను ధర్మములు తెలుసుకోమని నా దగ్గరికి పంపింది కదా, ఆ తల్లికి వచ్చే ముందు నమస్కరించావా అంటే నమస్కరించానయ్యా, అయితే పైకి దండం పెట్టకూడదు కాబట్టి మానసికంగా నమస్కరించాను, నేను ధర్మాలు తెలుసుకోవడానికి వచ్చాను, అది సరే పక్కన పెడదాం, నాకు నువ్వు ధర్మములు చెప్పడమో అధర్మములు చెప్పడమో అవన్నీ తర్వాత చూద్దాం, నువ్విదేమిటి ధర్మమా నువ్వు చేసే పని, మానవ మాత్రుడన్నవాడు హింసతో బ్రతకూడదని కదా వేదములు చెబుతున్నాయి, అటువంటిది నువ్వేమో ఇన్ని రకాల జంతువుల్ని వేటాడి వాటిని పట్టుకొచ్చి ఎదురుగుండా వేళ్లాడదీసి ముక్కలు ముక్కలు కింద కొట్టి అమ్మేసుకుంటున్నావు, మాంసం అమ్మి జీవహింసతో బ్రతికే నువ్వు నాకు బోధ చేయడం ఏమిటంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, వాటి గురించి మెల్లిమెల్లిగా చెబుతాను, అసలు ముందు నువ్వు ఎక్కడి నుంచో రాగానే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేమిటి, ఎందుకు వచ్చావు, ఇవన్నీ నేను చెప్పగలిగాను కదా, ఎలా చెప్పగలిగాను అనుకుంటున్నావు, దానికి నా దగ్గర కొన్ని ధర్మ సూక్ష్మములు ఉన్నాయి అవి చెబుతున్నా విను. వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్రదేవతార్చనలొనరిల్తు సత్యమును శౌచము ఏ మర ఈగి మన్ననల్దనుపుదు భృత్య బంధుతతి తాల్మి వహింతు అసూయ చేయ ఎందును మది తృష్ణ సంప పరదోష కథా విముఖుండనెప్పుడు. నేను నిత్యం వినయముతో గురువులను వృద్ధులను అంటే బాగా పెద్దవాళ్ళని, మా ఇంటికి వచ్చే అతిథులను, అమ్మా నాన్నని పూజిస్తూ ఉంటాను, తల్లిదండ్రుల్ని పూజిస్తాను, గురువుల్ని పూజిస్తాను, అతిథులు వస్తే వాళ్ళకి నా ఇంట్లో మకాం ఇచ్చి అన్నం పెడతాను పూజిస్తాను. ఇలా నిత్యం వీళ్ళందరినీ పూజించడం వల్ల నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. నేనెప్పుడు సత్యం విడిచిపెట్టను, మాట వరసకు కూడా అబద్ధమాడను. అన్నిటికంటే సత్యం గొప్ప ధర్మం అండోయ్. నువ్వు ఇంట్లో కూర్చున్నావు గారెలు తింటున్నావు, నేను ఫోన్ చేశాను అనుకోండి, ఏమండి మీరు ఎక్కడున్నారు, నేనండి ఇప్పుడండి ఓం నమ శివాయ జపం చేస్తున్నానండి అంటాడు ఒక్కొక్కడు, వాడు తింటున్నది గారెలు. నేను చాలా కొంటివాడిని కదా, ఈ మధ్యకాలంలో అంటే ఒక 16 ఏళ్ల క్రితం ఒక ఇంటికి వెళ్ళాను, ఈయన అస్తమాట అబద్ధాలు అడుగుతున్నాడని చెప్పారులేండి కొందరు, అందుకని కావాలని సెల్ ఫోన్ పట్టుకుని ఆ ఇంటి ముందే నిలబడి ఆయన సరిగ్గా ఆ సమయంలో ఇడ్లీ వేసి తీరేస్తున్నాడు. ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఏమండి ఏం చేస్తున్నారన్నాను, ఇప్పుడేనండి దేవతార్చన చేస్తున్నానండి అన్నాడు ఆయన. ఏ దేవతార్చన చేస్తున్నారండి, శివుణ్ణి కేశవుణ్ణి బ్రహ్మని ఆ ముగ్గురిని కూడా నేను భక్తితో పూజిస్తున్నానండి అన్నాడు. ఒక్కసారి ఇటు తిరిగి ఆ మాట చెప్పండి అన్నాను, ఆయన ఇటు తిరిగాడు ఎదురుకుండా నేను సెల్ ఫోన్ వచ్చుకుని, ఇక చూడండి అలా నిశ్చేష్టుడైపోయాడు. మరి ఎందుకండి దేవతార్చన చేస్తున్నారని అబద్ధమాడారు, నేను ఏదో టిఫిన్ తింటున్నానంటే తప్పే ఉందంటే గురువుగారు నేను అబద్ధం ఆడలేదండి నిజమే కదండి అన్నాడు. దేవతార్చన అనే శబ్దానికి భోజనం చేయడం అని కూడా అర్థం ఉంది, అది కూడా నేను ఆయనకి నేనే నేర్పా నా పురాణాల దగ్గర తెగవన్నాడు ఆయన. అంటే ఇలా చూపిస్తున్నాను ఆయన అనుకునే సుమి, ఆహా అలాగా దేవతార్చన అంటే అన్నం తినడం అనే అర్థం నేనే చెప్పాను కాదన్నాను, కానీ మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అర్చిస్తున్నావు అన్నారు ఏమిటండి అన్నాను నేను మళ్ళీ ఆయన్ని. అంటే బ్రహ్మగారికి 4 ముఖాలండి, విష్ణువుకి నేను ఎరిగిన విష్ణువుకి 1 ముఖమేనండి ఆయన దృష్టిలో అనమాట, అక్కడ విష్ణు ఆయన ఇంట్లో విష్ణు ఒక తలకాయతో నాలుగు చేతులతో ఉన్నాడు. బ్రహ్మగారికి నాలుగు ముఖాలు, విష్ణువుకి ఒకటి, శివుడికి ఆయన ఇంట్లో ఉన్న పటానికి ఐదు తలలో, అంటే ఐదు ఒకటి ఆరు నాలుగు పది ఇడ్లీ తింటున్నానండి అందుకని అలా అన్నానండి అన్నాడు ఆయన. మా ఐదారి తిరిగితే అట్లో నా పురాణం విని బ్రహ్మ చతుర్ముఖుడు అందుకని నాలుగు ఇడ్లీ తిన్నట్ట, శివుడు పంచముఖుడు అందుకని మళ్ళీ ఒక ఐదు ఇడ్లీట, విష్ణువు ఏకముఖుడు ఒక ఇడ్లీట, ఇలా చిన్న చిన్న వాటికి మొత్తం మీద ఏదో సరదాగా తప్పుకుంటే తప్పుకోవచ్చు వేరే విషయం కానీ. నా శిష్యుడు నా దగ్గర ఈ మాట అన్న శిష్యుడు బాగా అవధానం కూడా చేయగలిగిన వాడు, వాడిని బాగా తయారు చేశాను. తయారు చేసి ఆయన నెత్తి మీదకి పెట్టుకుని వాడు నా నెత్తి మీదే ముట్టేలా తయారు చేసుకున్నాను. ఇంత ఎందుకు చెబుతున్నానంటే చీటికి వాటికి అసత్యం ఆడకూడదు. ఈ అసత్యం భయంకర దోషం. నేనెప్పుడు సత్యం విడిచిపెట్టను, శౌచము అసలు విడిచిపెట్టను, హాయిగా స్నానం చేస్తాను. పొద్దుట సాయంత్రం స్నానం చేయాలి. ఉపన్యాసానికి వచ్చినప్పుడు తప్పక స్నానం చేయండి సుమా, స్నానం చేయకుండా ఉపన్యాసానికి రాకండి సాధ్యమైనంత వరకు. కొంతమందికి మినహాయింపు, ఎంప్లాయీస్ ఉంటారు పాప వీడు, ఎంప్లాయీస్ కదా వాళ్ళు, అందుకని పొద్దునుంచి సాయంకాలం దాకా ఉద్యోగం చేసి పాపం ఇంటికి వెళ్ళి ఉపన్యాసానికి రావడానికి కుదరడం లేదట, వాళ్ళకి మినహాయింపు ఉందండో. అలాగే గోసేవ చేసే వాళ్ళకి మినహాయింపు ఉంది, ఎవరైనా పెద్దవాళ్ళకి ఇంట్లో సేవ చేసుకునే వాళ్ళకి మినహాయింపు ఉంది. అలా కాకుండా హాయిగా పొద్దునుంచి సాయంకాలం దాకా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు కొన్ని టీవీలు చూసి, అలాంటి వాళ్ళు మాత్రం తప్పక సాయంకాలం వచ్చేటప్పుడు కాస్త స్నానం చేసి రావాలి. వీలున్నంత వరకు బొట్టు పెట్టుకోవాలి, కాస్త మంచి పవిత్రమైన బట్టలు కట్టుకోవాలి, ఇవన్నీ చెయ్యాలి. వీటన్నిటికీ శౌచము అని పేరు. దీన్ని నేను విడిచిపెట్టను. ఈగి మన్ననందనుపుదు. ఈగి అంటే దానం. నేను దానము చేశానంటే అవతల వాడు ఎంత కోరుకుంటే అంతా చేస్తాను, వాడికి కావలసినంత పెడతాను, అన్నం పెడతాను అని పిలిచాను. పిలిచిన తర్వాత రెండు ముద్దలు పెట్టి ఇహలేదండి అనకూడదు. మనం భోజనానికి పిలిచామంటే ఇంకా వాడు అడిగినంతసేపు పాయసం పాయసం అన్నాడంటే పోయవలసింది నీకు ఆయాసం వచ్చేదాకా, వాడికి ఆయాసం వచ్చేదాకా. అంతేగాని గురువు గారండి భోజనానికి పిలిచానండి కానీ ఇప్పటి ఎంతే పాయసం సుమండి మళ్ళీ మారు లేదండి అని ముందే చెప్పకూడదు, లేదా భోజనానికి పిలవకూడదు. అందువల్ల నేను ఎవరినైనా సంతృప్తి పరుస్తాను దానముతో. భృత్యుల్ని, పనిచేసే వాళ్ళని, బంధువులని చాలా ప్రేమగా చూస్తాను, వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తాను. తాల్మి వహింతు, ఓర్పుతో ఉంటాను, సహనంతో ఉంటాను. ఇంకా సహనం అంటేనా, అక్కడ మాత్రం నేను ఏ పరీక్షకైనా నెగ్గుతాను. ఇప్పుడు ఈ విషయం ఆత్మస్థుతి కాదు, నీవు ఎక్కడి నుంచో కష్టపడి ధర్మములు తెలుసుకోవడానికి వచ్చావు కనుక చెప్పాల్సి వస్తుంది అన్నాడు. ఇది ధర్మవ్యాధుడు తన గురించి చెప్పుకుంటున్నప్పుడు నేను ఓర్పుతో ఉంటానని చెప్పడం ఆత్మస్థుతి అవుతుందా? కాదు. ఎందుకని? ఇప్పుడు అతను బోధలు చెయ్యాలి, అందువల్ల చెబుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళాను. నేను చాలా కాలం క్రితం ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టానండి. అప్లికేషన్ పెట్టినప్పుడు వద్దిపర్తి పద్మాకర్ని, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని, పిహెచ్డి చేశాను అని రాసుకోవాలి, తప్పదు. అంతేగాని నేను పొగుడుకోనండి, అందువల్ల నా గురించి చెప్పుకోనండి, నేను ఉట్టి సన్నాసినండి అంటే అయితే సన్నాసుల్లో గలువు అంటాడు వాడు. కాబట్టి అక్కడ తప్పదు, మన క్వాలిఫికేషన్స్ చెప్పుకోవాలి. తప్పక నేను పిహెచ్డి చేశాను, గోల్డ్ మెడలిస్ట్ని ఇవన్నీ రాశాను కాబట్టి నేను అవధానం నేను తెలుసు కనుక ఒక్క పద్యం అడిగి టక్కన ఉద్యోగం ఇచ్చారు ఆ రోజుల్లో. మళ్ళీ మారు మాట లేదు, రెండో ప్రశ్న లేదు. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన ఆయన, మీరు ఈ ఉద్యోగం చేస్తే మేము సంతోషిస్తాం అన్నారు ఆయన. తెలిసిన మీకు ఆన్ ది స్పాట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇది జరిగింది. కొన్ని కొంతమందిని మర్చిపోకూడదు. ఆ ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడి పేరు పొట్లూరి నారాయణదాస్ గారు, పిఎండి అనేవారు ఆయన. సిఆర్ రెడ్డి కాలేజీకి ప్రిన్సిపల్గా ఉండేవాడు అప్పట్లో. ఆయన రిటైర్ అయ్యాడు, ఆయన తెలుగు లెక్చరర్గా చేసి రిటైర్ అయిపోతూ ఆయన పోస్ట్ ఫిలప్ చేయడానికి అనమాట. ఆయన పేరు పొట్లూరి నారాయణదాస్ గారి. శాశ్వతంగా ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే ఆనాడు ఆయన నాకు ఏలూరులో ఉద్యోగం ఇవ్వకపోతే నేను గణపూరం నుంచి ఏలూరు వెళ్ళను, ఏలూరు వెళ్ళకపోతే వాళ్ళు ఇంత పీఠస్థాపన చెయ్యను నేను. ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది మహాత్ములు ఉంటారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆయనతోటి నేను అన్నమాట అనమాట. ఎందుకు చెబుతున్నాను ఈ కథ? ఈ కథ ఆయనతో ముచ్చటించాను. ఆత్మస్థుతి చేసుకున్నట్టు అవుతుందని భయపడ్డానండి. కానీ నేను ప్రతిభావంతుణ్ణి, అవధానిని అని నేను చెప్పుకోకపోతే నాకు ఉద్యోగం ఎవరు? కాబట్టి ఆసువు చెబితే నేనే చెప్పాలనేవాడిని ఆయనతో. నేను మీరు అడగండి ఎంత వేగంగా చెప్పాలో అంత వేగంగా పద్యం చెబుతాననేవాడిని. నిజంగా కేవలం 180 నిమిషాలలో 540 పద్యాలు చెప్పాను అప్పట్లో నేను. 180 నిమిషాల్లో దాన్ని బట్టి ఆలోచించాడు. 3 పద్యములు 54 దీన్ని బట్టి 180 నిమిషాలు 540 అంటే నిమిషమునకు 3 పద్యములు ఆసువుగా ధారాపాతంగా చెప్పేశాం ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ అంత వేగంగా చెప్పలేము, వయస్సు మార్పు వచ్చింది. ఆనాడున్న వయస్సు వేరు, ఈనాడున్న వయస్సు వేరు. ఆంజనేయుడే నా విశ్వరూపం చూపించలేనన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని సందర్భములలో తనను తాను పొగుడుకోవడం ఆత్మస్థుతి కాదు, అది లోకమునకు తన గొప్పతనమును తానే చెప్పుకోవలసిన అగత్యం అన్నమాట అది. అందుకని ఈయన తాల్మి వహింతు, ఓర్పుతో ఉంటానన్నాడు ఆయన. మా ఇంట్లో కూడా సందేహం లేకుండా మా అదృష్టం ఏంటంటే మా అన్నదమ్ములంతా అంత ఓర్పు, అందరికీ మా పెద్దన్నయ్య అంటే ఇక ఓర్పుగా ఆయన పరాకాష్ట. ఇలా ఎంతోమంది మహానుభావులు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఇలా ధైర్యంగా ఉండండి ఉండండి అని చెప్పారు. ఆ పెద్దలు మా సోదరుల యొక్క కరుణ కూడా నాకున్నది. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా మళ్ళీ భక్తితో నమస్కారం చేస్తున్నాను పెద్దవాళ్ళకి. ఇంకా ఓర్పుతో పాటు అసూయ చేయ, అసూయ ఎప్పుడు నేను పొందనన్నాడు ఆయన. ధర్మవ్యాధుడు అన్న మాట ఏమిటో తెలుసా, నేను ఎవరిలో అయినా గొప్పతనం ఉంటే ఆ గొప్పతనాన్ని పొగుడుతాను, ఇతరులలో ఉన్న మంచిని నిందించను. గుణేషు దోషారోప అసూయ, ఎవరిలో అయినా మంచి గుణాలుంటే ఆ మంచి గుణాలని గ్రహించక నిందించటం ఉందే, దోషం వెతకటం ఉందే, దానికి అసూయ అని పేరు. ఎవరైనా శ్రద్ధగా కింద కూర్చుని పురాణం వింటూ ఉంటే మనం పొగడాలి, ఆ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడండి, ఈ చిన్న వయస్సులో రోజు కింద కూర్చుని అందరికంటే ముందొచ్చి పురాణం వింటున్నాడు అని పొగడాలి. అంతేగాని వాడి మొహం వాడికి ఏం స్కూల్ లేదండి, కాలక్షేపం అవ్వక ఇక్కడికి వచ్చి పురాణం వింటున్నాడు అంటే అదనమాట అసూయ. ఎవరైనా ఎప్పుడైనా మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచిని పొగడాలి తప్ప అందులో నింద వెయ్యకూడదు, అభాండం వెయ్యకూడదు. నేను అలాంటివి చెయ్యను, దేని మీద నాకు వ్యామోహం లేదు, నా సొమ్మే తప్ప పరుల యొక్క సొమ్ముని కోరను. అన్నిటికంటే ఇప్పుడు చెబుతున్న ఆఖరి ముక్క గొప్పది, పరదోష కథా విముఖుండనిప్పుడును. ఇతరుల గురించి ఎవరైనా చెడ్డగా చెబుతూ ఉంటే ఆ చెడ్డని ఆనందముతో వినను అన్నాడు ఆయన. పరదోషం ఇతరుల యొక్క దోషాలు. ఎవడన్నా మన దగ్గరికి వచ్చి ఏమండోయ్ వాడు ఇలాంటి వాట్ట వీడు ఇలాంటి వాట్ట అంటే ఎంత ఆనందం వచ్చేస్తుందో, పురాణం వినడానికి 1000 మంది వస్తారు కానీ చెడ్డ వినడానికి 100,000 మంది వస్తారు. ఓహో అలాగా పద్మాకర్ గారు అలాంటి వాడా, ఓహో అని ఇంకా చూడండి వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుందని వాడు ఇతరుల గురించి చెడ్డ చెబితే. మీరు ఎప్పుడో చూడండి ఒక మహానుభావుడు ఎవడన్నా పురాణం చెబుతున్న వాడి మీద అభాండం చూపించి ఒక దరిద్రపు టీవీ వాడు పొద్దున్నది సాయంకాలం దాకా స్క్రోలింగ్ వేస్తే వాడు ఇలా చేసేట అలా చేసేట అని కళ్ళదోడు పెట్టుకుని మీరు చూస్తాడు వాడు దాన్ని, ఆ స్క్రోలింగ్ని తెగ వింటాడు ఎంత ఆనందం వచ్చేస్తుందో. అదే పొగడమనండి చచ్చిన ఇతరుల ప్రశంస మనమేం వింటాం, వాడి గురించి తిడుతూ ఉంటే అది ఆనందం అన్నవాడు, తిడుతూ ఉంటే వినడం ఉందే అది గారెలు తినడంతో సమానంట కొందరికి. ఎప్పుడు చేయకూడదు, పరదోష కథలని వినరాదు. ఇతరుల గురించి చెడ్డ చెబుతూ ఉంటే చెప్పిన వాడికి వచ్చే పాపం కంటే విన్నవాడికి ఎక్కువ పాపం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి వాడు పాపాత్ముడు వీడు దుర్మార్గుడు అని చెబుతూ ఉంటే చెవులు మూసుకోండి, లేదా వాడిని నోరు నొక్కి అవతల గింటేయండి, ఓపుకుంటే లాగి కోపం మీద ఇవ్వండి, ఒకటి ఏం పర్వాలేదు పోతాడు వాడో దెబ్బకి మళ్ళీ. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల యొక్క దోషం నేను వినను, ఇన్ని కారణముల చేత నాకు ఈ మహామహిమ వచ్చింది, ఇక నువ్వు నన్ను ఏమడిగావు హింస చేస్తున్నాను అన్నావు, ఇది నా కులోచిత కర్మం, నేను పుట్టడమే బోయవాడి కులంలో పుట్టాను. పితృపై తామహం పరం కులోచితమిదం కర్మ వర్తమానస్య మే ధర్మే స్వే మన్యం మాకృతా ద్విజ. దీనికి నువ్వు కోపగించకు, పితృపితామహుల నుంచి వస్తున్న మా వ్యాపారాన్ని మానే అధికారం లేదు, మా వర్ణాశ్రమ ధర్మములు ఇక్కడ తప్పక నడపాలని మా మహారాజైన జనకుల వారు ఆజ్ఞాపించారు, ఆ ఆజ్ఞ కాదన్న వాడికి శిరశ్చేదం విధిస్తాడు ఆయన. కులాచారాన్ని తప్పకూడదు. మేము అందుకనే అడవిలో ఎవరైనా జంతువులు పట్టుకొస్తే ఆ జంతువుల్ని వాళ్ళ దగ్గర తీసుకుని ఆ చచ్చిన జంతువులు మేము అమ్ముకుంటూ ఉంటాం. నాకు లోపల ఇష్టం ఉన్నా లేకపోయినా ధర్మం ధర్మమే, కులధర్మం పాటిస్తాం పోని. నేను కులధర్మాన్ని విడిచిపెట్టి నీలా తపస్సు చెయ్యొచ్చా అన్ను అడగచ్చు, నువ్వు మాత్రం అహింసతో ఉంటున్నావా, నువ్వు మాత్రం హింసాపరుడివి కాదా, అహింస సందేహం లేకుండా పరమధర్మమే, అహింస సత్యవచనం సర్వభూతహితం పరం అహింస పరమో ధర్మ సచ సత్యే ప్రతిష్ఠిత. అహింస పరమధర్మం, దానికే వేదములు మాలాంటి వాళ్ళు పెద్దపీట వేస్తాం. కానీ అహింస అంటే ఏమిటంటే దానిలో చాలా ఉన్నాయి. సత్యం పలకడం అహింస, సకల ప్రాణుల్ని ప్రేమించడం అహింస, ఎంత కోపం వచ్చినా ఇతరులు నాశనం కావాలని కోరుకోకుండా ఉండడమే అహింస. అందుకే అటువంటి అహింస పరమధర్మము అని శాస్త్రం చెబుతున్నది. సత్యంలో అహింస ఉన్నది, ఇది హింస ఇది అహింస అని ఎవరైనా స్పష్టంగా నిర్వచించగలరా? మనం ఇది హింస ఇది అహింస అని చెప్పగలమా? నో వన్ కెన్ డిఫైన్ ఇట్. దానిని నిర్వచించడం తేలిక కాదు. ఇక్కడ అద్భుతమైన పద్యాలు ఇవి. అందుకే ఈ ఒక్క ఘట్టం విన్నటువంటి వాడు సంపూర్ణ మహాభారత సారాంశం విన్న ఫలితం పొందుతాడని చెప్పారు వేదవ్యాసులు వారు. ఇక్కడ విను తమ చేసిన కర్మము బున చేసిన సించు భూతములు చంపెడువాడు నిమిత్త మాత్రమెంతయే అని చెప్పగా వినమే అంచితాచారులచే. ఈ లోకములో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేట, అప్పుడు తెలియక చాలా మంది ఉన్నారు, ఫలానా దెబ్బారావు గారు ఆ దెబ్బారావు గారిని చంపాడండి, వీడు చంపిన పాపాత్ముడు అండి అన్నారట. కానీ దానికి వీడు వాడిని చంపలేదు, వాడు వీడి చేతిలో చావాలేదు. ఇంతకు పూర్వం తాము చేసుకున్న కర్మముల వల్లే ప్రతి ప్రాణి ఈ లోకంలో పుడుతున్నాడు, ఇతరుల చేతిలో చస్తున్నాడు. ఎవడైనా చచ్చాడంటే వాడు చేసుకున్న కర్మ ఫలితమే. ఈ భూతములను చంపేవాడు నిమిత్త మాత్రం, నిజానికి చంపేదంతా వాడి కర్మయే. ఈ కర్మ ఫలితం బ్రహ్మదేవుడు నుదుట రాస్తాడు. ఇవాళ బ్రహ్మదేవుడు ఏమని రాశాడు, ఫలానా కుర్రవాణ్ణి ఇక్కడ పురాణం వినమన్నాడు, వాడు వింటున్నాడు. ఫలానా వాణ్ణి వాడు మేక తలకే నరికే అన్నాడు, నరికేస్తున్నాడు. కాబట్టి చంపేవాడు నిమిత్త మాత్రం అని పెద్దవాడు చెప్పిన మాట నువ్వు వినలేదా? ఫలమూలౌషధి శాకంబులు పశుమృగ తతులు భక్ష్యములుగా భూతంబుల కదుడు చేసినని అస్ఖలితంబుగా మ్రోయు శృతుల కాదనవశమే. బ్రహ్మదేవుడు ఈ ప్రాణుల్ని సృష్టించాడు, అప్పుడు ప్రాణులు ఆకలి ఆకలి అన్నాయి. అందుకని ఆయన లోకంలో జనాభాని తగ్గించడం కోసం, ఆకలిని వాళ్ళందరికీ కూడా తొలగించడం కోసం పళ్ళు వేళ్ళు ఆకులు వీటితో పాటు కొంతమందికి ఈ పశుమృగతత్తులు పశుపక్ష్యాదులు కూడా భక్ష్యములుగా ఏర్పాటు చేశాడు. అందుకే కొందరు కేవలం ఫలమూల ఔషధి శాకములతో బతుకుతున్నారు, పళ్లతో బతుకుతున్నారు, కూరగాయలతో బ్రతుకుతున్నారు, వనములలో ఉన్న వన్యములతో అనగా ఈ ధాన్యాదులతో బ్రతుకుతున్నారు. మరి కొంతమందికి భక్ష్యములుగా ఈ భూతాలనే ఇచ్చాడు, భూతములకు భూతాలను ఏర్పాటు చేశాడు అని వేదం చెబుతోంది. అది కాదనలేమే, కాకపోతే అది నీచ భోజనం, ఇది ఉత్తమ భోజనం అంతే. ఇంకా కేవలము అహింసతో బ్రతుకుదాము అనుకున్నాం కాసేపు. ఇంకా నేను ఎన్ని చెప్పినా సరే హింస లేకుండా అహింసతోనే బ్రతుకుతాను అని ఒక ఆయన అనుకున్నాడు. అది ఈ భూమండలంలో అసంభవం. హలికుండెంతయు నోజతో దున్నగా శీరాగ్రం బునల్ జోకి ప్రాణులనే కంబులు చచ్చు హింస అది అవునో కాదో. వేయేల మర్త్యులు నేల జరియుంపుతో పదముల త్రొక్కం బడు పెక్కు జంతులు హింసావిధి కాదనంగ వశమే దోషజ్ఞ చింతింపుమా. ఒక రైతు వ్యవసాయం చెయ్యాలి అనుకున్నాడు, ప్రజలందరికీ శాకాహారమే పెట్టాలి, వాళ్ళకి హింస లేకుండా చెయ్యాలి, పవిత్ర అన్నం పెట్టి వాళ్ళని పోషించి నేను నన్ను పోషించుకోవాలనుకున్నాడు. వ్యవసాయానికి వెళ్ళాడు, నాగలిని పెట్టి పొలం దున్నాడు. అప్పుడేమైంది, ఈ నాగలి అంచుకు తగిలి ఎన్ని వానపాములు చచ్చిపోతున్నాయి, కొన్ని సందర్భాల్లో పాములు చచ్చిపోతున్నాయి, కప్పలు చచ్చిపోతున్నాయి, ఆ పొలంలో కాళ్ల కింద పడి ఎన్ని చొస్తున్నాయి. అందుకే శీరాగ్రంబునందోకి నాగలి అంచుకి తగిలి పొలం దున్నుతున్నప్పుడు ప్రాణులు అనేకంబులు చచ్చు. ఎన్ని ప్రాణులు చస్తున్నాయి, అది హింస కాదా? ఇంతెందుకు, నువ్వు రోజు నడుస్తున్నావు నేల మీద, నడుస్తున్నప్పుడు పదములం త్రొక్కంబడుం పెక్కు జంతువులు నీ కాళ్ళ కింద పడి ఎన్ని చస్తున్నాయో. రోజు పడుకునే ముందు మా గదిలో దోమలు ఎక్కువైపోయాయి, అందుకని పాప ఆయన ఏం చేశారు, హిట్ అని పెట్టారు, అది ఇలా టిక్కును కొడుతున్నాం మనం, కొట్టగానే ఎన్ని దోమలు తెచ్చిపోతున్నాయి, మరి ఇది హింస కాదా? దీనిని అహింస అంటావా? చీమలు వస్తున్నాయని పూర్వం చీమల మంది వేసేవారు, గ్యామాక్సిన్ లాంటివి. ఇప్పుడు ఈ మధ్యన లక్ష్మణ రేఖ, రామరేఖ, సీతారేఖ, కృష్ణరేఖ, పద్మాకర రేఖ లాంటివి వచ్చాయి, అవన్నీ గీస్తున్నారు, దానికి బట్టి ఎన్ని తెచ్చిపోతున్నాయి మీరు చీమలు, మరి చావడం లేదా? ఇదంతా హింస కాదా? దీన్ని బట్టి హింస అవుతుందో కాదో దోషజ్ఞ అని ఒక వ్యంగ్యం. దోషములు ఎన్నేవాడా అంటే తప్పులు ఎన్నువాడా ఆలోచించు. సలీలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునన్ కలుగు అవశ్యము సకల కర్మములందున హింస హింసకుల్ తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమై నటులుండు ఎంతయున్ తలపర హింస చేయమని తారు తలంతురు కొందరి మహిళ. ఈ నీళ్లు, ఆకాశం, భూమి,
ఈ మూడు కూడా జంతుమయమే. భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయి, నీళ్లల్లో ఎన్ని జంతువులు ఉన్నాయి, ఆకాశములో మరిన్ని కంటికి కనబడేవి కనబడనివి ఎన్నున్నాయి, ఈ మూడింట ఎక్కడున్నా వాడికి హింస తప్పదు. అందుకే అన్నాడు ఈ మూడు జంతుమయం కాబట్టి కలుగు అవశ్యమున్ సకల కర్మములందున హింస, నువ్వు ఏ పని చేసినా హింస తప్పదుగాక తప్పదు. హింస లేకపోతే ఆహారం ఉండదు, ఆహారం లేకపోతే జీవితం ఉండదు. ఇది ఈ మనిషి శరీరం నడవడం చాలా కష్టం. మానవుడు కాదు ఏ జీవైనా సరే హింస లేకుండా బ్రతకలేదు. ఇది తెలియక కొంతమంది మేము పూర్తిగా హింసాపురులం అనుకుంటున్నారు. అసంభవం. నిజంగానే పాపం ఈ చెప్పిన దాంట్లో ఆలోచించవలసింది కూడా ఉంది. దీన్ని ధర్మవ్యాధుడు ఇతని అహంకారం అడచడానికి చెప్పాడు. అసలు రహస్యం కూడా అది. ఒక ఆయన ఉన్నాడు మాతో పాటు చాలా కాలం యాత్రలకు వచ్చేవాడు. ఈ మధ్యన కాళ్ళు చెవులు అన్నీ దెబ్బతిరేసి యాక్సిడెంట్ కూడా అయిపోయి కదలటం లేదు కానీ పాపం ఒకప్పుడు మాతో పాటు ఎన్నో ఏళ్ళు 17 ఏళ్ళు యాత్రకు వచ్చాడు ఆయన. ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లో సొంత శాకాహారం వండుకు తింటానన్నాడు పాపం మొదట్లో. పాపం ఆయన అలా వండుకున్నాక ఓపిక పోయింది. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో గురువు గారు మీ చేతి వంట తింటానన్నాడు. నేను నీకోసం ఎక్కడ వంట చేయనయ్యా బాబు, పురాణాలు మానేసి పురాణాలు పొద్దున సాయంకాలం దగ్గర చెప్పాలంటే ఎంత చదవాలి. ఇప్పుడు నిన్నేమో వంట అంటావు, ఈ వంట పెంట ఈ తంట తగిలించుకుంటే నా వల్ల కాదు, నా కోసం ఒక వంట వండి తెచ్చుకుంటున్నాను, ఆవిడ చేతే వండించి నీకు భోజనం పెడతానంటే సరేనండి అన్నాడు ఆయన. పాపం ఆయన కోసం చక్కగా గుత్తి వంకాయ కూర పెట్టింది ఆవిడ. ఈ గుత్తి వంకాయ కూర ఎంత రుచిగా ఉందో అని తినేశాడు ఆయన. తీరా చూస్తే గుత్తి వంకాయ మధ్యలో తెల్ల పురుగులు, ఆ పురుగులు పాపం ఆయనకి కళ్ళు సరిగ్గా కనపట్లా, వాటిని లొట్టలు వేసుకుతుంటున్నాడు. నేను తీరా నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయిలేండి అప్పటికి, కళ్ళతోడున్నా లేకపోయినా నాకు ఎందుకో భగవంతుడు కొంత ఇచ్చాడు, అవి చూస్తే ఎంత పురుగులు. అదేమిటి మేస్టారు తెగ తినేస్తున్నారంటే చూడండి అని చూపిస్తే అన్ని పురుగులు, అప్పటికి ఎన్ని తిన్నాడో తెలియదు. ఇంకా ఆ రోజు నుంచి శాకాహారులేనా మీరు అండం మొదలెట్టారు పక్కవాళ్ళు. నేను మర్చిపోయాను కానీ పక్కవాళ్ళు ఉంటారుగా నా శిష్యులు, వాళ్ళకి అక్కడి నుంచి గురువు గారు మళ్ళీ వంకాయ కూర కావాలా కలక్రా అనేవాడు ఆయన చేతులు కొట్టిలాగా. ఏం చేస్తామండి మనం ఇప్పుడు, నేను నిజంగా శాకాహారినే, పాపం వంట ఆవిడ చక్కగా చేసి పెడుతోంది, వంకాయ కూర వండుతోంది, అందులో ఏం పురుగు ఉందో నాకేం తెలుసు. పులుసు పెడుతోంది ఆవిడ, ఆ పులుసులో గోంగూర తోటకూర వేసింది, అందులో ఆకు పురుగులు ఉన్నాయో ఆకుపచ్చ పురుగులు ఉన్నాయో తెలియదు మనకి. అవి మనకేం తెలుసు, అవేమో పోపు జీడిపప్పు అనుకుని కసా కసా నవిని పోపు వల్ల రుచిగా ఉందని తినేస్తాడు వీడు. కాబట్టి మనం శాకాహారం తిందాం అనుకున్నప్పుడు ఆ పేరు చెత్తగానే ఆవిడ లేచిపోతుంది, అంటే ఆ పులుసు కోసం. కాబట్టి ఏం చెబుతాం మనం, ఎప్పుడు ఎవడికి ఏ రకమైన ఆహారం లోపల గడుతుందో తెలియదు. కాబట్టి నాయన మనం భోజనం చేసి బ్రతకాలి, బ్రతకాలంటే భోజనం చేయాలి, భోజనం చేస్తున్నామంటే అవశ్యము హింస జరుగుతుంది. ఇది తెలియక మేము అహింసాపరులం అనుకుంటే సరిపోతుందా, ఇప్పుడు నువ్వు అడగచ్చు. అయితే ఈ లెక్క నీకు అహింస మానేసి హింస చెయ్యాడమా, హింస చేసి బ్రతకమంటావా అని. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది ఈ లోకములో అందరినీ హింసించమని కాదు, హింస చెయ్యకుండా బ్రతకలేము, సృష్టి రహస్యం ఇది అని చెప్పడానికి. కానీ మానవులకు ధర్మం ఉన్నది, అది ఇప్పుడు చెబుతా విను. హింస చేయని వాడు లేడి జగమున ఒక్కడై నన్ను తమ తమ ఓపినట్లు హింస తెర్రువునకు ఎడకల్గియేగవలయు అది యచూవే అహింసనా అతిశయిల్లు. హింస చెయ్యకుండా మానవుడు ఉండడు అని చెప్పాను. కానీ అహింస అనేది ఒకటి ఉన్నది, ఆ అహింసని వేదం ఇలా నిర్వహించింది. ఏమంది వేగం, వేదము శృతి కాని, ఆ వేదము నుంచి పుట్టినటువంటి వేదాంతం స్మృతి కాని ఏమన్నదట, నాయనా నీ అంతట నీవు కావాలని ఏ ప్రాణిని చంపకుండా ఉండడమే అహింస, తన ఎంత తాను జరిగే హింస నీకు సంబంధం లేదు. అందుకే ఇక్కడ చెప్పాడు హింస తెరువునకు ఎడకల్గి, నీవు కావాలని చంపకు, కావాలని ఆదివారం వెళ్ళి మేకను నరికేసి తినమని కాదు. అజ్ఞానంతో ఉన్నవాడు తింటాడు, వాడు మూర్ఖుడు తింటాడు, నువ్వు తెలివైన వాడు నువ్వు మాత్రం చంపకు. పొరపాటున వంకాయ కూర టెంకాయ పచ్చడో చేసుకున్నప్పుడు అందులో పడి చచ్చిపోయిన వాటిని నువ్వు తింటే అది నీకు దోషం కాదు. కావాలని మాత్రం పురుగులను వేసుకుని వండుకోకు చైనా వాడికి, మళ్ళీ దోమలు చేమలు కప్పలు బ్యాక్ బ్యాక్ అంటాడు వాడు వెళ్ళగానే. తెలుసుగా మీకు చైనాలో కూడా ఉపన్యాసానికి వెళ్ళాను మన తెలుగు వాళ్ళ కోసం, నా కర్మ గాలి. చైనాలో ఉన్నంతకాలం మాత్రం నా వంట నేనే చేసుకున్నాను. ఒక్క వారం రోజుల్లో గజగజలు అడిపోయాను. పాపం మా తమ్ముడు ఎన్నో దేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు ఆఖరి వాడు, అమెరికాలో 2 ఏళ్ళు ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, న్యూజిలాండ్ ఉన్నాడు. ఆయన కర్మ గాలి 8 నెలలు చైనాలో వేశారు కంపెనీ తరఫున. ఆ 8 నెలలు వాడు మాకు రోజు
రోజుకు ఒక మెయిల్ పెట్టేవాడు అనమాట. ఈ పూట చక్కగా సేమ్యాలు చూసి తిని, అంటే వానపాములు, వానపాములు ఫ్రై. ఓ అది దుంపదక అసలు వాడు తినందంటూ లేదండి. మనిషిని మనిషి మాత్రం డైరెక్ట్గా తినరు, మళ్ళీ రహస్యంగా తింటారంట. శవాలను కూడా తీసుకొచ్చి రాత్రిపూట అందులో కలిపేసుకు తినేస్తారు వాళ్ళు, తెలుసా మీకు? అంత నీచ జాతి చైనా అంటే, అసలు జుగుప్స. నా కర్మయోగం వల్ల అక్కడ వారం రోజులు ఉపన్యాసానికి పాపం మన తెలుగు వాళ్ళు ప్రేమతో పిలిస్తే వాళ్ల కోసం వెళ్ళా. ఆ ఉన్న రోజుల్లో ఎక్కడికి పెడదామన్నా కనీసం కాఫీ తాగి బ్రతుకుదామని ఒక హోటల్కి వెళ్ళామండి. వాడు పూర్తిగా శాకాహారం, ఇక్కడ వెజిటేరియన్ పెట్టాడు. వెజిటేరియన్ అంటే వాడు ఏమిటో తెలిసినా, కాఫీలో కూడా ఈ చేపల్ని కడగ్గా వచ్చిన నీళ్లు పోసి దాంతో కాఫీ పెడతాడు. నేను అబద్ధం చెప్పడం అంటే ఇది సూప్ అంటే దానికి వెజిటేరియన్ సూప్. వెజిటేరియన్ సూప్ అని మీరు తొందరపడి తాక్కండి. అందులో ఏమి వేస్తాడనమాట, ఇవి దరిద్రం వాటిలో ఉన్నటువంటి చీము నెత్తురు ఇలాంటివి కలిపినవి, లేక ఈ జంతువులు నానబెట్టినవి, ఇది కలిపితే రుచిట టేస్ట్ట టేస్ట్తో పాటు లోపలికి ఏదో విటమిన్లు పెడతాయట. అప్పుడు పాపం ఒక ఆయన, మొదటిసారి కదా గురువు గారు మీరు ఏం తినలేకపోతున్నారు కదా, కాఫీ తాగిస్తానండి, ఆ తర్వాత మన ఇంటికి వెళ్ళాక మా ఇంట్లో మీకు బియ్యం ఇస్తాను వండుకుందురుగానండి అని తీసుకెళ్ళాను అనమాట. అప్పుడు నేను కాఫీ తేయన్నాను. కాఫీ తెచ్చాక మళ్ళీ నాకు అనుమానం, వెర్రి అనుమానం. నాతో పాటు మా తమ్ముడు ఒకడు ఉన్నాడు రత్నాకర్ అని, వాడు వాడు వీడికి నాకంటే ఎక్కువ చేదస్తాం వాడికి, వాడికి జుగుప్స్ ఎక్కువ. అందుకని ఈజిప్ట్ ప్యూర్ వెజిటేరియన్ అన్నాడు వాడు. ప్యూర్ వెజిటేరియన్, దిస్ కాఫీ వాజ్ మేడ్ బై అదేదో పురుగులు చెప్పాడండి, వానపాములు ఏదో, దట్ వాటర్ అన్నాడు వాడు. అంటే వాటి యొక్క రసం తీసి ఆ వానపాములు లాంటివి పిండుతారు, అందులోంచి సన్నని రసం వస్తుంది, దాంతో తయారు చేసామన్నాడు. అది ప్యూర్ ప్యూర్ వెజిటేరియన్ అంట. ఇక మళ్ళీ అక్కడ ఉండగా కాఫీ తాగితే వద్దు, మీకు కావాలంటే అలాంటి కాఫీలు చైనాలో తెగ దొరుకుతాయి, వెళ్ళండి. ఎందుకు చెప్తానంటే ఇలా కావాలని మనం వెళ్ళకూడదు, ఆ దరిద్రం పక్కన పెట్టండి. హాయిగా మనిషి తనయంత తాను ఏమీ లేకుండా వండుకోవడానికి ప్రయత్నించాలి, శాకాహారం తినడానికి ప్రయత్నించాలి. పొరపాటున వచ్చి పడితే అది మన దోషం కాదు. మనం నడుస్తున్నప్పుడు కాలి కింద పడి ఏదైనా తొక్కబడి చచ్చిపోతే అది మన దోషం కాదు. కావాలని చంపితేనే దోషం. కావాలని ఓ పావును చంపావు, అది నీ పాపం. కప్పు వచ్చింది పొడి చంపేసావు, అది పాపం. దోమ ఇలా వాలింది, కుట్టింది, ఆ బాత్ తట్టుకోలేక ఇలా కొట్టావు, అది చచ్చిపోయింది, అప్పుడు పాపం కాదు. కానీ కావాలని దోమ ఎక్కడున్నావు అని దాన్ని వెతికి చంపావా, అప్పుడు అది పాపం. ఈ విధముగా తనయంత తాను హింస చెయ్యకుండా ఉండడమే అదియచూవే అహింసనానతి చెయ్యిల్లే, అదే అహింస. ఇంకా నువ్వు సత్యం అంటే ఏమిటో అసత్యం అంటే ఏమిటో అన్నావు, అది చెబుతున్నా విను. భూతహితంబుగా పలుకు బొంకొను సత్య ఫలంబు నిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు. ఇతరులకు ఉపకారం చేయడానికి అసత్యం ఆడితే అది సత్య ఫలితం ఇస్తుంది. పాకిస్తాన్ నుంచి ఓ టెర్రరిస్ట్ వచ్చాడు, ఓ పెద్ద గన్ను బుచ్చుకుని మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. మీరంతా హడిలిపోయి ఏం చేశారన్నమాట, ఈ పక్కన తలుపు తీసుకుని లోపల దాక్కున్నారు. నేను ఒక్కడే ఇక్కడ ఉన్నాను. వాడు నా దగ్గరికి వచ్చాడు, పద్మాకర్ గారు మీరు అబద్ధం ఆడరు, నేను చంపాలని ఇక్కడికి వచ్చాను. మీరు ఇందాక పురాణం చెబుతుంటే హాల్ అంతా నిండిపోయి కింద కూడా కూర్చున్న ఈ జనమంతా ఎక్కడికి వెళ్ళారో చెప్పండి, మీరు సత్యం తప్ప అసత్యం పలకరట కదా అన్నాడు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? నేను నిజమే చెబుతానండి, అబద్ధమాడను, ఈ జనమంతా ఇందులో దాక్కున్నారండి అని చెప్పాలా? అలా చెబితే వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని అందరినీ కాల్ చేసిపోతాడు. అందుకని మిమ్మల్ని రక్షించడానికి నేనేం చెప్పాలన్నమాట, ఈ పక్కనే ఉందండి ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఉన్నారండి అని చెప్పాలి. ఆ బిల్డింగ్ పోలీస్ స్టేషన్ అనమాట, వీడు అక్కడికి గెంటేయాలి. 10 మందిని రక్షించడానికి అసత్యం ఆడితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఎంతమందిని చంపడానికి పనికొచ్చేటటువంటి సత్యం అది భయంకరమైన అసత్యంతో సమానము. ప్రాణం పోతున్నప్పుడు, అందుకే ప్రాణాతురుడైనతో అన్నాడు ఇక్కడ ఎర్రన గారి అనువాదం చాలా అద్భుతం అనమాట. ప్రాణం పోతున్నప్పుడు అబద్ధం ఆడండి, ఏం పర్వాలేదు, అసత్యం ఆడితే దోషం కాదు. ఒక ఊళ్ళో ఆ మధ్యలో ప్రెసిడెంట్ని చంపడానికి టెర్రరిస్టులు వెళ్ళారు, నక్సలైట్లు వెళ్ళి ఈ ప్రెసిడెంట్ ఎక్కడున్నారని ఆ ప్రెసిడెంట్ని అడిగారు. వాడికి విషయం అర్థమైపోయింది, ప్రెసిడెంట్ గారు ఇప్పుడు అక్కడికి మరుభూమికి చెంబుచ్చుకు వెళ్ళాడండి అన్నట్ట. వీళ్ళు అట్ వెళ్ళగానే ఈయన పారిపోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. అలా ప్రాణం పోతున్నప్పుడు నేనే ప్రెసిడెంట్ని, నేను అబద్ధం ఆడను, కాల్ చేయండి అంటే వాడు కాల్ చేసిపోతాడు. వాళ్ళకి దయ్యేమిటి జాలేమిటి? అందువల్ల అప్పుడు అసత్యమే ఆడాలి. ప్రాణం పోతున్నప్పుడు పరిణయంబున యందున పెళ్ళిళ్లలో కూడా ఈ అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అనుకుందాం, సంబంధం వచ్చింది రేపు పొద్దున ఎప్పుడు అంటే ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి కాదు, అలా ఫెయిల్ అయిన వాడి గురించి. మళ్ళీ ఎదురుగుండా ఉన్నవాడు కంగారు పడక్కర్ల, వాడు బీటెక్ పాస్ అయ్యాడు కంగారేం పడక్కర్ల, ఒక కుర్రాడు టెన్త్ ఫెయిల్డ్ వాడికి సంబంధం రావడంలా. అప్పుడు ఎవరైనా వచ్చి టెన్త్ పాస్ అయిన కుర్రాడు ఉంటే చూడండి వాడికి మా పిల్లని ఇస్తామంటే, అప్పుడు వీడు నేను టెన్త్ పాస్ అయ్యానండి అని అబద్ధమాడి పెళ్లి చేసేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు చదువు వాడు చేస్తారు ఎలా పెళ్ళిళ్ళలో చిన్నవి మరీ పెద్ద వాడకండి. అనగా ఏమిటి, టెన్త్ ఫెయిల్ అయినవాడు పాస్ అయ్యానని చెప్పొచ్చు, కానీ మరీ కొద్దిగా మెట్రిక్ ఫెయిల్ అయినవాడు లా గోల్డ్ మెడలిస్ట్ అని పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదం. అంత తీవ్రమైన అసత్యం ఆడకూడదు, చిన్న చిన్న అబద్ధాలు ఆడచ్చు. ఇలాంటి పలికే బొంకు సత్యాతిశయం వా, సత్యం పలకడం కంటే కూడా ఎక్కువ ఫలితం ఇస్తాయి. మహితాత్మక ఇట్టిది ధర్మ సూక్ష్మములు, ఇవి ధర్మ సూక్ష్మములు అంటే. విను పూర్వకర్మ ఫలములు తనకు వశముగాక పొందు తరితో వానింగనుగొన నేరక మూఢుడు తన కాపదయైన చోట దైవము దూరు. ప్రతి వ్యక్తికి తాను చేసిన కర్మ ఫలితం అనుభవింపక తప్పదు అని శాస్త్రం చెబుతున్నది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి కానీ చెడ్డ కానీ తాను ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం అనుభవిస్తాడు. అలా అనుభవిస్తున్నప్పుడు నేను చేశాను ఈ కర్మ అందువల్ల కష్టం అనుభవిస్తున్నాను, లేక నేను ఈ పుణ్యం చేశాను ఈ శుభం అనుభవిస్తున్నాను అనుకోక ఒక్కొక్క చోట మూర్ఖుడు ఏం చేస్తాట, మూఢుడు అన్నాడు. అందుకే తనకు ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి తిడతాడు, ఈ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేశానండి, ఎన్ని పురాణాలు విన్నానండి, ఎన్ని దానాలు చేశానండి, అయినా నాకు కష్టం వచ్చిందండి అంటాడు. కానీ ఎంత పూర్వం వీడు చేసిన పాప వాడికి తెలియడంలా. గురువుగారు ఇంకేముందండి, శుక్రవారం పెడుతున్నానండి ఆదివారం వస్తానని అబద్ధవాడు దొంగవేధ వాడని పారిపోయాడు అనుకోండి, మళ్ళీ రాకుండా ఆ చేసిన పాపానికి తగినట్టుగా చివరి రోజులో యాక్సిడెంట్ కాళ్ళలో చేతిలో పోతాయని నాలిగి పోతుందని వాడు మోగవాడవుతాడని భారతంలో చెప్పారు. ఇప్పుడు వాడు రేపు పొద్దున ఎప్పుడైనా కాళ్ళలో చెయ్యో పోయింది నోరు పడిపోయింది అనుకోండి, అప్పుడు వాడు నేను ఒకప్పుడు ఎన్నో దేవుళ్ళకి వెళ్ళి ప్రదక్షిణ చేశాను, నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాను, అయినా ఎందుకు మోగవాడు అయ్యాను, ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది, ఎందుకు కాళ్ళు విరిగాయి అంటే నువ్వు చేసిన పాపం ఉంటుంది అది మర్చిపోతున్నావు నువ్వు. కాబట్టి తనకు ఆపద అయినప్పుడు దేవుణ్ణి తిట్టడం కాదు, నేను చేసిన మహాపాపం ఇది అని గ్రహించాలి. మనుష్యులు ఎప్పుడూ కూడా తమ తమ ధర్మములు తెలుసుకుని సక్రమంగా ప్రవర్తిస్తే అటువంటి వాడికి నష్టం రాదు. త్రిగుణములున్నంతకాలం మనుష్యులకి జన్మలుంటాయి, కాకపోతే త్రిగుణములలో సత్వము అనే గుణమును పెంచుకుంటే శ్రీమన్నారాయణ దర్శనమవుతుంది. గుణములు మూడు, ఒకటి తామసం, మరొకటి రాజసం, మరొకటి సత్వం. సత్వ రజస్తమో గుణాలు, అందులో ఏ గుణం ఎలా ఉంటుందో చెప్పాడు. అసుఖాకారత నిద్ర దైన్యము విమోహంబు అక్షమత్వంబు తామసభావంబులు. తామసభావం అంటే తమో గుణం కలిగిన వాడి లక్షణాలు చెప్పాడు ముందు. అసుఖాకారత, కొంతమందిని ఎప్పుడు పలకరించినా వాడు ఎప్పుడు సుఖంగా ఉన్నట్టు మాట్లాడు, ఎప్పుడు ఏదో పోయినట్టు ఎందుకు వచ్చిందిరా దేవుడా అని నీరసంగా ఉంటాట. ఏమిట్రా అంటే ఏం సుఖం లేదండి, కోట్లున్నా సుఖం లేదంటాడు, పోనీ మంచి చదువు ఉన్నా సుఖం లేదంటాడు, ఇంట్లో పిల్లలు సుఖంగా ఉన్నా వాడు సుఖంగా ఉండడు, ఎప్పుడు దైన్యంతో ఉంటాడనమాట. కర్మ సుఖము వాడి ముఖంలో కనపడదు, ఆ ముఖం చూస్తే వీడికి ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయేమో అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది, మీ అంత కోటీశ్వరులు లేరేమో సుఖంగా ఉన్నట్టు కనపడతారు, అంటే మీరు సాత్వికులు అని నేను అనుకుంటున్నాను. మరి తామసిక లక్షణములు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారన్నమాట, సుఖం లేని శరీరంతో ఉంటారు, ఎప్పుడు నీరసంగా పెడతారు, నిద్ర ఉపన్యాసానికి కూర్చుని ఇలా తలకేయవలసి నిద్రపోతారు, అదేమిటో మరి కర్మ. ఇది కూడా తమో గుణం. నేను అనలేస్తామా ఈ పద్యం చెప్పాను, మళ్ళీ నా మీద పడకండి, గురువుగారు మా మీద బాణం వేశారని నేను మీ మీద వేయటంలా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మరి దైన్యము ఏం చేసిన ధ్యానం, అన్నయ్య బాగున్నావా అన్నావా, ఏం బావురా నా బతికిలా ఉంది అనకూడదట, నేను బాగున్నాను అనాలి. తమ్ముడు ఎలా ఉన్నావురా, ఏం బాగున్నాను మేస్టర్, సుఖంగా లేదు అనకూడదు. ఎప్పుడు దైన్యం ముఖంలో కనపడకూడదు. ఇంకా విమోహం, తనది కాని వస్తువు మీద వ్యామోహం అనమాట, పిల్లల మీదో ఇళ్ల మీదో అన్నిటి మీద వ్యామోహం, ఆ వస్తువు వాడిది కాకపోయినా అది లేకపోతే ఉండలేడు. అక్షమత్వము జీవితంలో క్షమించట ఎవండి కూడా. మనం మీరు ఎంత గొప్పవాళ్ళు, ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి లేటుగా వచ్చిన వాళ్ళకి మధ్య మధ్యలో మీ కుర్చీలో లేపేసిన వాళ్ళకి కూడా మళ్ళీ కుర్చీ వేసి కూర్చోబెడతారా లేదా, ఇది క్షమాగుణం, చాలా గొప్ప లక్షణం. ఓర్పు ఉండాలి, క్షమించే లక్షణం ఉండాలి. కానీ తామస గుణం కలిగిన వాడికి ఒకటి సుఖంగా ఉన్నట్టు కనబడ్డం, నిద్ర ఎక్కువ, దైన్యం, వ్యామోహం, ఓర్పు లేకపోవటం ఇవి ఉంటాయి. ఇంకా రెండవది రాజస వృత్తం. రాగలోభ జడత మానం బులూహ్యం పరాజస వృత్తం బులు. అనురాగం ఎక్కువ అంటే ఇంటి మీద, పిల్లల మీద, బంధువుల మీద మాత్రమే మమకారం, తక్కిన వాళ్ళ మీద ఉండకపోవటం రాగము అని పిలువబడుతుంది. నా పెళ్ళం, నా ఇల్లు అని ఒకటే వ్యామోహంలో పడ్డం రాజస లక్షణం. లోభం పిసిని కొట్టుతనం. ఎప్పుడు ఒక్క పైసా జీవితంలో ఎవరికి దానం చేయరు. కొంతమంది కొంతమంది ఉన్నారంటే అడగనిదే కూడా ఇచ్చే మహానుభావులు ఉన్నారు. ఇక్కడ కూడా తెలిసిన మీకు గురువుగారి నోటి వెంబడి ఈ మాట వచ్చింది అంటే మారు మాట్లాడకుండా చేసి పెట్టేటటువంటి గొప్ప వ్యక్తి సత్యనారాయణ గారు. మీకు చెప్పలేదు ఎప్పుడు కూడా నేను చాలాసార్లు, ఒకసారి కాదు. ఇది అప్పుడే నేను 3 ఏళ్లుగా 40 రోజులు ప్రవచనాలు గురువుగారు లాస్ట్ ఇయర్ ఏమండి నాకు ఈ వస్తువు కావాలన్నాను. మర్నాడు పట్టుకొచ్చేసాడు ఆయన. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి చెప్పవలసి వస్తుంది, కొంతమంది ఎన్ని చెప్పినా అలాగేనండి, మళ్ళీ వాడు కనబడ్డు పొరపాటును కూడా. 5 రోజుల తర్వాత కనబడతాడు, ఓహో గురుగారు మొన్న ఏదో చెప్పినట్టున్నారు అంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినా అదే వాడికి. అలా కాకుండా లోభమును విడిచిపెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. లోభమే ఇంకా పిసిని కొట్టుతనంతో మాట వరసకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పైసా ఇవ్వని వాళ్ళు కొందరు. జడత్వం అంటే చురుకుతనం లేకపోవటం. అనవసర ప్రేమ, లోభం, చురుకుతనం లేకపోవటం, తనను తాను గొప్పవాడిగా ఊహించుకోవడం. శక్తి లేకపోయినా నేను గొప్పవాడిని అనుకుంటాడు వాడు. వాడికి ఏమి 2 ఏళ్ళు 4 కూడా రాదు, అయినా సరే నాకు అంతా తెలుసు అనుకుంటాడు వాడు. ఇలా తనను తాను గొప్పవాడిగా ఊహించుకోవటం, ఇవి రజోగుణ లక్షణములు. ధైర్య, శాంతి, కరుణ, సంతోష విద్యాదులింపెసగం సాత్విక చేష్టితంబులు. నిజం బిట్ల ఆత్మకన్మిన్నియు. ఇంకా సత్వగుణం ఎలా ఉంటుంది అంటే సాత్వికులు ఎలా ఉంటారు, ఎప్పుడు ఆపదలలో కుంగిపోకుండా ధైర్యంగా ఉంటారట. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం పర్వాలేదు నేను బయటకు వస్తాను అనే ఒక గొప్ప ధైర్యం ఉండాలి. చీటికి వాటికి నాకు ఎన్ని కష్టాలు అని ఆడవకూడదు. 5,000 జీతం వస్తూ ఇక్కడికి రోజు ఉపన్యాసానికి వస్తున్న ఒక వ్యక్తి ఆ చిట్ట చివరు ఉన్నాడు తెలుసా మీకు. 5,000 ఆయనకి నెలకి జీతం. కానీ ఆయన ఏమంటాడు తెలుసా, 5,000 వస్తుందండి నాకు, నాకు ఎంత ఆనందంగా ఉందో, అందువల్లే ధైర్యంగా వచ్చి పురాణం వింటున్నాను అనేవాడు. పాపం నాకు ఆశ్చర్యం కలిగేది. నెలకి 50,000 వచ్చిన వాడు కూడా 50,000 అండి, ఈ గవర్నమెంట్ దరిద్ర గవర్నమెంట్ అండి, ఇంకా 50,000 వస్తుంటే గవర్నమెంట్ తిట్టడం ఏమిటి. 5,000 వస్తున్నవాడేమో నాకు హాయిగా ఉందనుకుంటున్నాడు తృప్తిగా, 50,000 వస్తుందనుకున్నటువంటి వాడు ఏడుస్తున్నాడు. కాబట్టి మనిషికి ఎన్ని కష్టములు వచ్చినా ఆత్మస్థైర్యం కావాలి, శాంతిగా ఉండాలి, కరుణ చూపించాలి. అన్నిటికంటే సంతోషం గొప్ప బలం. సంతోషమే సగం బలం అన్నారు. సగం కాదు, పూర్తి బలం అది. అలాంటి సంతోషం, విద్య, ఇవి ఎవరిలో ఉంటాయో వారు సాత్వికులు. ఇది గ్రహించునాయన. ఈ జీవితం అస్థిరం, అది గ్రహించి జ్ఞానముతో సరిగా ప్రవర్తించేవాడు ఈ జీవితంలో సుఖం పొందుతాడు, తరిస్తాడు. ఈ జీవితం శాశ్వతం అనుకుని పోగేసుకుని ధనం ఎవరికి త్యాగం చెయ్యనివాడు చివరికి తనకి దిక్కు లేక పిండం పెట్టేవాడు లేక శుభస్థితి లేక నశించిపోతాడు. ఇప్పుడు నీకు అసలు రహస్యం చెబుతున్నాను. నాకు ఈ జ్ఞానం రావడానికి, దివ్య దృష్టి రావడానికి, వచ్చిన జ్ఞానం పాడైపోకుండా నిలబడ్డానికి, ఆత్మనిగ్రహం కలగడానికి మూల కారణం నా తల్లిదండ్రుల సేవ. జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడనగా ఈయే ఊరును ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు అట్టివాడ చూవే ధర్మాత్ముడు వసుధ మీద. నాయన కౌశిక, తల్లి, తండ్రి, సద్గురువు, అగ్నిహోత్రుడు, పరమాత్మ, ఈ 5 గురుని ఏ గృహస్థుడు పూజిస్తాడో వాడు ధర్మాత్ముడు. ధర్మాత్ముడు అంటే నిర్వచనం చెప్పారు, ఇది వేద రహస్యం. 5 గురుని మనం భక్తితో పూజిస్తున్నామంటే ఇంకా ధర్మాత్ములే. అందులో మొదట తల్లి, రెండోవాడు తండ్రి, మూడోవాడు గురువు గారు, నాలుగోవాడు అగ్ని. అగ్నిహోత్రుడు ప్రత్యక్ష దైవం, ఆయన వల్లే యజ్ఞాలు జరుగుతున్నాయి. ఆయన లేకపోతే లోకంలో జ్ఞానం లేదు గనక, ఆయన శుచి గనక ఆయన 4వవాడు. ఈ 4 అయ్యాక ఆఖరి వాడు ఆత్ముడు, అంటే పరమాత్మ దైవం.
ఈ ఐదుగురిని భక్తితో నిత్యం మనస్సులో తలుచుకునేవాడు, వీలున్నప్పుడు పూజించేవాడు, అటువంటి వాడు ధర్మాత్ముడు, వాడికి తప్పక మోక్షం వస్తుంది. ఇప్పుడు రా అని లోపలికి తీసుకెళ్ళి, ఇదిగో చూడు వీళ్ళు మా అమ్మ నాన్న, వీళ్ళకి రోజు నేను స్నానం చేయిస్తాను, బట్టలు కడతాను, కడుపార అన్నం పెడతాను అని వాళ్ళు ఎదురుగుండానే ఈ కౌశికుడు చూస్తుండగా సేవ చేసి వాళ్ళని పడుకోబెట్టాడు. వాళ్ళు అన్నారు, నాయన నీలాంటి కొడుకును కనడం మా అదృష్టం, ముసలితనంలో ఇంత సేవ ఎవరు చేస్తారా, మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాంరా నాయన అని ఆ తల్లిదండ్రులు కొడుకుని ప్రేమగా నిమిరారు. ఇదంతా కౌశికుడు చూశాడు. ఇప్పుడు అర్థమైందా, ఇది నా మహిమ, ఇంతకు మించి ఏం లేదు. నా తల్లిదండ్రులు ఇలా పూజిస్తున్నాను నేను, ఒక్కనాడు తల్లిదండ్రులను తిట్టలేదు నేను, ఒక్కనాడు వాళ్ళకి చేయవలసింది చేయలేదు. ఇవి లేక నువ్వు నశించావు. నీవంటే నాకు కొంత కోపం ఉంది. ఎందుకో తెలుసినా, నీవు చేసిన ఒక మహాపాపం ఉన్నది. నీవు చిన్నప్పుడే తల్లిదండ్రులని ఏడిపించి వాళ్ళని విడిచిపెట్టి వద్దు నాయన నువ్వు లేకపోతే ఉండలేమని ఏడుస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళ ఇంట్లో వదిలేసి తపస్సు చేసుకుంటానని అడవికి వచ్చావు. వృద్ధులు, నీ మీదే మనస్సు పెట్టుకున్న వాళ్ళు, నీవే ప్రాణమని నమ్మిన వారు, నువ్వు వచ్చి తమకి సేవ చేస్తావని నమ్మినటువంటి ఆ తల్లిదండ్రులను ఇంట్లో వదిలేసి నువ్వు తపస్సు చేసుకోవడానికి ఆత్మోద్ధరణకి బయలుదేరావు. ఇది ఆత్మోద్ధరణ. తల్లిదండ్రులను విడిచిపెడితే పాపం ఆ వృద్ధులు ఏమయ్యారో తెలుసా నీకు? నేను దివ్య దృష్టితో చూసి చెబుతున్నాను విను. నీక వగచి వగచి నిర్భిల్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలు అరిగి ఇంకనైన అమ్ముదు సళ్ళ ఉదగ్ర శోకవహిని నార్పవయ్యా. నీకోసం ఏడ్చి ఏడ్చి గుండె పగిలి నిర్భిన్న హృదయులు అన్నాడు. ఇక్కడ అంటే ఏమిటో తెలుసా, పగిలిన హృదయం, గుండెకాయ పగిలిపోయింది వాడికి, కళ్ళు పోయాయిట ఏడవగా ఏడవగా, అంత ఎక్కువ ఏడ్చినట్టున్నారు, గుడ్డి వాళ్ళు అయిపోయారు. నీకోసం ఏడ్చి నీరసపడిపోయి గుండె పగిలి కళ్ళు పోగొట్టుకుని ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి సరిగ్గా ఎవరూ సేవ చేయటం లేదు, వాళ్ళకి వేళకి అన్నం దొరకటం లేదు. అటువంటి వాళ్ళని ఏడిపించి నువ్వు తపస్సు చేస్తే ఇంద్రియ నిగ్రహం వస్తుందా నీకు? ఇప్పుడైనా నీకు జ్ఞానోదయం అయితే నా మాటలు నీ చెవికెక్కితే తక్షణం నువ్వు ఇంటికెళ్ళు, తపస్సు మాని వాళ్ళకి సేవ చెయ్యి, ఈ జన్మలో తరిస్తావు, నీకు ఇంద్రియ నిగ్రహం వస్తోంది. ఆ ముదుసళ్ళని కాపాడవయ్యా, గురు సేవ లేని వాడికి అన్ని నిష్ఫలమే అన్నాడు. ఇక్కడ కొసమిరు మళ్ళీ, నువ్వు తల్లిదండ్రుల్ని పూజించు, గురువులను ఆశ్రయించు, గురు సేవ అన్నాడు, గురువుల్ని పాదాలు పట్టుకుని మరీ సేవించు, అలా సేవ లేని వాడికి అన్నీ నిష్ఫలం అనగానే అప్పుడు కౌశికుడి ఇవన్నీ విని నా పొరపాటు అర్థమయ్యింది, నీ గొప్పతనం తెలిసింది, పతివ్రత గొప్పతనం తెలిసింది. ఇప్పుడు నాకు సందేహం ఉంది, ఇన్ని ధర్మములు కేవలం మాంసమమ్ముకుని నీకు ఎలా తెలిసాయి? దీని వెనకాతలు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది చెప్పవా అన్నట్ట. అప్పుడు ఆయన సినిమాలతో రింగులు రింగులు చుట్టి వెనక్కి తీసుకెడతారు. అలాగా నాకు కూడా పూర్వజన్మ రహస్యం ఉంది చెబుతున్నా విను. నేను పూర్వజన్మలో ఒక గొప్ప ఋషి కుమారుణ్ణి, చిన్నప్పుడే వేదాలు వేదాంగాలు అభ్యసించాను. నా కర్మగాలి ఒక మహారాజు గారి అబ్బాయితో స్నేహం కలిసింది, అతని ద్వారా ధనుర్విద్య నేర్చుకున్నాను. ధనుర్విద్యలో చాలా గొప్పవాణ్ణి అయ్యాను. నేను బాణాలు వేశానంటే గురి తప్పకుండా ఏ జంతువునైనా కొట్టేసేవాణ్ణి. అలా గురి తప్పకుండా బాణాలు వేయడం నేర్చుకుని ఒక రోజున నా మిత్రుడితో కలిసి వేటగా, నా మిత్రుడు ఎటో పోయాడు, నేను ఇంకోవైపుకి వెళ్ళాను. ఒక చోట ఒక పొదలో శబ్దం వినబడింది. ఆ పొదలో శబ్దాన్ని బట్టి ఆ లోపల అడవి పొందో జంకో ఉందనుకుని బాణం కొట్టాను. తీరా చూస్తే లోపల ఒక మునీశ్వరుడు ఉన్నాడు, ఆయన డొక్కలో బాణం దిగబడిపోయింది. ఆయన హా అని కింద పడిపోయాడు. నేను వణికిపోయి దగ్గరికి వెళ్ళి ప్రేమగా నిమిరి, నన్ను క్షమించండి నన్ను క్షమించండి, తెలియక జంతువు అనుకుని కొట్టానంటే ఆయన అన్నాడు, క్షత్రియుడు కొట్టాడంటే కొంతవరకు అర్థం ఉంది, విప్రుడివై వేద వేదాంగ పారంగతుడివై ధనుర్వేదం నేర్చుకుని పైగా పొదలో ఏదో శబ్దం వినపడితే అది జంతువుని కొట్టేయడమేనా, పొదల్లో ఎవరైనా ఉండొచ్చు కదా, తొందరపడి శబ్దభేదితో కొడతావా మూర్ఖుడా, దీనివల్ల నువ్వు మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడి వైపో పో, బోయవాడి వైపు పుట్టు అన్నట్ట. అప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడిస్తే జాలిపడి, నువ్వు ధర్మవ్యాధుడి వైపు పుట్టినా బోయవాడివై మాంసం అమ్ముకునేవాడివైనా నీ పూర్వజన్మ నీకు గుర్తుంటుంది, నీ వేదాలు వేదాంగాలు గుర్తుంటాయి, తల్లిదండ్రుల్ని పూజిస్తావు, ఆ జన్మలో నీకు జన్మనిచ్చిన బోయవాళ్ళిద్దరినీ భక్తితో సేవించి పూజించి దానితోటి నీవు కొంతకాలం తర్వాత శాప విముక్తి పొంది తిరిగి నీ శరీరం పొందుతావు, తద్వారా తరిస్తావు అని నాకు శాప విముక్తిని ప్రసాదించాడు. ఆనాటి పండితుణ్ణి నేను. చిన్న పొరపాటు వల్ల ఇలా అయ్యాను అనగానే, నువ్వు బాధపడకు మహాత్మా, ఎన్ని జన్మలెత్తినా రాని జ్ఞానం నీకు వచ్చినది, బోయవాణ్ణి
తద్వారా నేను తరించలేకపోతున్నాను అనే బెంగ నీకక్కర్లా. నీ సేవ, నీ ధర్మం, నీ పవిత్రమైన వర్తన మాలాంటి వాళ్ళకి ఆదర్శప్రాయం. నువ్వు ఈ జన్మలో తరిస్తావు అనగానే సందేహం లేదు, నువ్వు చెప్పినట్టే అవుతుంది అన్నట్ట. ఇక అక్కడి నుంచి కౌశికుడు ఆయన్ని ఓదార్చి, ఎటువంటి మహానుభావుణ్ణి చూశాను, ఇటువంటి మహానుభావులు తమ వృత్తిని ధర్మం తప్పక చేసేవాళ్ళంతా దేవుళ్ళే అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని పతివ్రతకి ధన్యవాదాలు చెప్పుకుని తిరుగు ప్రయాణమై తన తల్లిదండ్రుల దగ్గర చేరి వాళ్ళని సేవించి తరించాడు ఆయన. కాబట్టి ధర్మరాజా, ఈ ధర్మములను తెలుసుకుని నువ్వు నీ తల్లిని సేవించు. ఇక నీకు గురువు ఈ ధౌమ్యుడే కాదు, జగద్గురువు అయిన కృష్ణుడు నీకు గురువు. ఇంకెంతకంటే అదృష్టం అక్కడ ఉంది. సామాన్య మానవులకి తమలాంటి మానవులే గురువులు. నీ అదృష్టం వల్ల కృష్ణం వందే జగద్గురుం అని లోకమంతా స్తుతించే ఈ కృష్ణుడు జగద్గురువు నీకు గురువయ్యాడు, ఆయన్ని సేవించు అనగానే మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది. అగ్నిహోత్రుడు గొప్పతనం చాలా చెప్పావు కదా, ఈ అగ్నిహోత్రుడు ఒక్కడా చాలా మందే, ఎప్పుడైనా అగ్నిహోత్రుడికి కూడా మాకు మళ్ళీ సెలవులు ఉంటాయా? మనందరం సీఎల్స్ పెడుతున్నాం కదా, నేను కూడా సీఎల్స్ పెట్టాను. అందులో మడి మెడికల్ లీవులు, క్యాజువల్ లీవులు, ఎరండల్ లీవులు, మాయిదారి లీవులు చాలా ఉన్నాయి. అలా అగ్నిహోత్రుడు ఒకవేళ సెలవు పెడితే ఏమవుతుంది అన్నట్ట. ధర్మరాజు గారికి కూడా చాలా చిత్రమైన ఆలోచనలు వచ్చాయి. అప్పుడు ఆయన నవ్వి, ధర్మరాజా, అగ్నిహోత్రుడు అనేది ఒక పదవి, అందులో చాలామంది అగ్నిహోత్రుడి పదవిని నిర్వహించారు. ఇప్పుడున్న అగ్నిహోత్రుడి పేరు వైశ్యానరుడు, విశ్వేదేవుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడి యొక్క కొడుకు ఈ వైశ్యానరుడు ఇప్పుడు అగ్ని. ఒకప్పుడు ఈ అగ్నిహోత్రుడు ఎల్లకాలం నేనే వెలగాల, నేనే దేవతలకి ఆహారం పట్టుకెళ్ళాలా, నేనే పెంట, నేనే వంట, ఇవన్నీ చెయ్యాలా అని ఒక రోజున ఈ వృత్తి మీద అసహ్యించుకుని చేస్తున్న ఉద్యోగం మీద చికాకు పడి తన అగ్నిహోత్రుడి యొక్క దాహక శక్తి, తగలబెట్టే శక్తి, వేడిని ఉపసంహరించుకుని అడవికెళ్ళి తపస్సు చేసుకున్నట్ట. 1000 ఏళ్ళు తపస్సు చేశాక ఒకరోజున ఆయనకి జ్ఞానోదయం అయ్యింది. ఎంత పొరపాటు చేశాను, నేను నా శక్తిని ఉపసంహరించుకుని నా పదవిని విడిచిపెట్టి అడవిలో తపస్సు చేసుకుంటున్నాను, దీనివల్ల భూమండలంలో ఎంత కష్టం వచ్చి ఉంటుంది, భూమి మీద ఎంతోమంది దీపాలు లేక రాత్రిపూట చీకట్లు అల్లాడిపోయి ఉంటారు, ఎంతోమంది కిళ్లల్లో వంట చేసుకునేటప్పుడు కట్టెలలో మంట లేక అన్నం వండుకోలేక లేక నీళ్లు కాచుకోలేక యాతనపడి చచ్చిపోయి ఉంటారు, దేవతలకి యజ్ఞాగ్ని లేకపోవటం వల్ల ఆహుతులు వెళ్ళుండవు, ఇంతమందికి నష్టం కలిగించాను, మళ్ళీ నా పనిని చేస్తానని వచ్చాట. ఈ తీరా ఆయన వచ్చేసరికి ఆయన బదులుగా అన్ని చోట్ల అగ్ని కనబడుతోంది, అందరిళ్లలో దీపం వెలుగుతోంది, అందరిళ్లలో యజ్ఞాలు జరుగుతున్నాయి, అందరిళ్లలో వంట జరుగుతోంది, అన్ని చోట్ల శవదాహనం జరుగుతోంది, ఈయనకి మతిపోయింది. నా బదులుగా ఎవరబ్బా నా డ్యూటీ చేస్తున్నారు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్స్ అంటారే, అలా నా బదులు ఇన్ఛార్జ్ అగ్నిహోత్రుడు ఎవడాన్ని చూస్తే బృహస్పతి తండ్రి అంగిరుడు బ్రహ్మదేవుడు. అగ్నిహోత్రుడు అలా వెళ్ళగానే ఈ అగ్నిహోత్రుడి సంగతి గ్రహించి, నాయన అంగిరస, నువ్వు అగ్నిహోత్రుడు వచ్చేదాకా ఆ పదవిని నిర్వహించన్నట్ట. దాంతో బృహస్పతి తండ్రి అయిన అంగిరుడు అనేటటువంటి ప్రజాపతి కొంతకాలం అగ్నిహోత్రుడిగా దాదాపు 1000 ఏళ్ళు ఆ పదవిని నిర్వహించాడు. ఇలా ఎంతో మంది పదవి నిర్వహించారు. అప్పుడు అగ్నిహోత్రుడు ఈ కొత్త అగ్నిహోత్రుడిని చూచి సిగ్గుపడి వెళ్ళిపోతుంటే మళ్ళీ అంగిరుడు అన్నట్ట, లేదయ్యా నువ్వేం సిగ్గుపడకు, నువ్వు తాత్కాలికంగా ఎక్కడికో పోయావు గనక నీ బదులు ఈ పదవిని నేను నిర్వహిస్తున్నాను, అంతేగాని ఈ పదవి నాకొద్దు, శాశ్వతమైన అగ్నివి నువ్వే అని మళ్ళీ తిరిగి అగ్నిహోత్రుడికి ఆ పదవిని ఇచ్చేశాడు. ఆ అగ్నిహోత్రుడికి అంత శక్తిని కుమారస్వామే ఇచ్చాడు. ఒకనొకప్పుడు అగ్నిహోత్రుడు రుద్రవీర్యాన్ని తీసుకెళ్లి రెల్లుగడ్డిలో వేశాడు, ఆ రెల్లుగడ్డిలోంచి కుమారస్వామి పుట్టాడు, ఆయన దేవతలకి సేనాధిపతి అయి తారకాసురుణ్ణి సంహరించాడు. అప్పుడు కుమారస్వామి, ఓ అగ్నిహోత్ర, నీవు నిత్య శుచివి, నీకు అశుచి ఉండదు, నువ్వు పెంటని కాల్చినా శవాలను తగలబెట్టినా నీవు మాత్రం పరమ పవిత్రుడివి అని వరమిచ్చాడు. కుమారస్వామి దేవసేనాని యొక్క అనుగ్రహం కూడా పొందిన మహానుభావుడు అగ్నిహోత్రుడు అనగానే చాలా సంతోషించి మార్కండేయుణ్ణి భక్తితో పూజించాడు. మార్కండేయుడు తన దారిన తాను కృష్ణుడికి కూడా నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే సత్యభామ తొందరపడి ద్రౌపదిని తీసుకుని ఆ అడవిలో చెట్టు కింద కూర్చోబెట్టి, ద్రౌపది నీకు పుణ్యం ఉంటుంది, నాకు చిట్కా చెప్పవా అందిట. ఏమిటా చిట్కా అంది ద్రౌపది. ద్రౌపది, నా భర్త కృష్ణుడు నన్ను అంత ప్రేమగా చుట్టం లేదేమో అని నా అనుమానం, రుక్మిణీదేవి మీద మిగతా వాళ్ల మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదేమో, నన్ను మోసగిస్తున్నాడేమో అని అప్పుడప్పుడు కొంచెం అనుమానం. నీవు 5 భర్తలున్నా ఐదుగురు భర్తలు ఎంత ప్రేమగా నిన్ను చూసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అడుగులకి మడుగులు ఎత్తుతున్నారు. నువ్వు నడవలేకపోతే ఎత్తుకుంటున్నారు. ద్రౌపది, నీకేమన్నా పువ్వులు కావాలా అంటాడు ఒకడు. ద్రౌపది, నువ్వు నడవలేవు, ఎత్తు తీసుకెళ్తానంటాడు ఒకడు. ఐదుగురు భర్తలుండి ఒక్క స్త్రీని ఇంత ప్రేమగా చూడటం ఎంత కష్టం? ఎవడికోడు పక్షపాతంతో ఈర్ష్యతో కొట్టుకోవాలిగా, కొట్టుకోవడంలో వాళ్ళు ఐదుగురు ఒకే రకంగా చూస్తున్నారు. నేను నాకేమో ఉన్నది ఒకడే మొగుడు, కానీ ఒక్క భర్త సరిగ్గా చూడటం లేదేమో. ఇది ద్రౌపదితోటి సత్యభామ అంది. ఇదేం వేళాకోళంగా చెబుతున్న మాట కాదు, యథాతథంగా భారతంలో ఉన్నది అరణ్యపర్వంలో. నీ భర్తలు నిన్నెంత ప్రేమగా చూస్తున్నారంటే ఏం చేస్తున్నావు? వ్రతాలు ఏమైనా చేశావా? భర్తని వశం చేసుకునే వశవ్రతమా, లేక ఏమన్నా మంత్రాలు చదువుకుతున్నావా? పద్మాకర్ గారు ఏమైనా మంత్రం ఇచ్చారా? ఆ మంత్ర ప్రభావంలో నీ మొగుడు నీకు ఇలాగా వశుడయ్యాడా? లేక మంద ఔషధి ప్రభావమా? ఏదన్నా ఔషధి చల్లుకున్నావా? అప్పుడప్పుడు అడవుల్లో కొన్ని మూలికలు ఉంటాయండోయ్, అవి మొగుడు మీద చల్లితే వాడికి మత్తు వచ్చి పెళ్ళాం వెనకాతలు కొంగుచ్చుకుని పెళ్ళామా నాకు వేసే కళ్ళేమా ఓహో గొళ్ళేమా అని కూడా తిరుగుతాడు. కాబట్టి అలా మందు వేస్తున్నావా, లేక అలంకారంతో ఆకట్టుకుంటున్నావా, లేక నీ తెలివితేటలా అని అడిగింది. అనగానే ద్రౌపది కొంచెం అసహ్యించుకుంది. ఇలాంటి మాటలు వింటే వాడికి చాలా కోపం, పతివ్రత కదా అమ్మా, అంత నీచంగా నన్ను చిత్రీకరించావా? చివరికి నాకు ఇదే నువ్వు ఇచ్చిన బిరుదు. నజాతు వశగో భర్త స్త్రియాస్యాన్ మంత్రకర్మణ. భర్త అనేవాడు మంత్రముల వల్ల, మందుల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎప్పుడూ వశం కాడు. భర్తని వశం చేసుకోవడానికి భార్యకు కావలసింది ప్రేమ, ఓర్పు, అంతేగాని మందులు మోకులు పెట్టడమా? ఒకవేళ మందులు పెడితే మంత్రాలు ఇస్తే ఎంత నష్టమో తెలుసా? అద్భుతంగా చెప్పిందండి ఆవిడ. మగువ యొనర్చు వశ్య విధి మందులు మాకులు వండు చందమై మగనికి తెచ్చు రోగములు మానక మూక జడాది భావముల్ మొగినొనరించు అద్దురితముల్ తన చేసిన చేతలై తుదిల్ జగమునకెక్కి నిందయును సద్గతి హానియువచ్చు నింతికి. ఆడది తొందరపడి భర్తని వశం చేసుకోవడానికి వశీకరణమైన మంత్రాలు ప్రయోగిస్తే, వశీకరణపు మందులు వేస్తే ఈ మందులు మోకులు వికటిస్తాయట. ఒండు చందమై అంటే వికటించి మగనికి తెచ్చు రోగములు. చివరికి వాడికి రోగాలు వస్తాయి. రోజు నెత్తి మీద మత్తు ముందు తల్లిందంటే, తాగుండా ఎరిపిందంటే అవుతుంది. కొంతకాలానికి వాడికి పిచ్చి ఎక్కుతుంది. దాంతో మోక వాడు మోగాడైపోతాడు. మందులు తినగా తినగా నాలిక తడబడుతుంది, మోగాడైపోతాడు. ఇక అక్కడి నుంచి అని సైగలు చేస్తాడు మోగ వార్తలు. జడాదిభావములు కదలలేడు. అప్పుడు భార్యతో కలిసి షికారుకెళ్ళలేడు, రథం నడపలేడు, మందకొడితనం వస్తుంది. చివరికి తన మొగుడు తన కళ్ళ ముందే రోగిస్తాడే చస్తాడు. లేదా ఎప్పుడైనా తన భార్య తన మీద చేతబడులు చేయిస్తోంది, మందులు వేస్తోంది, లేక మాకులు వేస్తోంది అని తెలుసుకున్న భర్త ఆ భార్య మీద కోపగించి విడాకులైనా ఇవ్వచ్చు. లేదా చివరికి అది తనకే వికటించవచ్చు. లేదా భర్త చచ్చిపోయి వైధవ్యం రావచ్చు. ఇది ప్రపంచానికి తెలిసిందంటే జగమునకెక్కి నిందయు, నీకు నింద వస్తుంది. అందరూ తిడతారు. పెళ్ళాము చూడండి, ఎలాంటి పెళ్ళాము అండి, మొగుడిని నాశనం చేసింది. దీనివల్లే ఆ మొగుడు అలా అయిపోయాడు అంటారు. రేపొద్దున సద్గతి హానియువచ్చు. ఈ లోకమే కాదు, చివరికి స్వర్గం కూడా పోతుంది. కాబట్టి భర్తని ప్రేమతో ఆకట్టుకోవాలి, కానీ మందులు మంత్రాలతో ఆకట్టుకోకూడదు. నేను నా భర్తను ఎలా ఆకట్టుకుంటున్నానో తెలుసా? ఎట్టి పరిస్థితులలోనూ నా భర్తని తిట్టను. ఒకే ఒక్కసారి ధర్మరాజుని జోదమాడాడని కొంచెం నిందించాను తప్ప అనవసరంగా ఆయన ఎప్పుడూ తిట్టను. నేను మా భర్తల్ని ప్రేమగా చూస్తాను. అందరినీ ఒకే రకంగా కడుపు ఎరిగి వాళ్ళు ఎంత తింటారో తెలుసుకుని పెడతాను. ఎప్పుడు స్నానం చేసి వాళ్ళ దగ్గర నేను అందంగా కనపడతాను. ఎప్పుడు భార్య భర్తకి ఎలా కనపడాలట? మసి పూసుకుని కంపుగొట్టు శరీరంతో, ఏమో వచ్చావా అని ఉద్యోగం నుంచి రాగానే కనబడితే వీడు భూతాను చూసి అడిని వారిపోతాడు. అదే కష్టపడి పొద్దున్నే తెగ తిరిగి ఏ వ్యాపారమో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా అలంకరించుకుని చక్కగా పువ్వులు పెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ ఏమండి ఏమండి అని ఒయ్యారంగా పిలిస్తే వాడు కాళ్ళ మీద పడతాడు. అది వశం చేసుకునే విధానం. అంతేగాని భర్తని తిట్టి కొట్టి లేక ఇంకో రకంగా చేసుకోలేవు. నేను భర్తల దగ్గర అలంకారం చేసుకుంటాను, ప్రేమగా పలుకుతాను, ఒక్కనాడు ఎదురేగను, పిచ్చమాటలు మాట్లాడను, ఇతరుల దగ్గరికి వెళ్ళి అనవసర ప్రసంగం చేయను. మొగుడు టీ అంటే గోడ దగ్గర తెరి, పిన్నిగారు ఏం సినిమా వచ్చింది, బాహుబలి 2కి తీసుకెళ్ళమంటే ఈ దరిద్ర మొగుడు టిక్కెట్ తేవట్లేదని ఆయన మొహం మీదుగా చూపించి ఆవిడ దగ్గరికి వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి మీరు. అందుకని వీడి గొప్ప మాట చెప్పిందండోయ్. ద్రౌపది చెప్పిన కొసమెరుపు ఏమిటో తెలుసా? నేను భర్తల్ని ఇంట్లో పెట్టి ఇతరులతోటి అనవసర ప్రసంగం చెయ్యను, సాటి వాళ్లతో హస్కు వేయను అని చెప్పింది. హస్కు వేస్తే రిస్క్ అవుతుంది. కాబట్టి అలాంటి పని చెయ్యను. తర్వాత భర్తల మీద చెడు చెప్పి మనల్ని పాడు చేసే కొంతమంది నీచ స్త్రీలు ఉంటారట, అస్సలు వాళ్లతో సాంగత్యం చెయ్యను నేను, చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ విధంగా నువ్వు కూడా ఆకట్టుకోను కానీ సత్యభామ సిగ్గుబడి, ద్రౌపది నన్ను క్షమించు, ఏదో తెలుసుకోవాలని ఉత్సుకతతో ఆ మాట అన్నాను, ఇది మాత్రం మా ఆయనకి చెప్పకే, మళ్ళీ ఆ మాట అన్నది. ద్రౌపదికి కొంచెం కృష్ణుడి దగ్గర భక్తి ఎక్కువ కదా, అందుకని అన్నయ్య ఈవిడ ఇలా అందేమిటి అంటే బాగుండదు కనుక ఎవరికి చెప్పగనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి ఓదినా మనలో మనకి ఇవేమిటి అన్నదట. ఈ విధంగా సత్యభామకి కూడా ద్రౌపది పతివ్రతాధర్మాలు చెప్పింది. ఇక రేపు మనం ఘోషయాత్ర, దుర్యోధనుడు ఏడిపించడానికి వెళ్ళి ఏడ్చి వచ్చిన అద్భుతమైన ఘట్టాలు, ఎన్ని విశేషాలు ఉన్నాయండి భారతంలో, వాటితో యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం.